ఒక్క క్షణము మన తలలు వంచుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ రాత్రి మేమిక్కడ ఉన్నందుకు మేము కృతజ్ఞులమై ఉన్నాము. నీ సన్నిధి మాతో ఇక్కడ ఉన్నదని మేము ఎరిగి ఉన్నందుకు మేము కృతజ్ఞులమై ఉన్నాము. ఇప్పుడు మా అవసరతను బట్టి మాలో ప్రతి ఒక్కరికి నీవు పరిచర్య చేస్తావని మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామములో మేము దానిని అడుగుచున్నాము, ఆమేన్. మీరు కూర్చోండి. ఈ మైకులు సరిగ్గా పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. నిన్న అది కొంచెం గందరగోళమైనందుకు నేను చాలా బాధపడ్డాను. ఆ వర్తమానము మీకు బాగా అర్థమవ్వాలని నేను ఎంతగానో కోరుకున్నాను, మరియు మీరు దానిని ఖచ్చితంగా చూడాలని నేను కోరాను. అది మనం కలిగి ఉన్న లంగరై ఉన్నది. మనం ఒక సంఘము చేత లంగరు వేయబడలేదు, మనము క్రీస్తులో లంగరు వేయబడ్డాము. మీరు చూడండి, ఆయన మాత్రమే ఆ ఏకైక మార్గమై ఉన్నాడు. ఏకైక సురక్షిత స్థలము ఆయనే అయ్యున్నాడు. దేవుడు తన నామమును ఉంచినట్టి ఒకే ఒక స్థలము ఆయనే అయ్యున్నాడు. మరియు ఆయన తన నామమును ఉంచడానికి ఎన్నుకున్న స్థలములోనే తాను ప్రజలను కలుసుకుంటాడని దేవుడు చెప్పాడు. ఏ పురములో కాదు గాని ఆయన ఎన్నుకున్న పురములోనే అయ్యున్నది. మరియు ఆ స్థలములోనే, మరియు అక్కడ మాత్రమే ఆయన ప్రజలను కలుసుకుంటాడు. మరియు కుమారుడు ఎల్లప్పుడూ తండ్రి నామమును తీసుకుని లాగున దేవుడు తన నామమును తన కుమారుడైన యేసుక్రీస్తులో తప్ప వేరే ఎక్కడా ఉంచలేదని మనము కనుగొన్నాము. మరియు ఇప్పుడు సరే, ఈ రోజున అది మనకు ఎలా వర్తిస్తుంది? ప్రతి ఒక్కరూ నేను యేసులో ఉన్నాను అని చెప్పుకుంటున్నారు కదా అని మీరంటారు. ఆయన వాక్యమై ఉన్నాడు. అది ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడై ఉండెను. వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను. మరలా అది ప్రకటన 19వ అధ్యాయములో కూడా వ్రాయబడి ఉన్నది. అది ఆయన రావడాన్ని మనం చూసినప్పుడై ఉన్నది. వధువు మరియు పెండి కుమారుడు రావడాన్ని, ఆయన వస్త్రము రక్తములో ముంచబడి ఉండటాన్ని మనం చూసినప్పుడు ఆయన నామము దేవుని వాక్యము అని పిలువబడినది. ఆయన దేవుని వాక్యమై ఉన్నాడు. మరియు అదేమిటంటే ఆయన పురుగుల్పే శక్తి అయి ఉన్నాడు. ఆయన అనగా పరిశుద్ధాత్మ యాంత్రికమైన వాటిలోనికి వచ్చి ఆ వాక్యములలోనికి వచ్చి దానిని జీవింపజేసే క్రియాశీలకమైనదై ఉన్నాడు. మరియు అదంతా కలిసి పనిచేయవలసి ఉన్నది. లేనట్లయితే అది అసలు పనిచేయదు. అది సంపూర్ణ బైబిలును, సంపూర్ణ క్రీస్తును, సంపూర్ణ సువార్తను తీసుకోవలసి ఉన్నది. నిన్న రాత్రి నేను టీవీలో చూసిన ఈ చర్చా సమావేశంలో ఉన్న వారికి నేను చెప్పాలనుకుంటున్నాను. అది ప్రసారమవ్వబోతుందని ఎరిగి ఉన్నాను, మరియు నేను దానిని చూశాను. ఈ సహోదరులపై, ఆ చర్చా సమావేశంలో ఉన్నవారిపై నేను వ్యాఖ్యానించగోరుతున్నాను. ప్రశ్నలకు జవాబునివ్వడంలో ఎంతో మహత్తరమైన పనిని చేశారు. మరియు ఎలాగైనా మీకు తెలుసు కదా, నేను పెద్ద విమర్శకుడినే, కానీ విమర్శించడానికి అక్కడ ఏమీ లేదు. అది ఖచ్చితంగా స్వచ్ఛంగా ఉన్నది, మరియు నేను దానితో 100% ఏకీభవించగలను. మీకు ధన్యవాదము, ఆమేన్. ఆ జవాబులు సూటిగా విషయానికి తగ్గట్టు చెప్పబడింది. నేను దానిని నిశ్చయముగా అభినందించాను. ఇంటి వద్ద నా సంఘములో చూపించడానికి ఒక వీడియో ఉంటే బాగుండునని మాత్రమే నేను కోరుతున్నాను. అది చాలా బాగున్నది. మరియు దేవుడు మన పెంతకోస్తు గుంపులో మాత్రమే కాకుండా ఇతర పరిధులలో కూడా వ్యవహరించాడని, మరియు మనుషులను పట్టుకుంటున్నాడని తెలుసుకున్నట్టు నేను ఎంతో కృతజ్ఞుడనై ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా అక్కడ పడి ఉండి వెలుగు వారి మీద ప్రకాశించడానికి వేచి ఉన్న ఆ దేవుని విత్తనములను పట్టుకుంటున్నాడు. మరియు స్నేహితులారా, ఈ నిద్రించుచున్న కన్యక నూనెను కొనడానికి రావడం ప్రారంభించినప్పుడు, మరి పెళ్లి కుమారుడు వస్తున్నది అప్పుడే అయ్యున్నదని యేసు చెప్పాడని తెలుసుకున్నట్టు అది మనకు ఒక హెచ్చరికను కూడా ఇస్తున్నది. కావున దాని ద్వారా మనము చూడగలము, ఎపిస్కోపేలియన్ వారు, ప్రెస్బిటేరియన్ వారు, మెథడిస్టు వారు, బ్యాప్టిస్టు వారు, లూథరన్ వారు నూనెను పొందుకోవడానికి రావడాన్ని మనం చూస్తున్నప్పుడు, మరి పెళ్లి కుమారుడు వచ్చిన ఘడియ అదే అయ్యున్నది. మనం దానిని గుర్తించుకుందాము. నా కుమారుడైన బిల్లీ కొద్ది క్షణాల క్రితం నాతో చెప్పిన విషయాన్ని ముందెన్నడూ చెప్పలేదు. అతడి కన్నాడు, డాడీ ఏమి చేయాలో నేను నీకు చెప్పను, దేని ద్వారానైనా నిన్ను మెప్పించాలన్నది నా ఉద్దేశము కాదు. కాని ఇట్లన్నాడు, డాడీ నీవు ఏమి చేసైనా గాని నీ సమయమంతటిని రోగుల కొరకు వినియోగించు. అతడి ఇట్లన్నాడు, అంతమంది వ్యాధిగ్రస్తులను నేను ఎన్నడూ చూడలేదు. ఇంకా ఇట్లన్నాడు, నేను కేవలం 1 లేదా 2 క్షణాలలో 200 కార్డులను ఇచ్చేశాను. ఇంకా ఇట్లన్నాడు, చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు. అతడు నాతో అలా చెప్పడం చాలా అరుదు. మరియు పిదప, ఈ రాత్రి నేనిక్కడ కొంత వివరణను మరియు రాబో తీర్పుపై కొద్దిగా వ్యాఖ్యానమును వ్రాసుకుని వచ్చాను. మరియు దేవుని యొక్క ఉగ్రత మన క్రింద దద్దరిల్లుతుండగా ఈ రాత్రి మనం ఇక్కడ కూర్చుని ఉన్నామని, మరియు త్వరలో అది దానిని తుడిచివేస్తుందని ఎరిగి ఉన్నాను. మరియు దేవుని యొక్క ఉగ్రత వేచి ఉన్నదని, అది పలకబడిన ఆ క్షణమే ఇక లక్షలాది మందికి అంతా ముగిసిపోతుందని ఎరిగి ఉన్నాను. మరియు దానిని నా హృదయములో ఎరిగి ఉన్నాను, మరియు అది అలాగ ఉన్నదని ఎరిగి ఉన్నాను. మరియు పిదప, ఎంతో మంది రోగులు ప్రయాసతో చొచ్చుకొని రావడాన్ని మరియు లాగడాన్ని మనం చూస్తున్నాము. మరియు ఈ రాత్రి వారిలో ఎక్కువ మంది క్రైస్తవులని నేను అనుకున్నాను. మరియు దేవుని పిల్లలైన మీకు దీనిని చెప్పనివ్వండి, మీరు ఏమి చేసినా గాని మీరు సమస్తమును వదిలేయండి. మీరు రాత్రింబగళ్ళు మీ హృదయమంతటితో దేవుడిని సేవించండి. మీరు ఏదో సరిగా లేదని మీరు గ్రహించగలరు. మీరు వీధులలో నడుస్తుండగా మీరు దానిని గుర్తుపట్టగలరు. మీరు అసలు మరియు మీరు ఎక్కడికి వెళ్లినా దానిని గుర్తుపట్టగలరు. మీరు ఆత్మ సంబంధులైతే మీకు తెలుస్తుంది, మరియు మీరు ఆత్మ సంబంధులని నాకు తెలుసు. మరియు నేను ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను, సోదరుడు స్ట్రామీ. టోనీ ఇక్కడ ఉన్నాడో లేదో నాకు తెలియదు. అతడు టోనీ సలామీ, సలామే, సలామీ కాదు. ఇక్కడ వేరే టోనీ ఉన్నాడు, కాదు అది వేరే టోనీ అయి ఉన్నాడు. నేను చెప్పేది టూసాన్ కి చెందిన టోనీ గురించి. అతని పేరు ఏమిటి? స్ట్రామీ. అది సలామేనో స్ట్రామీనో లేదా అటువంటిదేదో అయ్యున్నదని నాకు తెలుసు. ఈ మధ్యనే ఒక రోజు అతని దుకాణంలోనికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎంతో గుర్తింపదగినట్లుగా ఉన్నాడు. పోయినసారి నేను ఇండియాలో ఉన్నప్పుడు జరిగిన దానిని నాకు గుర్తు చేసినట్టు ఒక విషయమును అతడు చెప్తున్నాడు. మరి ఒకనొక సమయంలో ప్రభు మాకు అత్యంత ఎక్కువ జనసమూహమును ఇచ్చినది అక్కడేనని, బాంబేలోనని నేను అనుకుంటున్నాను. వారిని ఉంచడానికి మేము అసలు ఎక్కడా స్థలములనే కనుగొనలేకపోయాము. వేల కొలది మరియు పదివేల కొలది ప్రజలు వచ్చారు. మరియు సరిగ్గా మేమక్కడికి వెళ్లడానికి ముందు ఒక తర్జుమా చేయబడిన వార్తాపత్రిక అక్కడ ఉన్నది. సరే, అదేమిటంటే ఇండియా అనేది ద్విభాషా దేశమై ఉన్నది. అది ఆంగ్ల పత్రికయ్యి ఉన్నది. మరియు అందులో మంచిది, భూకంపములు ఆగిపోయి ఉండవచ్చును, పక్షులు వాటి గూళ్లలోని వాటి ఇళ్లకు తిరిగి వస్తున్నాయి అని వ్రాయబడి ఉన్నది. ఆ కంచెలను మరియు మొదలగు వాటిని కూల్చివేసిన ఆ భూకంపము రావడానికి కొన్ని రోజుల ముందు వాస్తవానికి చిన్న పక్షులు బండలలో ఆశ్రయాలను కనుగొని వాటి గూళ్లను కట్టుకుంటాయి. మరి సాధారణంగా మధ్యాహ్నము లేదా మిట్ట మధ్యాహ్నము సూర్యుడు చాలా ఎండగా ఉన్నప్పుడు నీడలోకి వెళ్లడానికి జంతువులన్నీ ఆ రాతి గోడల చుట్టూ నిలబడతాయి. మరియు రెండు రోజులుగా పక్షులు బయట చెట్ల మీదనే ఉన్నాయి, అవి వాటి గూళ్లలోకి రాలేదు. మరియు రెండు రోజులుగా ఆ జంతువులు, గొర్రెలు మరియు పశువులు, అవి మధ్యాహ్నము అక్కడికి రాలేదు లేదా ఆ గోడల చుట్టూ నిలబడలేదు. అవి బయట పొలములోనే ఉండి మరియు నీడ కోసం ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి. పిదప ఉన్నట్టుండి ఒక భూకంపం వచ్చినది. అది ఆ గోడలను కుదిపివేసింది మరియు భవనాలను కూల్చివేసింది. మరియు చూడండి, ఆ చిన్న పక్షులు గనక అక్కడే ఉన్నట్లయితే అవి చనిపోయి ఉండేవి. ఆ పశువులు మరియు గొర్రెలు గనక దాని క్రింద నిలబడి ఉంటే అవి చనిపోయి ఉండేవి. దేవుడు ప్రకృతిని హెచ్చరించడం. కొన్ని రోజుల క్రితం సహోదరుడు టోనీ దుకాణంలో అక్కడ ఒక వ్యక్తి ఇట్లు చెప్పడాన్ని నేను వింటూ ఉన్నాను. అలాస్కాలో ఈ భూకంపం వచ్చినప్పుడు అతడు మెక్సికో వద్ద మనం స్టోనీ పాయింట్ అని పిలుచున్నట్టు ఒక స్థలములో చేపలు పడుతున్నాడు. మరియు అతడిట్లన్నాడు, పక్షులు ఆహారం తినడం లేదు మరియు చేపలు ఆహారం తినడం లేదు, ఏదో తప్పున్నది. మరియు ఒక్కసారిగా భూకంపం వచ్చినది. మరియు ఈ మధ్యనే ఒక రోజు అది ఇండియాలో జరిగినప్పుడు, లేదా అది ఎక్కడ జరిగిందో అక్కడ అతడు మరలా తాను చేపలు పడుతూ ఉన్నాడని చెప్పాడు. అతడిట్లనుకున్నాడట, సరే ఇది వింతగా ఉన్నది, ఆ చేపలు ఈ సమయానికి ఆహారం తింటాయి, నీళ్లలో ఎక్కడ కూడా కొంచెమైనా కదలిక లేదు, నీళ్లు ఎంతో నిశ్చలముగా ఉన్నాయి, చేపలు ఆహారం తినడానికి అత్యంత సరైన సమయం ఇది, కానీ అవి తినలేదు. మరియు సాధారణంగా బయట అక్కడ ఉండే పక్షులన్నీ ఈ చేపలను మరియు మొదలగు వాటిని పట్టుకునే ఆ సముద్రపు పక్షులు అవన్నీ కూడా ఒకదానికొకటి ఆనుకొని గుంపులుగా ఒడ్డున నడుస్తూ ఉన్నాయి. కొద్ది క్షణములలోనే అడుగు నుండి సముద్రపు నాచు ఆ విధంగా పైకి రావడం మొదలైంది. భూమికి అవతల వైపున భూకంపం వచ్చినది. చూశారా, ఏదో తప్పున్నదని, ఏదో జరగబోతున్నదని ఆ చేపలకు తెలిసినది. అదే విషయం ఆ పక్షులకు కూడా తెలిసినది. నిశ్చయంగా దేవుడు ఒక చేపకి మరియు ఒక పక్షికి వివేచనను ఇచ్చినట్లయితే ఆయన తన పిల్లలకు ఇంకెంత ఎక్కువగా ఇస్తాడు కదా. మనము అంత్యకాలంలో ఉన్నామని మరియు తీర్పు వేచి ఉన్నదని మనకు తెలుసు. కాబట్టి మనము నిజంగా భక్తి గౌరవములు గలవారమై ఉందాము. మీ హృదయం అంతటితో దేవుని దగ్గరకు పారిపోండి. ఓ కపర్నహోమా, నిన్ను నీవు ఆకాశం మట్టునకు హెచ్చించుకున్నదానా, పాతాళం మట్టుకు దిగిపోయేదవు. మరి ఈనాడు అది నీటి అడుగు భాగమున ఉన్నది. కేవలం గుర్తుంచుకోండి మరియు ప్రార్థించుకోండి. ఇప్పుడు ఈ రాత్రి కేవలం కొన్ని క్షణములు లేఖనములో ఇక్కడ ఒక స్థలమును నేను చదవగోరుతున్నాను. మేము రోగుల కొరకు ప్రార్థించబోతున్నాము. తాను చాలా ప్రార్థనా కార్డులను ఇచ్చాడని బిల్లీ చెప్పాడు. మరియు అతడు నిన్న కూడా కొన్ని ఇచ్చాడు. మరియు నిన్న రాత్రి నేను అసలు వారిలో ఎవరిని పిలవనేలేదు. మరియు నేను ఆశ్చర్యపోయాను, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది అసలు ఒకరు దానిని పని చేయించలేదు. అది కేవలం మీ అంతట మీరే గేర్లు మార్చునట్టు ఒక చిన్న గేర్ రాడ్డు వలె ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణను చేసేది మీరే అయి ఉన్నారు, నేను కాదు. మీ అంతట మీరే దానిని చేస్తారు. కావున నేను నిన్న రాత్రి ఆత్మ వివేచనలో కూడా నేను గమనించాను, అది ప్రజల మధ్య సరిగ్గా పనిచేయలేదు. వారు దానిని స్వీకరించినట్లు కనిపించలేదు. ఈ మధ్యనే ఇక్కడ నేను కనుగొన్నది ఏమిటంటే, అది కొద్దో గొప్ప సరిగ్గా రోగుల మీద చేతులుంచడం గురించి నేను మాట్లాడుచున్న విధంగా ఉన్నది. వారికి తెలుసు, యేసుక్రీస్తును నమ్మి మరియు ఆయన యొక్క ఆత్మ మూలముగా జన్మించి మరియు ఆ పురుగుల్పై శక్తితో నింపబడిన మనము అది మనలోనే ఇవ్వబడినదని తప్పక గ్రహించవలసి ఉన్నది. మీలో ఉన్న ఆ శక్తితో శిష్యులు చేసినట్లుగా మరియు పూర్వకాలం గుండా వారు చేసినట్లు ఇతరులపై చేతులుంచడం ద్వారా అది ఖచ్చితంగా రోగులను స్వస్థపరిచినది, మృతులను లేపినది, అది దర్శనములను ప్రవచనములను చూపించినది. మరియు ఆదిమ అపోస్తలుల మధ్య జీవించిన అదే ఆత్మ ఈ రోజు సంఘములో జీవిస్తున్నది, అవే కార్యములను చేస్తున్నది. మరియు మనం దానిని గుర్తించగలిగిన వెంటనే కార్యము జరుగుతుంది. చూశారా, అది ఎంతగా పనిచేస్తున్నప్పటికీ మీరు తప్పక దానిని గుర్తించి మరియు దానిని నమ్మవలసి ఉన్నారు. మీరు దానిని నమ్మే వరకు అది రవ్వంతైనా మేలు చేయదు. కానీ మీరు దానిని నమ్మిన ఆ క్షణమే మీ సమస్యలు ముగిసిపోయినవి, అది నిజము. ఇప్పుడు మనము లేఖనమును తీద్దాం. కొన్ని క్షణాల క్రితం నేను అక్కడ కూర్చొని ఉన్నాను. రాత్రికి నా పాఠ్యాంశమును మార్చడానికి మరికొన్ని లేఖనములను వ్రాసుకున్నాను మరియు నేను దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని చదవగోరుతున్నాను. పరిశుద్ధ లూకా పుస్తకము నుండి 8వ అధ్యాయము 40వ వచనముతో మొదలు పెడదాం. ఇప్పుడు వినండి, నేను ఎక్కువ చదవబోతున్నాను. మరియు జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను సంతోషముగా చేర్చుకొనిరి. ఈ రాత్రి ఇక్కడున్న వారు కలిగి ఉండడానికి అది ఒక చక్కని వైఖరి కాదా? అంతటా ఇదిగో యాయిరు అను పేరు గల ఒక వ్యక్తి అక్కడికి వచ్చాను, మరియు అతడు సమాజ మందిరపు అధికారి అయి ఉన్నాడు. మరియు అతడు యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఈడు గల తన ఒకగానొక కుమార్తె చావసిద్ధముగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. అయితే ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. మరియు 12 నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, ఆమె తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యయము చేసి ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. మరియు యేసు, నన్ను ముట్టినది ఎవరు అని అన్నాడు. అందరూ మేము ఎరుగమన్నప్పుడు పేతురు మరియు ఆయనతో కూడా ఉన్నవారు, ఏలినవాడా, జన సమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుతుండగా మరి నీవు నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడుగుతున్నావా అని అన్నారు. యేసు, ఎవరో నన్ను ముట్టెను, ఏలైనగా ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి మరియు తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెను, వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెను ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకాయన, కుమారి, ధైర్యము తెచ్చుకొను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. మరియు ఆయన మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. అయితే యేసు ఆ మాట విన్నప్పుడు ఆయన అతనితో, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును అని చెప్పెను. మరియు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు పేతురు, యాకోబు మరియు యోహాను అనువారిని మరియు ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. మరియు అందరును ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనిచుండేది. మరియు ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. మరియు ఆమె చనిపోయినదని వారు ఎరిగిన వారై ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారందరినీ బయటకు పంపించి మరియు ఆమె చెయ్యి పట్టుకొని మరియు ఆ చిన్నదానిని, చిన్నదానా, లెమ్మని చెప్పెను. మరియు ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనక వెంటనే ఆమె లేచి నిలిచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. మరియు ఆమె తల్లిదండ్రులు విస్మయము నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. ఇప్పుడు మనం ప్రార్థించుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, మేము ఈ వాక్యమును చదువుతుండగా అది సత్యమని మేము ఎరిగి ఉన్నాము, ఇది జరిగినది. ఇది మేము ఒక వార్తాపత్రిక నుండో లేదా ఏదో ఒక కల్పనా కథల పుస్తకము నుండో చదివే ఏదో ఒక కట్టుకథ కాదు, కానీ ఇది దేవుని వాక్యమని మేము ఎరిగి ఉన్నట్టు ఒక గ్రంథము నుండి వచ్చినది. ఇది జరిగినదని మేము నమ్ముతున్నాము. రక్తస్రావము గల స్త్రీ మరియు చనిపోయిన బిడ్డను గూర్చిన ఈ రెండు సంఘటనల్లో ఈ గుర్తింపదగిన కార్యమును చేసిన ఈ యేసే దేవుని కుమారుడని మేము నమ్ముతున్నాము. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి మరియు ఈ రాత్రి పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిలో ఆయనను మా ఎదుట ప్రదర్శించాడని మేము నమ్ముతున్నాము. మరియు ఈ రాత్రి ఆయన ఇక్కడ మాతో ఉన్నాడని మేము నమ్ముతున్నాము. మరియు ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని, ఆయన కనికరములు ప్రజలను చేరుతున్నాయని మేము నమ్ముతున్నాము. మరియు ప్రజలు ఆయనను సమీపిస్తుండగా ఆ దినమున ఇవ్వబడిన అవే ఫలితాలు ఈ రోజు కూడా ఇవ్వబడతాయని నమ్ముతున్నాము. తండ్రి, మేము ఒక తాజా అభిషేకమును పొందుకున్నట్లు మరలా అనుగ్రహించుము. కొద్దిసేపటి క్రితం సహోదరు శకారియన్ ఎంతో యథార్థంగా అడిగినట్లుగా, మరి ప్రజలను నమ్మమని అడిగినట్లుగా మేము కూడా మరలా యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము. ఆమేన్. నేను కొద్దిసేపు మాత్రమే మాట్లాడగోరుతున్నాను, మరియు అది కొద్దిసేపు మాత్రమే అయి ఉంటుంది. ఎందుకనగా ప్రార్థన కార్డులు కలిగి ఉన్న ఆ ప్రజలను ఇక్కడికి పిలిచి మరియు నేను వారి కొరకు ప్రార్థించగోరుతున్నాను. మరే ఇతర విషయమునైనా ప్రక్కకు పెట్టి కేవలం రోగుల కొరకు ప్రార్థించగోరుతున్నాను. అయితే మనం రోగుల కొరకు ప్రార్థించడానికి ముందు ప్రజలను ఆ వైఖరి కలిగి ఉండునట్లు చేయవలసి ఉన్నది. ఫలితాలను తెచ్చేది ఎల్లప్పుడూ వైఖరి అయి ఉన్నది. అది దేవుని ఎడల నీవు చూపించే వైఖరియే అయ్యున్నది. ఇక్కడ ఒక స్త్రీ ఆయన వస్త్రమును తాకినది, ఆమె రక్తస్రావము నుండి స్వస్థపరచబడినది. మరి ఒక సైనికుడేమో ఆయన ముఖం మీద ఉమ్మి వేసి మరియు ఆయన తలపైన ముళ్ళ కిరీటమును పెట్టాడు, మరియు ఎటువంటి ప్రభావమును అనుభూతి చెందలేదు. అది మీరు సమీపించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. దానికి మీ వైఖరి అవసరమై ఉన్నది. మరియు ప్రియమైన స్నేహితుడా, ఈ రాత్రి కూడా అది అదే అయినది. దానికి వైఖరి అవసరమై ఉన్నది. మనం యేసుక్రీస్తు సన్నిధిలో ఉన్నాం మరియు ఆయన సన్నిధిలో ఉన్నామని నమ్ముతున్నాం, కానీ ఫలితాలను తీసుకుని వచ్చేది మీ వైఖరియే అయ్యున్నది. యాంత్రిక పరమైనది ఇక్కడ ఉన్నది, అలాగే క్రియాశీలకమైనది కూడా ఉన్నది. మీరు కేవలం ప్రారంభించగలిగితే చాలు, మిగతాది దేవుడే చేస్తాడు. ఇప్పుడు కొన్ని క్షణములు నేను మాట్లాడగోరుతున్న ఈ అంశము ఏమిటంటే ఆయన యొక్క వాక్యమును రుజువు చేయుట. ఇప్పుడు దాని గురించి ఆలోచించడానికి అది ఒక గొప్ప విషయమై ఉన్నది, ఆయన యొక్క వాక్యమును రుజువు చేయుట. ఇప్పుడు దేవుడు తన వాక్యమును ఎప్పుడూ రుజువు చేసినట్లే ఈ రాత్రి కూడా ఆయన దానిని రుజువు చేయగల సమర్థుడై ఉన్నాడు. మరియు బైబిల్ గ్రంథము కూడా ఇట్లు చెప్పినది, సమస్తమును పరీక్షించుడి, మేలైన దానిని చేపట్టుడి. ఇప్పుడు మీరు విన్నారు, దానిలో ఎటువంటి సందేహము లేదు. దానిని నిరూపించండి, నేను దానిని నమ్ముతాను అనే ఆ పాత సామెతను విన్నారు, కానీ అది అన్ని వేళలా నిజము కాదు. నేను ఎన్నోసార్లు ఎన్నో విషయాలు రుజువు చేయబడుటను చూశాను. అవి ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్ర పరముగా కూడా నిరూపించబడినవి, మరైనను ఎలాగైనా ప్రజలు దానిని నమ్మలేదు. ఈ మధ్యనే ఇక్కడ నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. మేము దైవిక స్వస్థత గురించి మాట్లాడుతున్నాము. అతడి అన్నాడు, నేను దానిని నమ్మను, ఏమి జరిగినా నేను లెక్క చేయను. దాని గురించి నీవు ఎంత రుజువు చూపించినా గాని నేనింకను దానిని నమ్మను. మంచిది, నిశ్చయముగా ఆ వ్యక్తి కొరకు మీరు ఏమి చేసినా లెక్కలేదు. అతడు తప్పిపోయాడు, అతడు నమ్మలేడు, నమ్మడానికి అతనిలో ఏదీ లేదు. ఒక వారం క్రితం ఇక్కడ నాకు ఒక చిన్న అనుభవం జరిగినది. నేను వేటాడుతానని మీ అందరికీ తెలుసు కదా, మరియు నేను నా కూడిక నుండి తిరిగి వచ్చినప్పుడు నేను పర్వత సింహాలను వేటాడుతూ ఉన్నాను. మరియు నేను ఆరిజోనాకు వెళ్లిన తర్వాత అది బాగున్నది. నేను పెద్ద జంతువులను వేటాడుటకు ఇష్టపడతాను, మరియు ప్రకృతిలోకి వెళ్లి మరియు దానిని గమనించడానికి ఇష్టపడతాను. ఇప్పుడు నేను ఒక హంతకుణ్ణి కాను, నేను కేవలం వేటాడుతాను. కాబట్టి నేను వేట జంతువులను ఊరికే చంపడానికి ఇష్టపడను. అది సరైనదని నేను అనుకోవడం లేదు. మీరు దానిని ఉపయోగించినప్పుడు మరియు ఒక ఉద్దేశం కొరకు దానిని వాడుకోనప్పుడు వేరే ఏ ప్రాణినైనా చంపడం ఎంత పాపమో, వేట జంతువులను చంపడం కూడా అంతే పాపమని నేను తలంచుతాను. అది తప్పని నేను నమ్ముతాను. మనం దానిని చేయకూడదు. దేవుడు దానిని మనకు ఆహారం కొరకు మరియు ప్రయోజనాల కొరకు ఇచ్చాడు, మరియు మనం వాటిని నాశనం చేయకూడదు. అయితే మీరు ఏమి తీసుకోవచ్చని చట్టం చెప్తుందో అంతవరకు పర్వాలేదు, కేవలం దానిని వృధా చేయకండి. మరియు నేనక్కడ ఉన్నాను, మిగిలిన జంతువులన్నిటికీ వేట గడువు అయిపోయినది. కొండ సింహములు అనేక పశువులను చంపివేస్తాయి, మరియు ఆ ప్రాంతంలో చాలా మంది పశు పోషకులు నాకు తెలుసు. మరియు అవి వాటిని చంపిన ప్రతిసారి ఏంటి, గొర్రెల మధ్యకు ఒక కొండ సింహం వచ్చినప్పుడల్లా వారు నన్ను పిలుస్తారు. ఈ మధ్యనే ఒక రాత్రి నా యొక్క ఒక ఫలానా స్నేహితుడు ఒక కొండ సింహము అనేక గొర్రె పిల్లలను చంపడం వల్ల ఒక్క రాత్రిలో $3,500 నష్టమును ఎదుర్కొన్నాడు. అది లోపలికి వచ్చినది. మరి అవును, అది చేసిన పాపానికి ఆ మిగిలిన సింహాలన్నీ వెల చెల్లించాల్సిందే. మరియు కాబట్టి నేను ఆ కొండ సింహమును పట్టుకున్నాను. మరి అది చాలా పెద్ద కొండ సింహమై ఉన్నది. మరియు 9 అడుగుల పొడవు ఉన్నది. మరియు దాదాపు 90 కిలోలకు పైగా బరువు ఉన్నది. కాబట్టి అది ఒక మంచి పెద్ద కొండ సింహమై ఉన్నది. మరియు పిదప, నేను అరిజోనా ప్రాంతము నుండి వేటాడుటకు యూటాకు వెళ్లాను. మరియు అక్కడ ప్రజలు ఉన్నారని, మరి నేను ఎవరితో కలిసి వేటాడబోతున్నానో ఆ వ్యక్తి ఒక వేట నియంత్రణ అధికారి అని నాకు చెప్పబడినది. ఇట్లన్నారు, మరియు దయచేసి అతని ముందు మతభక్తికి సంబంధించిన దేనిని ప్రస్తావించవద్దు. ఇట్లన్నారు, అతడు నిజంగా ఒక కఠినమైన వ్యక్తి అయి ఉన్నాడు. మరియు నేను అన్నాను, మంచిది, నేనప్పుడు ఎవరితో వెళ్తున్నానో ఆ వ్యక్తితో చెప్పాను. నేనిట్లన్నాను, నేను దానిని ప్రస్తావించాను. అతడు ఇట్లు చెప్పాడు, బోధకుడు అని అనకండి, మీరలా అంటే మాత్రం మీరిక వేటాడడానికి వెళ్లరు, అతడు మిమ్మల్ని తీసుకెళ్లడు. ఇంకా ఇట్లు చెప్పాడు, నేను 3 రోజులు అతనితో కలిసి వేటాడాను. ప్రతి రాత్రి అతనితో కలిసి నిద్రపోయాను. ప్రతిరోజు అతనితో కలిసి భోజనం చేశాను. మరియు అతడు కనీసం, శుభోదయం, నీవెలా ఉన్నావు, నీకు తినడానికి ఏదైనా కావాలా, గిన్నెలు తోము అని కూడా ఎన్నడూ చెప్పలేదు. అసలేమీ లేదు, ఇట్లన్నాడు. ఇప్పుడు అసలు దాని గురించి ఏమీ మాట్లాడకండి. నేనిట్లన్నాను, నేను ఒక్క మాట కూడా మాట్లాడను, అయితే ప్రార్థన చేయను అని మాత్రం నేను అతనితో చెప్పలేదు. కానీ నేను అతనితో చెప్తూనే ఉన్నాను, మరియు నేను ప్రార్థిస్తాను. కావున మేమక్కడికి వెళ్లినప్పుడు ఆ వ్యక్తి చాలా కఠినమైన వ్యక్తిత్వం గలవాడై ఉన్నాడు. మరియు అతడు అసలు దేనినైనా నమ్మి ఉంటాడని నేను అనుకోలేదు. మరియు దానికి కొన్ని రాత్రుల క్రితమే అతడొక బిడ్డను కోల్పోయాడు. ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయినది. అయితే మేము వేటకు వెళ్లాము. మరియు 2వ రోజు నేను ఇదివరకు ఎవరితో వేటాడుతూ ఉన్నానో అతడు నేను దేశమంతటా వేటాడవచ్చని ఇతనితో చెప్పాడట. కాబట్టి నాతో ఉన్న ఆ వేరే వేటగాడు వెళ్లిపోయినప్పుడు మేము ఆ శిఖరాలలో ఓ పైన ఉన్నాము. అక్కడి వరకు మేము ఒక పర్వత సింహమును తరిమినాము. మేము దానిని ఆ బండలలోనికి వెళ్లేలా చేశాము, మరియు అది తప్పించుకున్నది. మరియు మేమక్కడ కూర్చొని వేట కుక్క తిరిగి రావడానికి వేచి చూస్తున్నాము. మరియు ఈ వ్యక్తి నాతో చెప్పాడు, అతడు ఇట్లన్నాడు, నీ స్నేహితుడైన ఆ మరొక వేటగాడు నీవు ప్రతి చోట వేటాడవచ్చునని నాతో చెప్పాడు. నీ దగ్గర చాలా డబ్బుందా? ఇంకా అది నాకు అనవసరమైన విషయములే అని అన్నాడు. మరియు నేనిట్లన్నాను, లేదు, నేనిట్లు చెప్పాను, నా దగ్గర చాలా డబ్బు లేదు. నేనింకా ఇట్లు చెప్పాను, నాకు స్పాన్సర్ చేస్తారు. మరియు అతడు అన్నాడు, ఓ, నాకు అర్థమవుతుంది. అతడు ఇట్లన్నాడు, మంచిది, మరలా ఇది నాకు అనవసరమైన విషయం అనుకుంటా, కానీ ఇట్లన్నాడు, నీవు నీకు స్పాన్సర్ చేసే ఏదైనా ఒక కంపెనీకి చెంది ఉన్నావా? అతడు విషయమును నేరుగా నా నుండి బయటకు తీస్తున్నాడు. నేను చెప్పనని మాట ఇచ్చాను చూడండి. కాబట్టి నేనిట్లు చెప్పాను, అవును, నేనిట్లన్నాను, కాదయ్యా, నేను ఒక బోధకుడిని, ఒక సువార్తికుణ్ణి. అతడు ఇట్లన్నాడు, ఒక ఏమిటి? నేనిట్లన్నాను, సువార్తికుణ్ణి. మరియు అతడు కేవలం నిలబడి మరియు కొన్ని నిమిషాలు నా వైపు చూశాడు. నేనిట్లన్నాను, దీని తర్వాత జీవితం కొరకు నీకు ఏదైనా నిరీక్షణ ఉందా? నీ నిరీక్షణ ఏమిటి? అతడు ఇట్లన్నాడు, నేను ఒక జాక్ మార్మన్ను. మరియు నేనిట్లన్నాను, ఒక ఏమిటి? అతడు ఇట్లు చెప్పాడు, ఒక జాక్ మార్మన్ను. అదేమి రకము అని నేనన్నాను. బూతులు మాట్లాడుతూ మరియు కాఫీలు త్రాగుతూ సిగరెట్లు త్రాగే రకం అని చెప్పాడు. మంచిది, ఒక యథార్థమైన ఒప్పుకోలు, అంతరాత్మకు మేలు అని నేనన్నాను. మరియు అప్పుడు అతడు ఇట్లన్నాడు, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. అతడు ఇట్లన్నాడు, మార్మన్ సంఘము మాత్రమే ఒకే ఒక్క సత్యమైన సంఘమని నాకు చెప్పబడినది. అతడింకా ఇట్లన్నాడు, నీవు దానిని నమ్ముతావా? నేనిట్లన్నాను, సంఘం విషయానికి వస్తే మిగతా ఏ సంఘమైనా ఎటువంటిదో అది కూడా అంతేనని నేను అనుకుంటున్నాను. నాకు ఒకే ఒక్క సత్యము తెలుసు, మరియు అది యేసుక్రీస్తే అయి ఉన్నాడు. నేనిట్లన్నాను, ఆయన సత్యమని నాకు తెలుసు. సరే, అతడు ఇట్లన్నాడు, ఈ మధ్యనే ఒక రాత్రి నాకొక బిడ్డ పుట్టినది. ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయినది. అతడు ఇట్లన్నాడు, ఈ బిడ్డ అది పురిట్లోనే చనిపోయినది గనక దేవుడు దానిలోనికి అసలు జీవవాయువును ఊదనేలేదని, నేను ఆ బిడ్డను మరెన్నడూ చూడనని నాకు చెప్పారు. అతడు ఇట్లన్నాడు, దాని గురించి నీ అభిప్రాయం ఏమిటి? మంచిది, నేనిట్లన్నాను, ఒక జాక్ మార్మన్ గా అయితే నీవు చూడవు, నీవు నిశ్చయంగా చూడవు. అది ఒక్కటి మాత్రం ఖచ్చితం, నీవు ఒక జాక్ మార్మన్ గా ఉన్నంత కాలం నీవు ఆ బిడ్డను చూడవు. మరియు అతడు ఇట్లన్నాడు, మంచిది. అతడు నన్ను ప్రశ్నలతో ఒత్తిడి చేశాడు, కాబట్టి నేను అతనికి కొంచెం గట్టిగా సమాధానమిచ్చాను. మీరు చూడండి, మేము అలా చర్చించుకునే సమయం దొరికినది. కాబట్టి అతడు ఇట్లన్నాడు, నేనిట్లన్నాను, విషయం ఏమిటి? అతడు ఇట్లన్నాడు, ఓ, నాకు తెలియదు. మరియు అతడు ఇట్లన్నాడు, సరే, నీవేమనుకుంటున్నావు? నేనిట్లన్నాను, నాకు చాలా మంది మంచివారితో పరిచయం ఉన్నది. అతడొక మార్మన్ అని నాకు తెలియదు, మరియు అది యూటాలో అయ్యున్నది గనక అతడు బహుశా అదేనని నాకు అనిపించినది. ఎందుకంటే అక్కడ స్టాల్ లేక్ పట్టణము చుట్టుప్రక్కల ఎక్కువ మంది మార్మన్ ప్రజలే ఉంటారు. మరైతే ఇది స్టాల్ లేక్ పట్టణము కాదు. అయితే నేనిట్లనుకున్నాను, మంచిది, నాకు కొంతమంది చక్కని మార్మన్ స్నేహితులు ఉన్నారు. వారు ప్రార్థన వరుసలలో వచ్చారు. చక్కని ప్రజలు. మరియు నేను ఇట్లన్నాను, మార్మన్లైన అనేక మంది చక్కని పురుషులను నేను కలిశాను. మరియు అతడిట్లు చెప్పాడు, మంచిది. అతడిట్లన్నాడు, నేనిట్లన్నాను, దాని గురించి వారి బోధన ఏమిటో నాకు తెలియదు, మరియు నేను వారి బోధకు వ్యతిరేకంగా ఏదైనా చెప్పాలనుకోవడం లేదు. ఎందుకనగా నీవు అదే అయ్యున్నావు, మరియు నేను దానిని ఎంతో గౌరవిస్తున్నాను. మరియు నేను ఇట్లు అడిగాను, మంచిది, మరియు నీవు దానిని నమ్ముతున్నావా? అతడిట్లు చెప్పాడు, అవునయ్యా, నేను నమ్ముతాను, కాని ఇట్లన్నాడు, దానికి తగినట్లుగా నేను జీవించను. నేనిట్లన్నాను, మంచిది, లక్షల సంవత్సరాల క్రితమే జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఆ బిడ్డను ఎరిగి ఉన్నాడని బైబిల్ బోధిస్తున్నదని నేను నమ్ముతున్నాను. నేనిట్లన్నాను, దేవుడు ఇర్మియాతో, నీవు నీ తల్లి గర్భములో రూపించబడక ముందే, నీవు గర్భము నుండి బయటకు రాకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను ప్రతిష్ఠించి మరియు నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి తిని అని చెప్పాడు. నేనిట్లు చెప్పాను, దీని గురించి కూడా ఆయనకు అంతే తెలుసు. చూడు, అతడిట్లన్నాడు, మంచిది, అతడిట్లు చెప్పాడు, నీకు కృతజ్ఞతలు. అతడు ఆ కొండ దిగి వెళ్లడం మొదలు పెట్టాడు. మరియు అప్పుడతడు ఈ మరొక వ్యక్తిని కలిసి, మరియు అతడిట్లన్నాడు, ఆ వ్యక్తి ఒక బోధకుడని నీవెందుకు నాతో చెప్పలేదు? మరియు కాబట్టి అతడు అతనితో కొద్దిసేపు మాట్లాడి మరియు అతనికి కూటముల గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ఇప్పుడు మార్మన్లు ప్రవచనమును నమ్ముతారు. బహుశా ఇక్కడ వారెవరూ ఉండకపోవచ్చును, కాని వారు ప్రవచనమును నమ్ముతారు. కాని అయితే నేను బహుశా చెప్పకూడని విషయాన్ని చెప్తున్నానేమో, అయితే అవును, కాని ఏదేమైనా వారు నమ్ముతారు. మరియు అతడిట్లన్నాడు, అతడు నా దగ్గరకు తిరిగి వచ్చి, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అని అన్నాడు. అందుకు నేనిట్లన్నాను, కాదయ్యా, నేనిట్లు చెప్పాను, ప్రభు కేవలం జరగనయున్న కొన్ని సంగతులను నాకు చూపించాడంతే. మరియు అతడు వెంటనే బయలుదేరి మనం వెళ్దాము అని అన్నాడు. మరియు అతడు తన కారులోకి ఎక్కి అతడు నివసించినట్టి అతని యొక్క చిన్న పట్టణమునకు వెళ్లాడు. కొద్ది క్షణాలలోనే అతడు కనబడకుండా వెళ్లిపోయాడు. మధ్యాహ్న భోజనమైన వెంటనే మరొకసారి వేటాడటానికి మేము కుక్కలను సిద్ధపరుస్తున్నాము, మరియు మేమది చేసిన వెంటనే ఇంకేంటి, అతడు కారులో వెళ్లిపోయాడు. కొద్ది క్షణములలో చూడడానికి చక్కగా ఉన్న ఒక యవనస్తుడు తిరిగి వచ్చాడు. దాదాపు 17 వయసు ఉంటుంది. నిజంగా పరిశుద్ధంగా కనబడుతున్న ఒక మర్యాదస్తుడైన క్రైస్తవుడై ఉన్నాడు. అతడిట్లన్నాడు, ఇతడు నా తమ్ముడు. ఇంకా ఇట్లన్నాడు, ఇతడు ఒక జాక్ మార్మన్ కాదు, ఇతడు ఒక నిజమైన మార్మన్ అయి ఉన్నాడు. నేనిట్లన్నాను, బాబు నీవెలా ఉన్నావు? మరియు అతడిట్లన్నాడు, మా అన్న చెప్పిన దాని ప్రకారం మీరు ఒక ప్రవక్త అని నాకు తెలిసినది. నేనిట్లు చెప్పాను, కాదయ్యా, నేనింకా ఇట్లన్నాను, నేనొక ప్రవక్తనని కాదు, నేను ఇట్లన్నాను, జరగనయున్న సంగతులను ప్రభు నాకు చూపించాడు. అతడిట్లన్నాడు, సరిగ్గా ఇప్పుడే నా చేతికి సూది వేశారు, నేను ఆపరేషన్ బల్ల మీద ఉండవలసి ఉన్నాను. అతడింకా ఇట్లన్నాడు, కాని నా అన్న నాకు దీనిని చెప్పాడు, మరియు అది అలాగైతే నాకు ఆపరేషన్ అవసరం లేదు అని నేను చెప్పాను. అతడు సూటిగా నా కళ్ళలోకి చూశాడు. ఒక నిష్కపటమైన, నిజమైన, యథార్థమైన చూపది. ఇట్లన్నాడు, మీరు నా మీద మీ చేతులుంచండి, ఈ విషయాలు నిజమే అయితే నాకు ఆపరేషన్ అవసరమవ్వదు. అతడు బాగైపోయి ఇంటికి వెళ్లాడు. ఈ సహోదరుడు నాతో పాటు వేటాడుతున్న నా క్రైస్తవ స్నేహితుడు ఫినిక్స్ కు చెందినవాడు. అతడు నాతో ఇట్లన్నాడు, అతడిట్లు చెప్పాడు, ఈ కుర్రవాళ్లలో కొందరిప్పుడు సరిగ్గా ఇక్కడ కూర్చుని ఉన్నారు. వారిలో నాకు తెలిసిన ఒకరిక్కడ ఉన్నారు, మేమింటికి వెళ్లాము. అతడిట్లన్నాడు, సహోదర బ్రెన్హామ్, ప్రభు గనక నీకొక దర్శనమును చూపించి మరియు ఏమి జరగబోతుందో ఆ మార్మన్లకు చెప్పడానికి నీకు అనుమతిస్తే అది సరిపోతుంది, ఎందుకనగా వారు దాని కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి నేను ఎంతగానో ప్రార్థించాను. మరియు ఆ తదుపరి సోమవారము, ఆదివారము నేనింటికి తిరిగి వస్తుండగా నా దారిలో ఉన్నాను. దాదాపు 10 గంటలప్పుడు ఆ ఉదయం చర్చి ముగిసిన తర్వాత నేను గదిలో నిలబడి మరియు బయటకు చూస్తూ ఉన్నాను. మరియు టార్చీ లైట్లు వెలగడాన్ని లేదా ఏదో ఒక విధమైన వెలుగు ప్రకాశించడాన్ని నేను చూశాను. మరియు ఒక చెట్టు మీద ఉన్న ఒక పర్వత సింహమును నేను చూశాను. మరియు నేను దానిని షూట్ చేయడానికి, అది చాలా చిన్నదిగా ఉన్నది, నేను అలా చేయగోరలేదు. మరియు ఇంకెవరో దానిని షూట్ చేశారు. వారు షూట్ చేసినప్పుడు వారు చాలా పెద్ద తుపాకీతో దానిని షూట్ చేశారు. అది ఆ పర్వత సింహమును ముక్కలుగా పేల్చివేసింది. అది షూట్ చేయబడిన విధానమును నేను మెచ్చుకోలేదు. నేను ఫినిక్స్ కు వెళ్లినప్పుడు నేను సోదరుడు దాసన్ కు మరియు సోదరుడు మోస్లేకు దానిని చెప్పాను. అతడిక్కడ ఉన్నాడని నాకు తెలుసు. మొన్న ఇక్కడే ఎక్కడో నేను అతన్ని చూశాను. మరియు అతడు నాతో వస్తున్నాడు. అతడు మరియు అతని భార్య వస్తున్నారు. మరియు నేను ఇట్లన్నాను, మీరు గమనించి చూడండి, అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడై ఉన్నది. అది ఆ విధంగానే జరగబోతున్నది. రాత్రులు మేము వేచి ఉన్నాము. 4 లేదా 5 రాత్రులు లేదా అన్ని రోజులు మేము వేటాడాము. రాత్రిపూట ఒక పర్వత సింహమును తరిమి చెట్టు ఎక్కించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. జరిగింది ఏమిటంటే, ఇంటికి వస్తుండగా వారు, ఈ వేటగాడు, ఈ మార్మన్ అబ్బాయి కుక్కలను వదిలాడు, మరియు పర్వత సింహము ఒక జాడను పసిగట్టినది, లేదా ఆ కుక్క పర్వత సింహం యొక్క జాడను పసిగట్టినది మరియు దానిని తరిమి చెట్టునెక్కించినది. మరియు రాత్రిపూట 10 గంటలప్పుడు వారు వచ్చారు, మమ్మల్ని నిద్రలేపారు. మేమక్కడికి వెళ్లాము మరియు అక్కడ ఆ చెట్టు మీద అదే పర్వత సింహము ఉన్నది. టార్చ్ లైట్లు వేస్తూ ఉన్నారు. సహోదరుడు మోస్లీ దాదాపు .44 క్యాలిబర్ తుపాకీతో దానిని షూట్ చేశాడు. అది ఆ పర్వత సింహాన్ని 2 ముక్కలుగా పేల్చివేసినది మరియు అక్కడ అది సరిగ్గా అది చెప్పబడిన విధంగానే జరిగినది. ఆ మరుసటి రోజు నేను ఆ రాష్ట్రం యొక్క ప్రధాన అటవీ శాఖ అధికారిని కలిశాను. అతడు మరొక జాక్ మార్మన్ అయి ఉన్నాడు. ఆ ఇద్దరబ్బాయిల్ని ఒకేసారి తిరిగి ఇంటికి క్రీస్తునొద్దకు నడిపించాను. నేను మీతో చెప్తున్నాను, ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క వాక్యము అలాగూ ఉన్నదని రుజువు చేస్తాడు. చూడటమే నమ్మడము అని ప్రజలు చెప్పడాన్ని మీరు విన్నారు, అది పూర్తిగా సత్యము కాదు. చాలా మంది ప్రజలు చూస్తారు మరైనను వారు దానిని నమ్మరు. యేసు భూమి మీద ఉన్న దినములలో వారెందుకని ఆయనను గుర్తించలేదు? ఆయనే ఆ ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యమయ్యున్నాడని ఎందుకు గుర్తించలేదు? మీ దేవుడైన యెహోవా నా వంటి ఒక ప్రవక్తను పుట్టించును అని మోషే చెప్పాడని ప్రజలు ఎందుకు గ్రహించలేదు? మరియు ఆయన చేస్తాడని బైబిల్ చెప్పిన ప్రతి మాటను ఆయన నెరవేర్చాడు, కాని వారు దానిని నమ్మలేదు. కాని దేవుడు ప్రతి కాలములో ఆయన వాక్యము సత్యమని నిరూపించాడు. ఆయన ఎల్లప్పుడూ తన వాక్యమును రుజువు చేస్తాడు. పీతప వారు కొన్నిసార్లు చూడటమే నమ్మడము అని అంటారు, అది అలా కాదు. అయితే దేవుడు ప్రతి కాలములోనూ నేరుగా ఆయన యొక్క వాక్యమును రుజువు చేస్తూనే ఉంటాడని మనకు తెలుసు. దాని తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని ఆయన చెప్పినప్పుడు ఆయన దానిని ఆదాము మరియు హవ్వకు నిరూపించాడని మనకు తెలుసు. మనము దానిని ఒప్పుకోవాల్సిందే, అది సత్యమని ఒప్పుకోవాల్సిందే. మనము దానిని నమ్ముతున్నాము. ఏలైనగా ఆయన దానిని మనకు నిరూపించాడు మరియు అది సత్యమని మనకు తెలుసు. ఇప్పుడు దేవుడు తన వాక్యమును నిరూపించిన కొన్ని స్థలములను మనము తీసుకుంటాము. ఉదాహరణకు మనము నోవహు దినములను తీసుకుందాము. ఖచ్చితంగా శాస్త్రపరమైనది కానిది మరియు నమ్మలేనట్టుదినైనా ఒక వర్తమానమును దేవుడు నోవహుతో మాట్లాడినాడు. ఎవరును దానిని నమ్మలేకపోయారు? భూమి మీద ఎన్నడూ వర్షము కురవలేదు. శాస్త్రీయపరమైనది కాదు. బహుశా అప్పుడు వారి కాలము ఇప్పుడున్న మన కాలము కంటే విజ్ఞాన శాస్త్రములో ఎంతో ఎక్కువ అభివృద్ధి గల యుగమై ఉండవచ్చును. ఎందుకంటే వారు ఆ రోజుల్లో మనమిప్పుడు కట్టలేనటువంటి పిరమిడ్లను మరియు సింహాకారపు పెద్ద విగ్రహాలను మరియు మొదలగు వాటిని నిర్మించారు. వారు ఆ పెద్ద బండరాలను ఎత్తగలిగేటట్లు వారు ఒక శక్తిని, ఒక విధమైన యాంత్రిక శక్తిని కలిగి ఉన్నారు. బహుశా అణుశక్తినో లేక మరి దేనినో కలిగి ఉన్నారు. మరి ఈనాడు మనం వాటిని చేయలేము, కాని వారు విజ్ఞాన శాస్త్ర సంబంధమైన గొప్ప కార్యములను చేశారు. 100 సంవత్సరాలుగా ఒక శవమును సహజముగా బ్రతికి ఉన్నట్లే కనబడునట్లు చేయడానికి, దానికి పూయడానికి వారు దేనినో కలిగి ఉన్నారు. మనం ఆ కలను కోల్పోయాము. యేసు ఇట్లు చెప్పాడు, నోవహు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని రాకడలో జరుగును. మరియు మనము మరొక గొప్ప విజ్ఞాన శాస్త్ర యుగములోనికి ప్రవేశించబోతున్నామని మనకు తెలుసు. మరియు ఇప్పుడు నోవహు కలిగి ఉన్న వర్తమానము సంఘములు ఆ దినము యొక్క నమ్మకమునకు చాలా వ్యతిరేకముగా ఉన్నది. మరియు అది విజ్ఞాన శాస్త్రపరమైన పరిశోధనలకు కూడా చాలా విరుద్ధమైనదిగా ఉన్నది. అయితే దేవుడు ఆయన యొక్క వాక్యము సత్యమని నిరూపించాడు. ఆ ప్రవక్త చెప్పినది సత్యమని దేవుడు నిరూపించాడు. అలాగే మనము ఒక క్షణము మరొక దానిని తీసుకుందాము. అబ్రహాము ప్రభు యొక్క మరొక ప్రవక్తయై ఉన్నాడు. వాక్యము అతని యొద్దకు వచ్చినది. మరియు అతనికి 75 సంవత్సరాల వయసు మరియు శారాకు 65 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతడు శారా ద్వారా ఒక బిడ్డను పొందబోతున్నాడని అతనికి చెప్పబడినది. ఇప్పుడు ఒక అవిశ్వాసికి అది పెద్ద షాక్ అయి ఉన్నది. ఈ రోజు కనీసం ఈనాడైనా అటువంటి ఒక కార్యము జరగడాన్ని మీరు ఊహించగలరా? శాస్త్ర సంబంధముగా సాధించబడిన మన కార్యములన్నీ ఉండగా, వారు చెప్పే ఈ టెస్ట్ బేబీలు మరియు మొదలగునవన్నీ ఉండగా మీరు దానిని ఊహించగలరా? అయితే ఇప్పుడు 65 సంవత్సరాల వయసు గల ఈ వృద్ధురాలు మరియు 75 సంవత్సరాల వయసు గల ఒక వృద్ధుడు, మరి ప్రభు యొక్క వాక్యము అబ్రహామునొద్దకు వచ్చి మరియు ఇది జరగబోతుందని అతనితో చెప్పినది. మరియు అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఇప్పుడు దేవుడు ఎంతగా మాట్లాడినప్పటికీ మరి అది ఎంత సత్యమైనప్పటికీ దానిని అలాగూ చేయడానికి దేవుడు చెప్పిన దానిని అబ్రహాము నమ్మవలసి ఉన్నాడు. ఇప్పుడు అతడు నమ్మాడన్న అతని సాక్ష్యము ఉండగా ఆ వ్యక్తి ఏ విధంగా పరిచయించబడ్డాడో చూడండి. తాను దేవుడిని నమ్మియున్నాడని ఆ ఒప్పుకోలు చేసిన అదే వ్యక్తి ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్న మీ వంటి వ్యక్తియే అయ్యున్నాడు. మనమింకను దేవుణ్ణి నమ్ముతాము. ఆయన యొక్క వాక్యము సత్యమని మనము నమ్మవలసి ఉన్నది. మరియు మనం కేవలం దానిని నమ్మినట్లయితే అది సత్యమని ఆయన దానిని రుజువు చేస్తాడు. ఇప్పుడు అబ్రహాము కలిగి ఉన్న ఆటంకాలను చూడండి. మొదటి విషయం అతని వయసు. 75 సంవత్సరాల వయసు గలవాడు, మరియు షారాకు 65 సంవత్సరాలు. ఆమె జీవం యొక్క మార్పు దశను ఎప్పుడో దాటిపోయినది, ఋతుక్రమము నిలిచిపోయినది. అనేక సంవత్సరాల క్రితమే అది ఆగిపోయిందంటలో ఎటువంటి సందేహము లేదు. అతడు ఆమెను ఒక భార్యగా కలిగి ఉండి ఆమెతో జీవించాడు. ఆమె అతని అర్ధ సహోదరి అయి ఉన్నది. బహుశా ఆమె తన యవ్వన వయసులో ఒక బాలికగా ఉన్నప్పుడే ఆమెను తీసుకుని మరియు ఆమెను వివాహం చేసుకుని ఉండవచ్చును. మరియు అతనికి పిల్లలు కలగలేదు. ఆమె ఖచ్చితంగా గొడ్రాలై ఉన్నది. మరియు ఇప్పుడు దీనిని చేయడానికి, అది నెరవేరినట్లు చేయడానికి, దానిని నమ్మని ప్రజలందరి నుండి అతడు తనను తాను వేరు చేసుకోవలసి వచ్చిందని మనము కనుగొంటాము. ప్రజల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవాలని నేను చెప్పాలనుకోవడం లేదు, కానీ మీరు అవిశ్వాసపు పుకార్లన్నిటి నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకుని మరియు దానికి దూరంగా ఉండాలి. ఓ, ఆ సంగతులు జరగవు. అది ఒక పిచ్చి ప్రజల గుంపై ఉన్నది. అటువంటి ఒక సంగతి జరగడమనేది అసలు లేనేలేదు అని ప్రజలు అన్నప్పుడు కేవలం మీ చెవులు మూసుకొని దూరంగా వెళ్లిపోండి. దానిని ఎంత మాత్రమూ పట్టించుకోకండి. అబ్రహాము అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరచి బలము పొందెను అని బైబిల్ గ్రంథం చెప్పినది. అతని పేరు అబ్రాము నుండి అబ్రహాముగా మార్చబడినది. ఆ పేరు మార్చబడడం అనేది అతని పేరును జనములకు తండ్రిగా చేసినది. మీరసలు దీనిని ఊహించగలరా? ఒక పురుషుడు తన భార్యతో, తన యొక్క ప్రియమైన దానితో జీవిస్తుండగా, మరి అతడు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా ఆమెతో జీవించాడు, మరియు ఇప్పుడు ఎక్కడో 80 సంవత్సరాల వయసులో ఉండగా, మరియు అతని భార్యకు 70 ఏళ్ల వయసు ఉండగా, మరి ఇంకను ఒక్క బిడ్డ అయినా లేదా ఒక్క బిడ్డ పుట్టుటకు నిరీక్షణ అయినా లేకుండానే మరైనను తాను జనములకు తండ్రి అని చెప్పుకున్నాడు. అతని ప్రక్క నుండి వెళ్లే తోటి వ్యక్తి యొక్క విమర్శను మీరు ఊహించగలరా? జనములకు తండ్రి, ఈ సమయంలో నీకు ఎంతమంది పిల్లలున్నారు అని అనేవారు. మరియు అతడు ఆ విమర్శంతటిని ఎదుర్కోవాల్సి వచ్చినది. కాని అబ్రహాము అవిశ్వాసము వలన అసలు ఎక్కడ కూడా తడబడలేదు. దేవుడు తాను వాగ్దానము చేసిన దానిని నెరవేర్చగల సమర్థుడని అతడు నమ్మాడు. దానికి ఎంత సమయం పట్టినా గాని దేవుడు తన వాక్యమును రుజువు చేస్తాడని నమ్మాడు. కాని మనం సాధారణంగా బలహీనమవుతుంటాము కదా. ఆ విధంగా బలహీనం అవ్వకుండా అతడు అన్ని వేళలా మరింత బలము పొందుతూ ఉన్నాడు. ఈ రోజు అది జరగని ఎడల రేపది ఇంకా గొప్ప అద్భుతంగా ఉంటుంది. ఎందుకనగా అది మరొక రోజు గడిచిన తర్వాత కూడా జరిగిన కార్యముగా ఉంటుంది. అది దేవుడై ఉన్నాడు. అది అబ్రహాములో ఉన్న దేవుడై ఉన్నాడు. ఎందుకనగా దేవుడు తన మాటలన్నిటినీ అవి అలాగున ఉన్నవని రుజువు చేశాడని అతడు ఎరిగి ఉన్నాడు. ఆయన పిల్లలు కేవలం ఆయన యొక్క వాక్యమును తీసుకుంటే చాలు. తద్వారా మీ ద్వారానే ఆయన దానిని నిరూపించగలడు. ఆయన తన వాక్యమును రుజువు చేయడానికి గల ఒకే ఒక్క మార్గము అదే అయ్యున్నది. అవిశ్వాసులకు ఆయన దానిని నిరూపించడు. వారికి నిరూపించడం సాధ్యపడదు. వారు అవిశ్వాసులు. అయితే అది అవిశ్వాసులకు కాదు, అది అవిశ్వాసుల కొరకు కాదు, అది నమ్మేవానికై ఉన్నది. మరియు ఆయన యొక్క వాక్యమును నమ్మే ఒక వ్యక్తిని ఆయన కనుగొనగలిగితే నీ ద్వారానే ఆయన తన వాక్యమును రుజువు చేస్తాడు. మరియు దేవుడు తనను తాను రుజువు చేసుకోవడానికే కొన్నిసార్లు అనారోగ్యము మరియు అటువంటి సంగతులు మనకు ఆ విధంగా కలుగుతాయి. యేసు కనుగొన్న ఆ గ్రుడ్డి వ్యక్తి మీకు గుర్తున్నాడా? ఎవరు పాపం చేశారు? అతడా, అతని తండ్రా, అతని తల్లియా అని వారన్నారు. ఈ విషయంలో ఎవరు చేయలేదు, కానీ దేవుని క్రియలు తెలియజేయబడుటకై ఉన్నది అని ఆయన చెప్పాడు. చూశారా, యేసు మహిమపరచబడేటట్లు అది ఆ అబ్బాయికి సంభవించినది. కొన్నిసార్లు వ్యాధి అనేది ఒక శాపము కాదు, అది ఒక ఆశీర్వాదమై ఉన్నది. తద్వారా మనము మన విశ్వాసమును అక్కడ నిలబెట్టి మరియు లేని వాటిని ఉన్నట్లుగా పలకగలుగుటకై ఉన్నది. దేవుడు అలాగూ చెప్పాడు. మరియు నీవు కేవలం పరీక్షించబడుతున్నప్పుడు బలహీన పడకుండా ఉంటే చాలు, అది అలాగునే ఉన్నదని ఆయన రుజువు చేస్తాడు. ఒకసారి ఆయన యోబును నిరూపించగలిగాడు. అతడు ఆయన ముఖాన దూషించడని రుజువు చేయగలిగాడు. యోబు ఎదుర్కొన్న పరీక్షను చూడండి. అయితే సరిగ్గా మరణపు కోరల మధ్యన ఉండి కూడా మరైనను అతడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని పలికాడు. అతడు ఖచ్చితంగా దానిని నమ్మాడు. దేవుడు యోబుకు తన వాక్యమును నిరూపించాడు. ఆయన దానిని అబ్రహామునకు నిరూపించాడు. ఆయన దానిని అలాగున నిరూపించాడు. ఇంకా మోషే ద్వారా కూడా ఆయన దానిని నిరూపించాడు. మరియు మోషే పరిస్థితులు అతనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు బహుశా ఒక విమోచకునిగా ఉండుటకు అతడు తన మనస్సులో కలిగి ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన బిడ్డగా జన్మించాడని అతని తల్లి అతనికి చెప్పిన దానిని మనసులో కలిగి ఉండవచ్చును. ఫరో భవనములో ఆమె అతన్ని పెంచిన శిక్షకురాలై ఉన్నది. కుమారుడా, మేము విమోచించబడాలని ప్రార్థించాము, మరియు దేవుడు విడిపించడానికి ఉపయోగించే బిడ్డ నీవేనని మేము నమ్ముతున్నాము అని అతనికి చెప్పిందనుటలో ఎటువంటి సందేహమూ లేదు. మరియు పిదప అతడు ఎప్పుడైతే చూశారా, అతడు ఎదిగాడు, మరియు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండనై ఉన్నాడు. మరియు అతడు సింహాసనమునకు వారసుడని మనం కనుగొంటాం. ఇంకేంటి, అతడే తదుపరి ఫరో అవుతాడని మరియు ఫరో అయి ఉండట ద్వారా ఆ విధంగా అతడు ప్రజలను విడిపిస్తాడని అప్పుడు వారి మనసులో ఉందనుటలో ఎటువంటి సందేహము లేదు. కానీ దేవుడు అది ఆ విధంగా జరిగినట్లయితే అప్పుడు ఆయన దానిని ఒక భౌతికమైన దాని ద్వారా ఒక రాజకీయ చర్య ద్వారా చేసి ఉండేవాడు. కానీ దేవుడు ఎల్లప్పుడూ ఆ విధంగా పనిచేయడు. కార్యములను చేయడానికి దేవుడు తన స్వంత మార్గములను కలిగి ఉన్నాడు మరియు వారిని బయటకు తీసుకువస్తాడని ఆయన చెప్పాడు. 400 సంవత్సరాల తర్వాత ఆయన బలమైన బాహువు చేత వారిని బయటకు తీసుకువస్తాడని ఆయన సూచక క్రియలను మరియు అద్భుతాలను చూపిస్తాడని ఆయన అబ్రహాముతో చెప్పాడు. కాబట్టి ముందు అనుకున్న విధంగా ఆయన దానిని చేయజాలడు. కాబట్టి అబ్రహాము దేవుడిని నమ్మాడని మనం కనుగొన్నాము. మరియు ఇక్కడ మోషే దేవుడిని నమ్ముచున్నాడు. మరియు మోషే ఫరో చూసిన అదే కిటికీలో నుండి చూశాడు. అతడు చూసిన అదే ప్రజలను చూశాడు. ఫరో వారిని ఒక శాపగ్రస్తమైన జనముగా, ఎవరో ఒక దేవుని కొరకు మూఢభక్తి తప్ప మరేమీ కలిగిలేని ప్రజలుగా, మరియు వారికేమీ తెలియనటువంటి ఎక్కడో ఏదో ఒక ఎడారి దేవుణ్ణి కలిగి ఉన్నవారిగా, అసలు విషయమేమీ లేనటువంటి ఏదో ఒక అదృశ్యమైన స్తంభానికి ప్రార్థించేవారిగా చూశాడు. వారు ఒక మూఢభక్తి గల గుంపై ఉన్నారు, మరియు వారు బానిసల గుంపై ఉన్నారు, మరియు వారి దేవుడు వారిని బానిసలుగా ఉండనిచ్చుటను బట్టి అతడు దేవుడే కాదని రుజువవుతుందని అనుకున్నాడు. మరియు సరిగ్గా దానంతటి మధ్య నుండే ఆయన ఆ కీలకమైన వ్యక్తినే లేపుచున్నాడు. దేవుడు అటువంటి విచిత్రమైన విధానములలో కార్యములను చేస్తాడు. సరిగ్గా వారి మధ్య నుండే లేపుచున్నాడు. ఒక వేద పండితుడు కాదు, ఒక బోధకుడు కాదు, ఒక యాజకుడు కాదు, వారి పరిశుద్ధ వ్యక్తులలో ఒకడు కాదు, కానీ కేవలం ఒక సాధారణమైన మనిషి అయి ఉన్నాడు. ఆ పని కొరకు పుట్టినవాడై ఉన్నాడు. మరియు దేవుడు తన ప్రవక్తగా ఉండటానికి అతన్ని పిలిచాడు, మరియు అతన్ని అక్కడికి పంపించాడు. మరియు ఒక సైన్యమును, ప్రపంచమంతటిని జయించిన యాంత్రిక శక్తి గల దళములను ఎదుర్కోవడానికి అతని చేతిలో ఒక వంకర కర్ర తప్ప మరేమీ లేదు. కానీ ఆ కర్రను తన చేతిలో పట్టుకోమని, మరి అతడు ఇశ్రాయేలీలను విమోచిస్తాడని దేవుడు అతనితో చెప్పినట్లే అతడా కర్ర చేత పట్టుకుని, మరియు దేవుడు దానిని వాగ్దానము చేశాడు గనక అతడక్కడికి వెళ్లి మరియు దానిని చేశాడు. అతడు దానిని ఎలా చేయబోతున్నాడు? నేను నీతో ఉంటాను. అతడు ఇట్లన్నాడు, ప్రభువా, నీ మహిమను నాకు చూపుము, నేను నత్తిగలవాడను, నేను సరిగ్గా మాట్లాడలేను. అతడు లక్షల కొలది సాకులను కలిగి ఉన్నాడు, కాని నేను నీతో ఉంటాను అని ఆయన చెప్పాడు. మరియు దానికి అవసరమైనదంతా అదే అయినది. దేవుని వాక్యమును తీసుకుని అతడు వెళ్లాడు. ఆ పని ఎంత ప్రమాదకరమైనదిగా అనిపించినప్పటికీ మోషే దేవుణ్ణి నమ్ముతూనే ఉన్నాడు. మరియు దేవుడు తన వాక్యము సత్యమని మోషే ద్వారా నిరూపించాడు. ఎందుకనగా ఏమి జరిగినప్పటికీ మోషే సరిగ్గా వాక్యముతోనే నిలిచి ఉన్నాడు. ఐగుప్తులో కూడా తాను వారిని ఒక వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్తాడని, అది పాలు తేనెలతో నిండి ఉన్న చక్కని దేశమని దేవుడు వారితో చెప్పాడు. మరి అది ఖచ్చితంగా అక్కడున్నది. అది అక్కడున్నదని వారికి తెలియదు, కాని ఆయన ఇట్లు చెప్పాడు, అది అక్కడున్నది, మరియు నేను దానిని మీకిచ్చాను. అది ఇదివరకే మీదై ఉన్నది. కేవలం వెళ్లి దానిని పొందుకోండి. మరియు అరణ్యములో అనేకులు బయటకు వచ్చినప్పుడు, మిర్యాము తంబుర వాయించినప్పుడు ఆత్మలో నాట్యం చేశారు. పరలోకం నుండి కురిసిన మన్నాను తింటూ ఉన్నారు. మోషే ఆత్మలో పాడటాన్ని విన్నారు. సూచక క్రియలు మరియు అద్భుతములు జరగటాన్ని చూస్తూ ఉన్నారు. కాని దేవుని యొక్క వాక్యమంతటిని, వాగ్దానమంతటిని నమ్మడానికి ఒక చివరి పరీక్ష సమయం వచ్చినప్పుడు మాత్రం వారు విఫలమయ్యారు. వారిలో ఇద్దరు మాత్రమే దానిని నమ్మారు. అది యెహోషువా మరియు కాలేబై ఉన్నారు. మరియు వారు ఆ దేశము మంచిదనే సాక్ష్యాధారము తెచ్చారు. అయితే ఆ పరిస్థితులు అవే వారిని ఆటంకపరిచాయి. ఎందుకనగా మనం ఆ దేశమును స్వాధీనం చేసుకోలేము, ఎందుకంటే వారి పట్టణములకు ప్రాకారములు కట్టబడి ఉన్నవి. వారి ప్రతినిధులు అక్కడున్నారు. వారి ప్రతినిధులు కాదుగాని వారి ప్రజలు గొప్ప ఉన్నత దేహులు. ఏంటి, వారి ప్రక్కన మేము మిడతల వలె ఉన్నాము అని వారన్నారు. యెహోషువా మరియు కాలేబేమో దానిని స్వాధీనపరచుకోవడానికంటే ఎక్కువ సామర్థ్యతే మనకున్నది అని అన్నారు. ఎందుకు, ఆ ఉన్నత దేహులు ఎంత పెద్దగా ఉన్నా గాని దేవుడు దానిని వారికి ఇచ్చాడు. ఆ అడ్డంకు వారికి అసలు లెక్కకే రాలేదు. దేవుడు అలాగూ చెప్పాడు, మరియు దేవుడు వారి ద్వారా దానిని రుజువు చేశాడు. మరియు వారు దానిని చేస్తారని దేవుడు చెప్పిన ప్రకారమే వారు వెళ్లి ఆ దేశమును స్వాధీనం చేసుకున్నారు. ఆయన వారికి దానిని నిరూపించాడు. ఇప్పుడు కొండలలో నుండి, మంచు గట్టులలో నుండి మరియు మొదలగు వాటిలో నుండి నీరు జోరుగా ప్రవహిస్తున్న ఏప్రిల్ మాసములో వారక్కడికి వచ్చినప్పుడు, మరి ఆయన తన సైన్యమును నేరుగా వారికి అక్కడ నుండి వాగ్దాన దేశమునకు వెళ్లలేరన్న ఒక స్థలమునకు నడిపించినందుకు దేవుడు ఒక తెలివిలేని సేనాధిపతి అన్నట్టుగా అగుపించినది. మరియు ఆయన వారిని అక్కడికి తీసుకెళ్లిన సమయమే, వారిని అక్కడికి తీసుకెళ్లబోయే ఆ సమయమే, అది సంవత్సరంలోనే అత్యంత దారుణమైన నెల అయి ఉన్నది. అది యోర్దాను దాని గట్టును దాటి ప్రవహిస్తూ, ఓ ఆ పొలములలోనికి దూసుకెళ్తున్న నెల అయ్యున్నది. ఏంటి, వారు వారిని స్వాధీనపరచుకోబోతున్నట్లయితే అది ఎప్పుడైతే నీటి మట్టం తక్కువగా ఉండి వారు సులువుగా నడుచుకుంటూ వెళ్లగలరో అటువంటి వేసవి కాలంలో అయి ఉండవలసి ఉన్నది. కాని ఆయన నీళ్లు చాలా లోతయ్యే వరకు వేచియున్నాడు. ఆయన తాను దేవుడని చూపించడానికి ఇష్టపడతాడు. ఏది ఏమైనా గాని ఆయన తన వాక్యమును నిరూపించడానికి ఇష్టపడతాడు. నీవు క్యాన్సర్ తో చనిపోతున్నావు అని వైద్యుడు చెప్పినా లెక్కలేదు. మానవుడికి తెలిసినదంతా అదే అయినది. బహుశా ఈ రాత్రి మీలో కొందరికి నీళ్లు లోతుగా ఉండవచ్చును. కాని గుర్తుంచుకోండి, వాగ్దానము చేసినది దేవుడు. దేవుడు తన మాటను నిలబెట్టుకుంటాడు, మరియు దేవుడు తన వాక్యమును రుజువు చేస్తాడు. అది సత్యమైనది. నీళ్లు బురదమయమైపోయి అవి లోతు పెరిగి మరియు వారి తలల మీదుగా పారెంత ఎత్తునకు వచ్చే వరకు మరియు మొదలుగున్నవి జరిగే వరకు ఆయన వేచియున్నాడు. మరియు అప్పుడు ఆయన మార్గమును తెరిచాడు. ఆయన వారికి ముందుగా వెళ్లి మార్గమును కలగజేశాడు. ఎరుకో వద్ద అదంతా మూసివేయబడి ఉండగా వారు ఎలా లోపలికి వెళ్లబోతున్నారు? యెహోషువా ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడే అతన్ని అంత దూరం నడిపించాడని, తదుపరి అడుగు దేవునికే చెంది ఉన్నదని అతడు ఎరిగి ఉన్నాడు. ఒకరోజు అతడు గోడలను చూస్తూ బయట నడుస్తూ ఉండగా తన ఖడ్గము దూసి నిలబడి ఉన్న ఒక వ్యక్తిని అతడు చూశాడు. మరియు ఇతడు కూడా తన ఖడ్గమును దూసి ఆ వ్యక్తిని ఎదుర్కోవడానికి వెళ్లి, నీవు ఎవరి పక్షమున ఉన్నావు? నీవు మా పక్షముగా ఉన్నవాడవా, లేదా మా శత్రు పక్షముగా ఉన్నవాడవా అని అన్నాడు. అందుకైన నేను యెహోవా సేనాధిపతిని అని చెప్పాడు. మరియు ఆయన ఏమి చేయాలో ఇతనికి చెప్పాడు. అతడు ఒక బూర ఊదితే రథాల పోటీలు నిర్వహించడానికి చాలినంత వెడల్పైన పెద్ద గోడ కూలిపోవడం అనేది ఎలా జరగబోతుంది? అసలు దానికి ఒక బూరతో ఏమి సంబంధం? దేవుడు అంత సామాన్యమైన విధానములను ఉపయోగిస్తాడు. అది దాని యొక్క సామాన్యతే నా దృష్టిలో ఆయనను దేవునిగా చేస్తుంది. మనం ఎల్లప్పుడూ ఏదో ఒక గొప్పది వచ్చి ఏదో ఒకటి చేయడాన్ని కనుగొనటకు ప్రయత్నిస్తున్నాము. ఏదో ఒక గొప్ప సంఘ సంస్థ సమస్తమును తీసుకుని మరియు దానంతటినీ తేటపరుస్తుందని ఎదురు చూస్తుంటాము. మరి దేవుడేమో ఒక సామాన్యమైన వ్యక్తిని తీసుకుంటాడు. ఎవరినైతే ఆయన తన చేతులలో పట్టుకోగలడో కేవలం అటువంటి ఒక్క వ్యక్తిని తీసుకుంటాడు. మరియు దాని ద్వారా ఆయన చెప్పిన ప్రతి మాటను ఆయన నిరూపిస్తాడు. అంతటి సాధారణమైన చిన్న విధానములను తీసుకుంటాడు. బూరను మ్రోగించుము, గోడను త్రవ్వు కాదుగాని కేవలం బూరను ఊదుము, మరియు ఆ గోడలు కూలిపోతాయి. బూర యొక్క ప్రేలుడు శబ్దము ఆ గోడలను నేలకు పడదరుస్తుంది. శరీర సంబంధమైన మనసుకు ఎంత వెర్రితనంగా ఉన్నది కదా. కాని దేవుడు ఆయన వాక్యము సత్యమని నిరూపించాడు. ఏలైనగా ఆ గోడలు ఒకదానిపై మరొకటి కూలిపోయినవి. వారు నేరుగా పైకి వెళ్లారు, మరియు వారు పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఓ, దేవుడు తనను తాను దేవుడని నిరూపించుకోవడానికి ఇష్టపడతాడు. యెహోషువా దానిని ఎరిగి ఉన్నాడు. ఒకరోజు అతడక్కడ నిలబడి ఉండగా యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి మరియు పునరుత్థానమునకు వెలుపల ఎన్నడూ జరగనటువంటి అత్యంత గొప్ప నమ్మలేని నిజం ఒకటి సంభవించినది. శత్రువులను అతడు వారిని చెల్లాచెదరు చేశాడు, మరియు వివిధమైన సైన్యములు పర్వతములలోకి పారిపోయారు. అతడు వారిని తరిమి కొట్టాడు, మరియు సూర్యుడు అస్తమించుచున్నాడు. ఓ మై, సేనాధిపతి అయిన యెహోషువాకు అది ఎటువంటి ఒక సమయమో. గుర్తుంచుకోండి, అతడు ఆ దేశము గుండా యుద్ధమంతటిలో ఒక ఆసుపత్రి అయినా, ఒక నర్స్ అయినా, ఒక ప్రథమ చికిత్స గాయపు కట్టయినా లేకుండానే, ఒక్క గాయపడిన వ్యక్తి కూడా లేకుండానే పోరాడినాడు. దానిని అధిగమించగలిగేది ఏదైనా ఉందేమో నాకు చెప్పండి. అవునయ్యా, అతడెన్నడూ ఎటువంటి ఆసుపత్రులను, ఎటువంటి నర్సులను కలిగిలేడు. మరియు వారు ప్రభు యొక్క చిత్తములో మరియు వాక్యములో నడిచినంత కాలం అతడెన్నడూ ఒక్క వ్యక్తిని కూడా కోల్పోలేదు. దేవుడు తాను వారితో ఉన్నాడని నిరూపించాడు. అది నిజము. ఇప్పుడు గమనించండి, మరియు రాత్రి అయ్యిందంటే వారు జారుకుని మరియు ఒకరితో ఒకరు చేరి మరియు వారు ఏకమై మరియు మరొక పెద్ద సైన్యముగా తయారవుతారని, మరియు ఆ మరుసటి రోజు వారితో పోరాటం అతనికి కష్టమవుతుందని యెహోషువాకు తెలుసని మనం కనుగొంటాము. ఏమి చేయాలో అతనికి తెలియలేదు. కాబట్టి అతడు పైకి దేవుని వైపు చూశాడు. అతనికి సహాయం అవసరమై ఉన్నది, మరియు ఆ సూర్యుడు స్థిరముగా నిలబడటం అతనికి అవసరమై ఉన్నది. కాబట్టి అతడు కేవలం ఆ సూర్యునికి స్థిరముగా నిలవమని ఆజ్ఞాపించాడు, మరియు చంద్రుడికి అయ్యాలోనులో నిలవమని చెప్పాడు. అతడు దానికి ఆజ్ఞ ఇచ్చే వరకు కదలవద్దని చెప్పాడు. మరియు యెహోషువా యుద్ధము చేసి శత్రువును జయించినప్పుడు చంద్రుడు మరియు సూర్యుడు 24 గంటల పాటు కదలకుండా నిలిచియున్నవి. ఎందుకనగా అతడు సరిగ్గా విధి నిర్వహణలో ఉన్నాడు. దానిని చేయడానికి అతడు హక్కును కలిగి ఉన్నాడు. ఎందుకనగా అతడు దేవుని ఆజ్ఞకు విధేయత చూపుతున్నాడు. మరియు నీవు దేవుని యొక్క వాక్యమును గైకొనుచు సరిగ్గా ఆయన నీతో ఏమి చేయమని చెప్పాడో దానినే చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుస్తూ విధి నిర్వహణలో ఉన్నంత కాలం నీవు ఆ కొండతో కదిలిపొమ్ము అని చెప్పే హక్కును కలిగి ఉంటావు. దేవుడు తన మాటను నిలబెట్టుకుంటాడు. మీరు ఈ పర్వతముతో కదలిపొమ్ము అని చెప్పి మీ హృదయంలో సందేహించక మీరు పలికినది నెరవేరుతుందని నమ్మినట్లయితే మీరు పలికిన దానిని మీరు పొందగలరు. పరిశుద్ధ మార్కు 11:22 యేసు దానిని చెప్పాడు. అది సత్యమైనది, అది సత్యమని నాకు తెలుసు. అది దేవుని యొక్క వాక్యమైనది. మరదే దానిని సత్యమని రుజువు చేస్తుంది. మనము కొన్నిసార్లు కేవలం భయపడతాము. మనం ఎటువంటి ఒక స్థితికి వస్తామంటే ఆయన ఆ మాటను నిలబెట్టుకోడేమోనని మనం భయపడతాము. ఆయన ఆ మాటను తప్పక నిలబెట్టుకుంటాడు. ఆయన దానిని చేస్తానని ఆయన చెప్పాడు. ఇప్పుడు అది సత్యమని మనం కనుగొన్నాము. ఆయన దానిని నిరూపించాడు. ఒకసారి యెషయా యొక్క ప్రవచనమును నిరూపించాడు. అది ఎన్నడూ జరగనిదై ఉన్నది, ముందెన్నడూ జరగనిది, మరియు ఆ తర్వాత కూడా ఎన్నడూ జరగనిదై ఉన్నది. ఒక కన్యక గర్భవతియగును అని అతడు పలికాడు. ఒక స్త్రీ ఒక పురుషుడిని ఎరగకుండా ఒక బిడ్డను కంటుందని మీరు ఊహించగలరా? యెషయా ఇట్లు చెప్పాడు, ఒక కన్యక గర్భవతియగును. మరియు ఆయన యొక్క వాక్యము సత్యమని నిరూపించడానికి దేవుడు ఒక కన్యక గర్భము ధరించేటట్లు చేశాడు. ఆయన తన వాక్యమును నిరూపించాడు. ఎందుకనగా వాస్తవంగానే ఒక కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. ఇప్పుడు ఆ శరీరధారి అయిన వాక్యము అది ఏమి చేసిందో చూడండి. ఆ కుమారుడు వచ్చినప్పుడు ఆయన స్వయంగా తానే వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మరియు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆయనే ఆ సజీవమైన వాక్యమై ఉన్నాడు. తానే ఆ సజీవ వాక్యమై ఉన్నాడని ఆయన నిరూపించాడు. నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడు అని ఆయన ఆ దినపు బోధకులతో అన్నాడు. పాపం అనగా అవిశ్వాసము. నేను ఒక అవిశ్వాసినని నాతో ఎవరు చెప్పగలరు? నా గురించి వ్రాయబడిన ప్రతి మాట నెరవేర్చబడినది. సిలువ మీద చివరి 7 గంటలలో ఆయన జీవితం గురించి చెప్పబడిన చివరి 7 ప్రవచనములు నెరవేరినవి. ఆయన గురించి వ్రాయబడిన ప్రతిదీ నెరవేరినది. ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడని ఆయన నిరూపించాడు. ఆయన రోగులను స్వస్థపరిచాడు. ఆయన మృతులను లేపాడు. ఆయన మరణమును, పాతాళమును మరియు సమాధిని జయించాడు. ఆయన వాక్యమై ఉన్నాడని ఆయన నిరూపించాడు. ఇక్కడ యాయిరు ఇంటి వద్ద ఈ సందర్భమును గమనించండి. ఆయన వారికి సత్యమునే చెప్పాడు. ఆయన ఆ సముద్రమును దాటుతుండగా మనం ఆయనను చూస్తాము. ఆయన లోపలికి వస్తాడు. అక్కడ కొండ మీద ఒక చిన్న స్త్రీ ఉన్నది. ఆమె తన డబ్బంతటిని వైద్యులకు ఖర్చు చేసింది. ఆ స్త్రీని బాగు చేయడానికి వైద్యులు తమకు తెలిసినదంతా చేశారంటలో ఎటువంటి సందేహము లేదు. వారు హెబ్రీ వైద్యులై ఉండవచ్చును. మరి ఆమె ఒక హెబ్రీ స్త్రీ అయి ఉన్నది. కాబట్టి తమ సహోదరి కొరకు తాము చేయగలిగినదంతా వారు చేశారు. మరైనను ఈ రక్తస్రావ సమస్యను ఆపడానికి వారి దగ్గర ఏదీ లేదు. మరి అది బహుశా ఋతువీరత సమయమై ఉండవచ్చును. మరియు ఆ రక్తము ఎంతగా స్రవించినదంటే ఆ చిన్నది ఆమె కదలలేనంతగా బలహీనమైపోయినది. మరియు ఆమె యేసు గురించి విన్నది. మరియు ఆ చిన్న పడవ చెట్ల మధ్యన పెట్టబడి ఉండుటను ఆమె చూసినప్పుడు విషయం కనుగొనడానికి ఆమె అక్కడికి వెళ్ళింది. చాలా మంది విమర్శకులు అక్కడ నిలబడి ఉన్నారు. మరియు ఈనాడు కూడా ఆయనకు విమర్శకులు లేకుండా పోలేదు. ఆయన ఎవరో వారు ఎరిగి ఉన్నట్లయితే వారు ఆయనను విమర్శించేవారు కాదు. అయితే ఆయన ఎవరో వారు ఎరిగి ఉండలేదు గనక వారు ఆయనకు విమర్శకులుగా ఉన్నారు. మరియు ఈనాడు కూడా వర్తమానం విషయంలో ఆ విధంగానే ఉన్నది. ఇదేమిటో వారికి తెలియదు గనక చాలా మంది మంచి పురుషులు మరియు స్త్రీలు దీనిని విమర్శిస్తున్నారు. యేసు ఇట్లన్నాడు, మీరు మోషేను ఎరిగి ఉన్నట్లయితే మీరు నన్ను ఎరిగి ఉండేవారు. మోషే నా గురించి మాట్లాడినాడు, ఈ దినమును చూడాలని అనేక మంది గొప్ప వ్యక్తులు ఆశపడ్డారు. నేను నా తండ్రి క్రియలు చేయనట్లయితే అప్పుడు నన్ను నమ్మకండి. నేను గొప్ప సాక్ష్యమును కలిగి ఉన్నాను. ఆయన ఇట్లన్నాడు, యోహాను దానికంటే నేను గొప్ప సాక్ష్యమును కలిగి ఉన్నాను. ఏలైనగా తండ్రి నాతో ఉన్నాడని నేను చేసే క్రియలే రుజువు చేస్తున్నాయి. ఆయన గొప్ప క్రియలను కలిగి ఉన్నాడు. ఎందుకనగా ఆయన గుర్తించబడినాడు. యోహాను కూడా అరణ్యములో కేకవేయు ఒకని స్వరముగా గుర్తించబడ్డాడు. అయితే ఆయన వచ్చినప్పుడు మాత్రం లేపబడతాడని మోషే ఎవరి గురించి చెప్పాడో ఆయన ఆ ప్రవక్తయై ఉన్నాడు. గత రాత్రి నేను చెప్పినట్లుగా ఆయన 3 నామములలో వచ్చాడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు మరియు దావిదు కుమారుడి నామము. ఆయన మొదటిసారి ఇక్కడ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన మనుష్య కుమారుడై ఉన్నాడు. అప్పుడు ఆయన దేవుని కుమారుడై ఉండలేడు. ఆయన అలా ఎన్నడూ చెప్పుకోలేదు. ఆయన మనుష్య కుమారుడని ఆయన చెప్పాడు. ఎవరైనా ఆయనను ప్రశ్నిస్తే ఆయన, మీరు మనుష్య కుమారుడిని చూస్తున్నారు, మనుష్య కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు ఒక ప్రవక్తయై ఉన్నాడు. ఆయన ఆ విధంగా రావలసి ఉన్నది. ఎందుకనగా అది లేఖనమైనది. మరి ఆయన లేఖనమునకు వ్యతిరేకంగా రాలేడు. అందుచేతనే ఈ రోజు మన ఈ ఘడియ యొక్క వర్తమానము వేద పండితుల ద్వారా మరియు వేద శాస్త్రము ద్వారా రాజాలదు. అది చేస్తానని వాగ్దానము చేసిన అదే కార్యమునకు అది తిరిగి రావలసి ఉన్నది. అది తప్పక ఆ విధంగా ఉండవలసి ఉన్నది. కాబట్టి ఈ వ్యక్తిలో ఆయన ఒక ప్రవక్తగా ఉండవలసి ఉన్నదని మనం కనుగొంటాము. అక్కడ దేవుని యొక్క కుమారుడు కాదు, ఆయన మనుష్య కుమారుడై ఉండవలసి ఉన్నది. స్వయంగా యెహోవాయే ఆ ప్రవక్తలను, యిర్మీయా మరియు మొదలగు వారిని మనుష్య కుమారుడు అని పిలిచాడు. మీరు మనుష్య కుమారుని చూసినప్పుడు మనుష్య కుమారుడు ఎవరు? అని వారు అడుగుతూనే ఉన్నారు. అప్పుడు ఆయన మనిషి కుమారునిగా ఆయన యొక్క పరిచర్యను జరిగించాడు. విధప ఆయన ఇప్పుడు దేవుని కుమారునిగా ఆయన యొక్క పరిచర్యను జరిగించాడు. దేవుడు ఒక ఆత్మయై ఉన్నాడు, మరియు ఇప్పుడు ఆయన సంఘ కాలముల గుండా దేవుని కుమారునిగా పరిచర్య చేశాడు. ఇప్పుడు 1000 పాలనలో ఆయన దావీదు కుమారునిగా ఉంటాడు. అప్పుడు ఆయన దావీదు సింహాసనముపై కూర్చుంటాడు. ఆయన సింహాసనమునకు వారసుడై ఉంటాడు. దావీదు కుమారునిగా ఉంటాడు. మనిష్య కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, మరియు అది అన్ని వేళలా అదే మనుష్యుడై ఉన్నాడు. సరిగ్గా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వలనే ఉన్నది. దేవుని యొక్క పరిచర్య అయి ఉన్నది. ఆయన తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. తర్వాత ఆయన కుమారుడైన దేవుడయ్యాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అయిన దేవుడై ఉన్నాడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్క దేవుడు. మూడు వ్యక్తీకరణలు, ఒకే దేవుని యొక్క మూడు గుణలక్షణములు. ఇప్పుడు మరి మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ ఘడియలో కూడా సరిగ్గా అప్పుడు ఆయన నిలబెట్టుకున్నట్లే దేవుడు తన మాటను నిలబెట్టుకుంటాడని మనం కనుగొంటాము. ఆయన ఆ సముద్రము దాటి వచ్చాడని మనం చూస్తాము. ఈ స్త్రీ ఆయనను నమ్మినది, ఆమెలో ఏదో ప్రేరేపణ మొదలైనది. దాని కొరకు ఆమె దగ్గర ఏ లేఖనమునూ లేదు. సూర్యుణ్ణి ఆపడానికి ఎలాగైతే యెహోషువ దగ్గర లేఖనము లేదో అలాగే ఆమె దగ్గర కూడా లేదు. కానీ ఆయన దేవుని కుమారుడని ఆమె తన హృదయములో నమ్మినది. కాబట్టి ఆమె, నేను కేవలం ఆయన వస్త్రమును తాకగలిగితే చాలు, నేను స్వస్థపరచబడతాను అని అనుకున్నది. కాబట్టి ఆమె ఆయన వస్త్రమును తాకేంత వరకు ఆమె ఆ గుంపులో చొచ్చుకొని పోయినది, మరియు రక్తస్రావము ఆగిపోయినది. ఇప్పుడు ఆయనను ఎవరు ముట్టారో కనుగొనడానికి ఆయన జన సమూహములో చూశాడు. అక్కడ ఎవరో ఉన్నారన్నటలో ఎటువంటి సందేహము లేదు. ఆయన నిలిచిపోయాడు. జనులందరూ ఆయనను చుట్టుముట్టుచున్నారు, మరియు కొందరు ఆయనను ఎగతాళి చేస్తున్నారు, కొందరు ఆయనను చూసి నవ్వుతున్నారు. యాజకుడు దూరంగా నిలబడి ఆయనను ప్రశ్నిస్తున్నాడు, మరియు ఆ మత నాయకులు మరియు మొదలగు వారు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయనను నమ్మిన వారు కొందరు ఉన్నారు. మరియు కొద్దిసేపటి తర్వాత ఉన్నట్టుండి ఆయన ఆగి వెనుకకు తిరిగి, నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడిగాడు. వారిలో కొందరు, ఓ బోధకుడా, ఏమిటి అని అన్నారు. అది పేతురని నేను నమ్ముతున్నాను. ఇట్లన్నాడు, ఏమిటి, జన సమూహమంతా నిన్ను చుట్టుముడుతున్నారు. ఏంటి, నిన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడుగుతున్నావా? ఏమిటి, ప్రతి ఒక్కరూ నిన్ను ముట్టుకుంటూనే ఉన్నారు. అప్పుడు ఆయన, కాని ప్రభావం నాలో నుండి వెళ్లిపోయినదని నేను గ్రహిస్తున్నాను అని చెప్పాడు. ఆయన బలహీనమయ్యాడు. అది ఒక భిన్నమైన తాకిడి అయి ఉన్నది. సహోదరుడా, సహోదరి, మనము కేవలం దానిని చూడగలిగితే చాలు. ఆ ప్రత్యేకమైన తాకిడితో నీవు ఆయనను తాకగలిగితే చాలు. ఓ, వ్యాధితోనున్న వార్లారా, కేవలం కొద్ది నిమిషములలో నేను మీకు ప్రార్థన చేయబోతున్నాను. నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని నేను నమ్ముతున్నాను. సరిగ్గా బయట అక్కడ మీరు కలిగి ఉన్నంత పరిశుద్ధాత్మనే ఇక్కడున్న ఈ పురుషులు కలిగి ఉన్నంతగానే కలిగి ఉన్నాను. అదే పరిశుద్ధాత్మయై ఉన్నది. అయితే అది దేవుని యొక్క ఆజ్ఞయై ఉన్నది. మరియు రోగుల కొరకు ప్రార్థించడం గురించి, మరియు వారి మీద చేతులుంచడం గురించి, మరియు దురాత్మలను వెళ్లగొట్టడం గురించి, మరియు ఆయన చేసిన వాగ్దానముల గురించి, అది దేవుని యొక్క ఆజ్ఞ అని మీరు నమ్మినట్లయితే మీ విషయంలో కూడా అది అలాగే జరుగుతుంది. మీరు దానిని నమ్మగలిగినట్లయితే మీరు అడిగిన దానిని మీరు పొందుకుంటారు. నేను దీనిని చేయగలనని నీవు నమ్మగలవా అని యేసు అన్నాడు. మూర్ఛ వ్యాధితోనున్న బిడ్డను గల వ్యక్తి, అవును ప్రభువా, నేను నమ్ముతున్నాను అని చెప్పాడు. నీవు లోకమునకు రాబోవు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఫలితములను తీసుకురావడానికి ఆ వైఖరి మాత్రమే అవసరమవుతుందని మనకు తెలుసు. ఇప్పుడు త్వరగా ఒక క్షణము మనము ఆయన గురించి ఆలోచిద్దాము. ఇక్కడ ఆయన తన దారిలో ఉన్నాడు. ఒక చిన్న యాజకుడు అక్కడికి వచ్చాడు. ఆ చిన్న వ్యక్తి ఒక సరిహద్దు విశ్వాసి అనుటలో ఎటువంటి సందేహమూ లేదు. ఈనాడు లోకములో అటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. చిన్న సరిహద్దు విశ్వాసులు, వారు దానిని నమ్మాలని కోరుకుంటారు. పరిశుద్ధాత్మ నిజమని వారు నమ్మగోరుతారు. దేవుడు కడవరి దినములలో తన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన విధంగా ఇది అపోస్తలుల కదలికయ్య ఉన్నదని వారు నమ్మాలనుకుంటారు. అతడు మలాఖీ 4 నమ్మగోరుతాడు. చివరి దినములలో ఆ అసలైన పెంతుకోస్తు విశ్వాసము తిరిగి సంగమునకు పునరుద్ధరించబడుతుందని ఆయన వాగ్దానము చేశాడని నమ్మగోరుతాడు. మలాఖీ 4 దానిని ఖచ్చితంగా చెప్తుంది. ఇదిగో అంత్య దినమున నేను ఏలియాను మీ యొద్దకు పంపుదును. అది నిజము. మరి అతడు పిల్లల విశ్వాసమును తండ్రుల తట్టునకు త్రిప్పును. చూశారా, తండ్రుల విశ్వాసమును పిల్లల తట్టునకు కూడా త్రిప్పును. చూడండి, అది జరగవలసిందే. మంచిది, అది బాప్తిస్మమిచ్చు యోహాను అని మీరంటారు. కాదు కాదు, బాప్తిస్మమిచ్చు యోహాను మలాఖీ 3 ఉన్నాడు. అది నిజము. మత్తయి 11 అలాగు చెప్తున్నది. మీరు గనక దానిని స్వీకరించగలిగితే, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను అని చెప్పబడినది ఇతని గురించే అయ్యున్నది. నిశ్చయముగా అది ఏలియానే, అది అతడేనని యేసు చెప్పాడు. కాని మలాఖీ 4 ఏలియా అస్సలు కాదు. ఎందుకనగా ఆ వర్తమానము ముగిసిన వెంటనే భూమి అగ్నితో దహించబడవలసి ఉన్నది, మరియు నీతిమంతులు దుర్మార్గుల ధూళిపై నడిచి వెళ్ళుదురు. కావున యోహాను సమయంలో అది ఎన్నడూ జరగలేదు. మొత్తం వెనకకు ఊడ్చుకొని వెళ్లి, మరియు ఈ సంఘశాఖ పరమైన పరిస్థితులన్నిటి నుండి ప్రజలను బయటకు తెచ్చి తిరిగి అసలైన నిజమైన పెంతుకోస్తు విశ్వాసవనొద్దకు నడిపించే ఒక వర్తమానమును మనం కలిగి ఉండవలసి ఉన్నాము, మరియు అది జరిగించబడటను మనం చూస్తున్నాము. అది నెరవేరవలసిన ఒక లేఖనము యొక్క నెరవేర్పై ఉన్నది. లేఖనములన్నీ తప్పక నెరవేర్చబడవలసి ఉన్నవి. వాటిలో ఇంకా ఎన్నిటిని మనం అన్వయించగలమో వాటిని చూపించడానికి ఇప్పుడు నాకు ఇవ్వబడిన దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. అయితే మీరు ఈ విషయాలను గ్రహించండి. సరిగ్గా ఆయన వాగ్దానము చేసినట్లు అబ్రహాము యొక్క పిల్లలకు అది సరిగ్గా ఇలాగే జరగవలసి ఉన్నదని గ్రహించండి. యేసు ఇప్పుడు ఆ చిన్న అమ్మాయిని స్వస్థపరచుటకు అక్కడికి వెళ్లడాన్ని మనం చూస్తాము. ఎందుకనగా ఆ తండ్రి, ఆ చిన్న సరిహద్దు విశ్వాసి, అతడు తప్పక యేసును గుర్తించాల్సి వచ్చిన ఏదో ఒక పరిస్థితి కలిగినది. కావున వైద్యుడు ఆమె విషయంలో చేతులెత్తేశాడు, మరియు అతడు తన చిన్న నల్లని టోపీ పెట్టుకుని మరియు అతడు యేసును కనుగొనగలడేమో చూడటానికి బయలుదేరాడు. చూశారా, మీరు ఆయనను కోరుకున్నప్పుడు ఆయన సరిగ్గా అక్కడ ఉన్నాడు. అతడు కేవలం ఆ ఒడ్డు దగ్గరకు వస్తూనే ఆయనను కనుగొన్నాడు. మరియు అతడిట్లన్నాడు, నా చిన్న కుమార్తె దగ్గరకు వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచుము, అప్పుడు ఆమె స్వస్థత పొందుతుంది. ఇట్లన్నాడు, ఆమె మరణపు అంచున ఉన్నది, ఆమె నా ఒక్కగానొక్క బిడ్డయ్య ఉన్నది. ఇట్లన్నాడు, ఆమె 12 సంవత్సరాల వయసు గలది, మాకింకా పిల్లలెవరూ లేరు, నేను మరియు నా భార్య. బహుశా ఇట్లన్నాడు, వృద్ధులమవుతున్నాము మరియు మాకున్న ఏకైక బిడ్డ ఈమెనే అయ్యున్నది, మరియు తాను మరణపు అంచున పడి ఉన్నది. ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను, నీవు వచ్చి కేవలం ఆమె మీద నీ చేతులుంచితే చాలు, ఆమె బాగవుతుంది. చూశారా, అతడు ఏమి గుర్తించాడు? దేవుని యొక్క ఆ వాగ్దాన వాక్యము ఈ మనిషిలో ప్రత్యక్షపరచబడినదని అతడు గుర్తించాడు. సరిగ్గా నీకోదేము చెప్పినట్లే ఉన్నది, రబ్బీ, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు అని మేమెరుగుదుము. అది మాకు తెలుసు, పరిసయ్యులకు అది తెలుసు. మరి ఎందుకని వారు దానిని ఒప్పుకోలేదు? దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయు క్రియలు ఏ మనుషుడునూ చేయలేడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చావని మాకు తెలుసు. యాయీరు దానినే నమ్మాడని మనం ఇక్కడ కనుగొంటాము. వచ్చి నీ చెయ్యి ఉంచుము అని అతడన్నాడు. దేవుడు ఆయనలో ఉన్నాడని అతడు ఎరిగి ఉన్నాడు. నీ చేతులు నా బిడ్డ మీద ఉంచుము. ఆమె మరణపు అంచున ఉన్నప్పటికీ ఆమె బ్రతుకుతుంది. ఆయన అతనితో కలిసి నడిచి వెళ్లాడు. మరియు అతడు వెళ్తుండగా ఇదిగో ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి మరియు ఇట్లన్నారు, ఆయనను శ్రమ పెట్టవద్దు, బోధకునిక ఎంత మాత్రం ఇబ్బంది పెట్టవద్దు, ఆ బాలిక చనిపోయినది, ఆమె ఇప్పటిక లేదు, ఆమె చనిపోయినది. యేసు యాయీరు వైపు తిరిగి ఇట్లన్నాడు, నీవు నమ్మిక మాత్రము ఉంచినట్లయితే నీవు దేవుని యొక్క మహిమను చూస్తావు అని నేను నీతో చెప్పలేదా? నీవు కేవలం దానిని నమ్మితే చాలు. ఆయన గదిలోకి వచ్చాడు. మరియు అక్కడ వారందరూ వేరే ఎవరైనా చేయునట్లే అంగలార్చుతూ మరియు ఏడుస్తూ మరియు రోదిస్తూ ఉన్నారు. ఒక చక్కని చిన్న బాలిక, ఒక సంఘ కాపరి కుమార్తె చనిపోయినది, మరియు ఆమె ఈ లోకము నుండి తీసుకుని పోబడినది, మరియు ఆమె దాదాపు కొన్ని గంటల క్రితమే చనిపోయినది. పిదపవారు ఆమెను సమాధి పెట్టె మీద పడుకోబెట్టారు, మరియు ఆమె శరీరమునకు సుగంధ ద్రవ్యములు పూయడానికి బహుశా పిదప ఆమెను సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు యేసు ఆ ఇంటిలోనికి నడిచి వెళ్లడాన్ని మనం కనుగొంటాము. వారంతా ఏడుస్తూ ఉన్నారు. ఆయన ఇట్లన్నాడు, సమాధానము తెలుపుడి. ఆయన ఇంకా ఇట్లన్నాడు, ఆమె చనిపోలేదు, అయితే ఆమె నిద్రించుచున్నది. ఇప్పుడు వారు ఏమి అనుకున్నారో మీరు ఊహించగలరా? ఇంకేంటి, ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మాకు అర్థమైంది, అతడు అక్రమ సంతానమని మాకు తెలుసు, మరియు అతడు చెప్పే కఠినమైన ప్రవచనాల గురించి మేము విన్నాము, మరియు ఆ వ్యక్తి వెర్రివాడని ఆ యాజకుడు చెప్పినది నిజమేనని మాకిప్పుడు తెలిసినది. ఏలైనగా ఆమె చనిపోయిందని మేము ఎరిగి ఉన్నాము. ఆమె చనిపోయిందని వైద్యుడు తేల్చాడు, మరియు అదిగో ఆమె అక్కడ పడి ఉన్నది, ఆమె వెళ్లిపోయినది, మరియు ఆమె చనిపోయినదని మాకు తెలుసు. వారు ఆయనను అపహసించారని చెప్పబడినది. మరో మాటలో చెప్పాలంటే ఆయనను విమర్శించడం ద్వారా ఆయనను అవమానించారు. కానీ ఆమె చనిపోలేదని ఆయన ముందే చెప్పాడు. అవసరమైనదంతా అదే అయి ఉన్నది. ఆమె నిద్రించుచున్నది. విమర్శకులు ఎంతమంది ఉన్నా లెక్కలేదు. ఆయన తన వాక్యమును నిరూపించబోతున్నాడు. ఆయన వారందరినీ ఇంటిలో నుండి బయటకు పంపివేశాడు. అవిశ్వాసులనందరినీ బయటకు పంపివేశాడు. పేతురు, యాకోబు, యోహాను అను ఆ విశ్వాసులను, 3 సాక్షులను, మరియు ఆ తల్లిని మరియు తండ్రిని లోపలికి తీసుకెళ్లి, మరియు ఆ కుమార్తె చేయి పట్టుకొని, మరియు ఆవల నిత్యత్వములో ఎక్కడి నుండో ఆమె ఆత్మను వెనుకకు పిలిచినట్టి ఒక భాషలో మాట్లాడినాడు, మరియు ఆ అమ్మాయి బ్రతికినది. ఆయన ఏమి చేశాడు? ఆయన తన వాక్యమును నిరూపించాడు. ఆయన తాను చెప్పిన దానిని నిరూపించాడు. ఆమె చనిపోలేదు, ఆమె నిద్రించుచున్నది. ఇప్పుడు మనం ఇట్లు కనుగొంటాము, దీనిని చేయడంలో ఆయన అక్కడ మరొక దానిని కూడా నిరూపించాడని గ్రహిస్తున్నాము. ఇప్పుడు ఆయన తాను దేవుడై ఉన్నాడని నిరూపించాడు. ఆయన ముందు జ్ఞానమును కలిగి ఉన్నాడని నిరూపించాడు. ఇప్పుడు ఆయన వాక్యం ఏమి చెప్పిందో గమనించండి. ఆమె చనిపోలేదు, కాని ఆమె నిద్రించుచున్నది. చూశారా, మొదటిగా ఆమె చనిపోలేదు, ఆమె నిద్రించుచున్నది. అది ఆయన యొక్క ముందు జ్ఞానమును చూపిస్తున్నది. ఇప్పుడు అదే ఉదయమున అక్కడ చాలా మంది చిన్న అమ్మాయిలు చనిపోయి ఉండవచ్చును, కాని ఈమె చనిపోలేదు. లాజరు వలె ఆమె నిద్రించుచున్నది, మరియు ఆమె చనిపోలేదు గనక ఆయన ఆమెను ఆ నిద్ర నుండి బయటకు పిలిచాడు. మరియు నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, మరియు బ్రతికి ఉండి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉన్నవారిని మాత్రమే ఆయన చనిపోయినప్పుడు ఆయన విమోచించాడు. ఆ దినమున ఆయన వారిని మాత్రమే ఆ నిద్ర నుండి పిలుస్తాడు. తమలో ఆ పురిగొల్పే శక్తిని కలిగి ఉండి ఆయన యొక్క శక్తి ద్వారా పురిగొల్పబడిన వారిని మాత్రమే పిలుస్తాడు. గడిచిన రాత్రి నేను చెప్పినట్లుగానే ఏలీషా చనిపోయి మరి అతని ఎముకలు సమాధిలో పెట్టబడిన తర్వాత కూడా ఇంకనూ ఆ పురుగొల్పే శక్తి అతని ఎముకలలో ఉన్నది. నిశ్చయముగా ఆయన తాను ఎవరన్నది నిరూపించాడు. ఇప్పుడు మనం మరలా ఇట్లు కనుగొంటాము. అదేవిధంగా హెబ్రీ 4:12 ఉన్న దానిని కూడా ఆయన రుజువు చేశాడు. ఆయన దేవుని యొక్క వాక్యమై ఉన్నాడని ఆయన రుజువు చేశాడు. ఆయన నిశ్చయముగా రుజువు చేశాడు. ఆయన ఏమి చేశాడో గమనించండి. హెబ్రీ 4:12 ఇట్లు చెప్తున్నది, దేవుని యొక్క వాక్యము బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై ఉన్నది, మరియు అది హృదయం యొక్క తలంపులను మరియు ఆలోచనలను వివేచించేది కూడా అయ్యున్నది. ఇప్పుడు ఒక క్షణము గమనించండి. ఆయన మొదటిగా తన పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన వాక్యమయ్యున్నాడని చూపించడానికి బయటకు వచ్చిన తర్వాత, తాను శోధించబడిన తర్వాత అరణ్యము నుండి బయటకు వచ్చినప్పుడు పేతురు అను పేరు గల ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు. అప్పుడు అతని పేరు సీమోనయ్యున్నది. మరియు అతడు తన సహోదరుడైన ఆంద్రేయతో కలిసి యేసు దగ్గరకు వచ్చాడు. మరి అతడు యేసుక్రీస్తు యొక్క సన్నిధిలోకి వచ్చిన వెంటనే యేసు ఇట్లన్నాడు, నీ పేరు సీమోను మరియు నీ తండ్రి పేరు యోనా. ఇప్పటి నుండి నీవు పేతురు అని పిలువబడదు. అదియే ఆయన వాక్యమయ్యున్నాడని రుజువు చేసినది. ఎందుకనగా వాక్యము హృదయం యొక్క తలంపులను మరియు ఆలోచనలను వివేచించేదై ఉన్నది. ఆయన వాక్యమయ్యున్నాడు. ఇది జరగడాన్ని ఫిలిప్పు చూశాడు. అతడు కొండ తట్టుగా వెళ్లి ఒక దిన ప్రయాణము చేసి మరియు తిరిగి వచ్చాడు. మరియు అతడు నతనయేలు అను పేరు గల ఒక స్నేహితుణ్ణి తన వెంట పెట్టుకుని వచ్చాడు. మరియు అతడిట్లు చెప్పాడు, ఈ సంగతులు నిజంగానే జరుగుతున్నవి. ప్రభువైన మన దేవుడు తన వంటి ఒక ప్రవక్తను పుట్టించునని మోషే చెప్పాడు. మరియు ఇదిగో ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అంతెందుకు? ఆయన సీమోనుకు అతడెవరన్నది చెప్పాడు. అతని తండ్రి ఎవరన్నది కూడా చెప్పాడు. మరియు ఆయన చెప్పినది సత్యమని మనకు తెలుసు. ఎందుకనగా దేవుడు దానిని వాక్యములో చెప్పాడు. మరియు ఆయన దానిని చేయవలసి ఉన్నదని ఇక్కడ అది రుజువు చేయబడినది. మరియు అదే ఆయనను మెస్సియా అని నిరూపిస్తుంది. మరియు అతడు ఆయన సన్నిధిలోకి నడిచి వెళ్లినప్పుడు యేసు అతనితో చెప్పాడు, ఇట్లన్నాడు, ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమూ లేదు. అందుకతడు ఇట్లన్నాడు, బోధకుడా నీవు నన్ను ఎలాగు ఎరుగుదువు? ఆయన ఇట్లు చెప్పాడు, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నీవు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. ఆయన తన వాక్యమును రుజువు చేశాడు. ఆయన దేవుని యొక్క వాక్యమును రుజువు చేశాడు. ఆయన రుజువు చేశాడు. బావి దగ్గరున్న స్త్రీ ఎప్పుడైతే ఆమె ఆ బావిలో నుండి నీళ్లు చేదుకుంటున్న ఆ కుండలో నుండి కొన్ని నీళ్లను ఇవ్వమని ఆయన ఆమెను అడిగాడు. మరియు ఆమె ఇట్లన్నది, యూదులైన మీరు మా వంటి సమరయ స్త్రీలను అటువంటిది అడగటం వాడుక కాదు, ఎందుకనగా మనకు ఎటువంటి సాంగత్యమూ లేదు. ఆయన ఇట్లన్నాడు, కాని నీవు ఎవరితో మాట్లాడుతున్నావో నీవు ఎరిగి ఉన్నట్లయితే అప్పుడు నీవే నన్ను దాహమునకు అడుగుదువు. అందుకామె ఈ బావి లోతైనది అని అన్నది. మరియు ఆ సంభాషణ కొనసాగుతుండగా చివరికి ఆమె సమస్య ఏమిటో ఆయన కనుగొన్నాడు. మరియు ఆయన ఇట్లన్నాడు, వెళ్లి నీ భర్తను తీసుకుని ఇక్కడికి రమ్ము. ఆమె ఇట్లు చెప్పినది, నాకు భర్త లేడు. అప్పుడు ఆయన, నీవు నిజమే చెప్పావు, ఏలైనగా నీకు 5 భర్తలు ఉన్నారు, మరియు ఇప్పుడు నీవు జీవిస్తున్నవాడు నీ భర్త కాడు అని చెప్పాడు. ఏమిటి? ఆమె ఇట్లన్నది, అయ్యా నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. నీకు తెలుసు కదా 400 మాకు ఒక ప్రవక్త లేడు, ఇంకా నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. ఇప్పుడు క్రీస్తు అనబడే మెస్సియా వచ్చినప్పుడు ఆయన మాకు ఈ విధమైన సంగతులను తెలియజేస్తాడని మాకు తెలుసు. అది ఆయన యొక్క సూచన అయి ఉంటుంది అని అన్నది. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆయన చెప్పినప్పుడు ఆయన తన వాక్యమును రుజువు చేశాడు. ఆయన ఏమయ్యున్నాడని చెప్పాడో దానిని మనం రుజువు చేస్తాము. ఆయన మెస్సీయా అయి ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు. మనం ఇంకా ఇట్లు కనుగొంటాము, రక్తస్రావము కలిగి ఆయన వస్త్రమును తాకిన ఈ చిన్న స్త్రీ ఆయన వాక్యమై ఉన్నాడని అది ఆమెకు కూడా రుజువు చేసినది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ రాత్రి యేసు చెప్పాడు. అలాగే హెబ్రీ 1లో, అది హెబ్రీ 3వ అధ్యాయం అని నేను అనుకుంటున్నాను, అతడి ఇట్లు చెప్పాడు, ఆయన ఇప్పుడు ఒక ప్రధాన యాజకుడై ఉన్నాడు. మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ కాలంలో అయి ఉన్నది. పరలోకమందు దేవుని మహత్యములో కూర్చుని ఉండి మన బలహీనతల చేత తాకబడగల ఒక ప్రధాన యాజకుడై ఉన్నాడు. హెబ్రీ 13:8 ఇట్లు చెప్తున్నది, ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన అప్పుడు ఉన్నట్టి అదే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి ఆయన అలాగే ఉన్నాడు. పరిశుద్ధ యోహాను 14:12 ఆయన ఇట్లు చెప్పాడు, నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు అతడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును. ఏలైనగా నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. చూసారా, నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు ఈ క్రియలు అతడును చేయును. మత్తయి 28లో ఆయన ఇట్లు చెప్పాడు, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయినను మీరు నన్ను చూస్తారు. ఏలైనగా నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను. యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన వాక్యమును రుజువు చేయడానికి ఈ రాత్రి ఆయన నిలబడి ఉన్నాడు. నా సమయం అయిపోయినది, అయితే ఆయన చేయగలరని ఆయన నిరూపించాడు. అప్పుడు ఆయన తన వాక్యమును ఆ దినము కొరకు ఆయన వాగ్దానము చేసిన దానిని రుజువు చేశాడు. ఆయన యెషయా మాటలను రుజువు చేశాడు. ఆయన నోవహు మాటలను రుజువు చేశాడు. ఆయన మోషే మాటలను రుజువు చేశాడు. ఆయన ప్రవక్తలలో ప్రతి ఒక్కరి మాటలను రుజువు చేశాడు. ఈ దినమున, మనము జీవిస్తున్న ఈ దినమున, లోకము సొదమ స్థితిలో ఉంటుందని ఆయన వాగ్దానము చేశాడు. పురుష సంయోగులు కేవలం ఈనాడు లోకములో దానిని చూడండి. ప్రపంచమంతటా నేను వెళ్లిన ప్రతి చోట అలాగే ఉన్నది. ఇక్కడ మాత్రమే కాదు, అంతటా అట్లే ఉన్నది. పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉన్నది. స్వీడన్ లో యువతీ యువకులు పూర్తి నగ్నంగా మంచుపై స్కీయింగ్ చేస్తారు, మరియు వారు జర్మనీలోను మరియు ఫ్రాన్స్ లోను మరియు మిగతా ప్రతి చోట కూడా సరిగ్గా ఇక్కడ అమెరికాలో మనము కలిగి ఉన్న నీతిహీనమైన స్థితియే ఉన్నది. అది ఒక కాలమై ఉన్నది. నేను నాకు గనక మరెన్నడైనా ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశం దొరికినట్లయితే నేను మీతో కొన్ని ప్రవచనాత్మకమైన విషయాల మీద మాట్లాడాలని కోరుతున్నాను. మనము జీవిస్తున్న కాలమును మీకు చూపించుటకై ఉన్నది. పిల్లలు తమ తల్లిదండ్రులను ఏల్తారని బైబిల్ చెప్పినది వాక్యము. కానీ గుర్తుంచుకోండి, అబ్రహాము ఒక సంతానమును కలిగి ఉన్నాడు, ఇస్సాకు ఆ సంతానమై ఉన్నాడు. శారా మరణము తర్వాత అతడు ఇతర సంతానములు కలిగి ఉన్నాడు, మరియు అతడు 145 సంవత్సరములు గలవాడై ఉన్నప్పుడు అతడు మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. కుమార్తెలు మాత్రమే కాకుండా 7 కుమారులను కన్నాడు. ఎందుకనగా అతనికి 100 సంవత్సరములున్నప్పుడు దేవుడు అతన్ని తిరిగి ఒక యవనస్తుడిగా మార్చాడు. అప్పుడు అతడు మరలా కేవలం 45 సంవత్సరాల వయసు గలవాడయ్యాడు. కాబట్టి అప్పుడు మనకు అది తెలుసు. ఇక్కడ కాలిఫోర్నియాలో కొన్ని సంవత్సరముల క్రితమే నేను దానిని మీకు బోధించాను. మరియు ఇప్పుడు మనమేమి గ్రహించామంటే, అబ్రహాము సంతానమనగా శారా ద్వారా వచ్చిన ఆ అక్షరార్థమైన లైంగిక పరమైన సంతానము కాదు, అది ఇస్సాకై ఉన్నాడు. అతని ద్వారా ఒక జనాంగము ఏర్పడినది. కాని రాజ సంతానము వాగ్దానము ద్వారా కలిగినదై ఉన్నది, అది యేసుక్రీస్తై ఉన్నాడు. మరియు ఆ సంతానము ద్వారా ఆయన ఒక రాజ సంతానమును లేపాడు. ఓ మై, ఇప్పుడు మనము రాజులైన యాజక సమూహమై ఉన్నాము, రాజరికముతో కూడిన జనాంగమై ఉన్నాము, ఒక పరిశుద్ధమైన జనాంగమై ఉన్నాము. దేవునికి స్తుతులు అర్పిస్తూ మన జిహ్వా ఫలములను అర్పిస్తూ ఆయన నామమునకు ఘనత చెల్లిస్తున్నాము. దేవుడు తన వాక్యమును రుజువు చేశాడు. ఆయన మన మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. సొదమ దినములలో జరిగినట్లు ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడుచున్న దినమున జరుగును అని ఆయన చెప్పాడు. ఇప్పుడు మీరు గమనించారా, దేవుని కుమారుని నుండి సరిగ్గా ఆయన దావీదు కుమారునిగా అవ్వడానికి ముందు ఆయన మరలా తనను తాను మనిష కుమారునిగా బయలుపరుచుకుంటాడు. మీరు ఆ లేఖనమును గమనించారా? ఏలైనగా ఆయన ఎల్లప్పుడూ తెలియజేస్తాడు. ఆయన తన సేవకులైన ప్రవక్తలకు తెలియజేయకుండా ఎన్నడూ దేనిని చేయడు. అది ఖచ్చితంగా అంతే. ఆయన యొక్క వాగ్దానము అదే అయినది. తుషారా, ఆయన ఎన్నడూ దేనిని చేయడు. దేవుడు అబద్ధమాడజాలడు. ఆయన దానిని చేయడానికి ముందు మొదటిగా ఆయన ఎల్లప్పుడూ దానిని బయలుపరుస్తాడు. ఈనాడు మనము ఉన్నట్టి పరిస్థితిని చూడండి, మనము ఎక్కడున్నామో చూడండి. మనం ఒక ఆధునిక సొదమలో ఉన్నామని మీలో ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. ఈ దేశము తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనున్నదని మీకు తెలుసు. ఎటువంటి నిరీక్షణ లేదు. ఈ దేశమునకు గాని లేదా ఏ ఇతర దేశమునకు గాని ఇక ఎటువంటి రక్షణ లేదు. ఇప్పుడు మనము ఆ స్థితిని దాటివేశాం. దీని గురించి ప్రవచించబడిన ప్రవచనములు నెరవేర్చబడినవి. దేవుడు కేవలం ఏరుతున్నాడు. ఆ చివరి చిన్న గొర్రెపిల్ల ఎక్కడున్నా గాని దానిని పట్టుకుంటున్నాడు. ఒకరోజు అవన్నీ లోపలకు వచ్చేస్తాయి. మనము అంత్యకాలములో ఉన్నాము. స్థానం ప్రకారముగా మనం ఎక్కడున్నామో చూడండి. మనము ఈ ప్రజల కొరకు ప్రార్థించడానికి ముందు విశ్వాసమును పెంచడానికి కేవలం మరొక క్షణము తీసుకుందామని ఒక సహోదరి లేదా సహోదరునిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మరియు మనం ఒక నిర్ణీత సమయమున వెళ్లాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. అయితే నేను ప్రార్థన వరుసను ప్రారంభించగోరుతున్నాను. అప్పుడు మీలో వెళ్లాల్సిన వారు వెళ్లవచ్చును. చూశారా, ప్రార్థన వరుసలో నిలబడగోరుతున్న వారు ఉండవచ్చును. అయితే ఒక సహోదరునిగా ఒక క్షణము నన్ను మీకు ఒక దానిని చూపించనివ్వండి. లూకా 17:30 యేసును గమనించండి. చూశారా, వారు ఏ విధంగా నోవహు దినములలో వలె ఉండబోతున్నారని ఆయన అక్కడ అంత్య దినముల గురించి చెప్తున్నప్పుడు గమనించండి. పిదప, ఆయన ఇట్లన్నాడు, మరియు అలాగే ఆ విధంగానే సొదమ దినములలో వలెనే ఇట్లన్నాడు, మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడినప్పుడు జరుగును. మరలా మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు కాదు, మనుష్య కుమారుడు. చూడండి, అది తిరిగి మరలా నేరుగా మలాఖీ 4 దృశ్యంలోనికి తెస్తుంది. ఈ ఇతర ప్రవచనములన్నీ నేరుగా వస్తున్నాయి. అది ఎలా జరగవలసి ఉన్నదో అట్లే జరుగుతున్నది. ఆయన తన వాక్యము అలాగున ఉన్నదని రుజువు చేస్తాడు. అది నిజము. మరియు దానిని చేయడంలో సర్వజనుల మీద ఆయన తన ఆత్మను ఎలా కుమ్మరించబోతున్నాడో మరియు ఏమి జరగబోతున్నదో, పునరుద్ధరణ ఎలా తిరిగి వస్తున్నదో గమనించండి. మీ కుమారులు మరియు కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. నేను నా పనివారి మీదను మరియు పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరించదను, మరియు నేను ఆకాశమందు సూచనలను కనపరచదను. నేనిక్కడ సహోదరుడు లీవేల్ వద్దనున్న ఒక చిత్రపటమును కలిగి ఉన్నాను. సరిగ్గా ఆ 7 తెరవబడటను గూర్చిన ఈ గొప్ప అంశమునకు ముందు ఈ మధ్యనే ఒక రోజు పాఠశాలల నుండి పిల్లలందరూ వెళ్తుండగా ఆ పర్వతం మీద ఏమి జరిగినదో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. పాఠశాల పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు నేనక్కడ పైన ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో అగ్ని ఒక గరాటు వలె క్రిందకు వచ్చినది. పిదప తిరిగి పైకి వెళ్లి మరియు ప్రేలినది, మరియు చుట్టూ తిరిగి మరియు మరలా క్రిందకు దిగి వచ్చినది. వెళ్లి ప్రజలకు చెప్పమని ఆయన చెప్పినది అదే అయ్యున్నది. అదిగో అదక్కడ ఉన్నది, టూసాన్ పాఠశాల వద్దనై ఉన్నది. మరియు అక్కడే అది గాలిలోకి పైకి వెళ్లినది, మరియు విజ్ఞాన శాస్త్రము ఫోటోలను తీసినది, మరియు మొదలగునవి చేసినది, మరియు దాని గురించి ప్రశ్నించినది. అది ఎక్కడ జరిగినది, ఏమి జరిగినది అని వారు అడిగారు. వారు దానిని అర్థం చేసుకోలేకపోతున్నారు. చూడండి, ఓ అది ఎక్కడో ఒక మూలన జరగలేదు, కేవలం మందబుద్ధి వలనే అట్లున్నది. యేసు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన అసలు భూమి మీద ఉన్నాడన్న సంగతే తెలియని వారు లక్షల కొలది ప్రజలు ఉన్నారు. అవును, ఈనాడు గ్రహించలేని వారు 10 లక్షల కొలదిగా ఉంటారు. అయితే అది ఎవరి యొద్దకు పంపబడినదో అటి వారు ఉంటారు, వారు దానిని గ్రహిస్తారు. ఆ దినమున బుద్ధిగల వారు తమ దేవుని ఎరుగుదురు, వారు గొప్ప కార్యములు చేయుదురు. మనమిప్పుడు జీవిస్తున్న ఈ ఘడియ అదేనని మనం గ్రహిస్తున్నాము. ఇప్పుడు సొదమ వైపు చూడండి, ఏమి జరిగినదో చూడండి. ఆయన ఇట్లు చెప్పాడు, సొదమ దినములలో జరిగినట్లుగా ఒక వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూస్తున్న ఒక గుంపు ప్రజలు ఉన్నారు. మనము దానిని నమ్ముతాము. అది అబ్రహాము మరియు అతని గుంపై ఉన్నారు. నులివెచ్చని గుంపు ఒకటి ఉన్నది. లోతు కొంత పడిపోయిన స్థితిలో ఉండి మరైనను ఒక విశ్వాసిగా ఉన్నాడు. దిగువన సొదమలో ఉన్నాడు. 3 ప్రజలు. ఆ 3 ఎల్లప్పుడూ ఉంటారు. హాము, షేము, యాపేతు యొక్క ప్రజలు. అలాగే విశ్వాసులు, వేషధారులు మరియు అవిశ్వాసులు. వారు ప్రతి చోట ఉంటారు, మరియు మనం వారిని ప్రతి గుంపులో కనుగొంటాము. మరియు ప్రతి చోట మీరు వారిని కనుగొంటారు. మరియు ఆ గుంపులు ఇంకనూ ఇక్కడ ఉన్నాయి. మీరు దానిని విభజించవలసి ఉన్నది. మీరు దానిని నేరుగా లేఖనమంతటి గుండా తీసుకుంటే అది సరిగ్గా దానికదే అందులో ఇమిడిపోతుంది. దీనిని వినండి. ఈ రాత్రి స్థానము ప్రకారముగా మరియు ప్రవచనముల ప్రకారంగా మనము ఎక్కడ ఉన్నామో చూడండి. ఇప్పుడు లోకము ఒక సొదమ స్థితిలో ఉన్నదని మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇశ్రాయేలును గూర్చిన ప్రవచనములన్నీ మనకు తెలుసు. అది దాని స్వదేశంలో ఉన్నది. దేశపరంగా మనము ఎక్కడ నిలబడి ఉన్నామో మీరు తెలుసుకోవాలనుకుంటే ఇశ్రాయేలును గమనించండి, అది ఎక్కడున్నదో గమనించండి. సంఘము ఏ స్థితిలో ఉన్నదో మీరు తెలుసుకోవాలనుకుంటే స్త్రీలు ప్రవర్తించే తీరును గమనించండి. ఆమె సంఘమై ఉన్నది. ఆమెను చూడండి, అనైతికముగా, అసభ్యకరముగా ఉన్నది. గమనించండి, సంఘము ఎక్కడున్నదో చూడండి. కేవలం దానిని గమనించండి. చూశారా, చూడండి, కేవలం స్త్రీలను గమనించండి. మీ స్త్రీలు దిగజారిపోయి మరియు ఎంతగానో చెడిపోవటను మీరు చూస్తున్నారంటే మరి మీ సంఘము ఆ విధంగానే ఉందని దాని అర్థం. చూడండి, అది ఒక పోలిక అయి ఉన్నది. ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నదో గమనించండి. అప్పుడు మనం ఏ సమయానికి వచ్చి ఉన్నామో మీరు చూస్తారు. చూడండి, కేవలం ఆ సూచనలను మరియు అద్భుతాలను గమనించండి. మీరు గనక లేదా మీ కన్నులు గనక తెరవబడినట్లయితే మనం ఎక్కడున్నామో చూడండి. ఇప్పుడు లోకము సొదమ స్థితిలో ఉండగా స్థానం ప్రకారముగా మనం ఎక్కడున్నామో గమనించండి. ఇప్పుడు గమనించండి, జరిగినట్లే. ఇప్పుడు గమనించండి, ఆ దినమున ఒక వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూస్తున్న వారు కొందరు ఉన్నారు. అబ్రహాము గుంపులో అబ్రహాము మరియు శారా ఒక వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. వారు సొదమలో లేరు. అయితే సరిగ్గా ఆ క్షణములో, ఆ సంఘటన జరగడానికి ముందున్న అధ్యాయములో, సరిగ్గా వాగ్దాన కుమారుడు రావడానికి ముందు పరలోకము నుండి ముగ్గురు వ్యక్తులు దిగి వచ్చారు. ఇద్దరు దేవదూతలు మరియు దేవుడు. మరియు వారు క్రిందకు దిగి వచ్చి సింధూర వృక్షము క్రింద అబ్రహాముతో మాట్లాడారు. అది నిజమేనా? మరియు వారిలో ఇద్దరు సొదములోనికి వెళ్లి మరియు ఆ పట్టణం యొక్క పాపములకు వ్యతిరేకముగా కేకవేశారు. మరియు అది సరిగ్గా ఆ సమయంలో ఉన్న అన్య ప్రపంచము దహించబడటకు ముందు జరిగినది. సొదమ అంతా సరిగ్గా అప్పుడే నశించిపోయినది. కేవలం కొందరు మాత్రమే బయటకు లాగబడ్డారు. లోతు మరియు అతని ఇద్దరు కుమార్తెలు. అతని భార్య అసలు అక్కడి వరకు కూడా రాలేకపోయినది. ఆమె వెనుకకు తిరిగినది. ఆ సంఘం ఏ విధంగా ఆ స్థానంలో నిలబడి ఉన్నదో సరిగ్గా ఇప్పుడే మీకు చూపించడానికి నాకు సమయం ఉన్నట్లయితే బాగుండునని నేను ఎంతగా కోరుతున్నానో ఇప్పుడు మీరు గమనించాలని నేను కోరుతున్నాను. మరియు ఒక వ్యక్తి అక్కడే ఉండిపోయాడు. ఆయన అబ్రహాముతో మాట్లాడినాడు మరియు ఆయన అబ్రహామునకు ఒక సూచనను చేశాడు. మరియు గమనించండి, అబ్రహాము అనేక గొప్ప సూచనలలో దేవుణ్ణి చూశాడు. మనము దానిని నమ్ముతున్నాము. నమ్మడం లేదా? సరిగ్గా కుమారుడు రావడానికి ముందై ఉన్నది. అయితే కుమారుడు ప్రత్యక్షపరచబడటకు ముందు అతనికి ఒక సూచన ఇవ్వబడినది. ఎందుకనగా కుమారుడు, అసలైన కుమారుడు అబ్రహాము యొక్క విశ్వాసము ద్వారా దేవుని కుమారుడై ఉండబోచున్నాడు. చూడండి, ఆయన యేసయ్య అయి ఉన్నాడు. మనము అబ్రహాము యొక్క సంతానమై ఉండి క్రీస్తునందు మరణించిన వారమై మనము అబ్రహాము సంతానమై ఉన్నాము. ఇప్పుడు సరిగ్గా అది జరగడానికి ముందు, ఈ కుమారుడు రావడానికి ముందు గమనించండి, ఇప్పుడు అక్కడే ఉండి మరియు అబ్రహాముతో మాట్లాడిన ఆయన గుడారము వైపు తన వీపును త్రిప్పుకొని ఉన్నాడు. మరియు ఆయన అబ్రహామా అని పిలిచాడు. ఇప్పుడు దానికి ఒక రోజు ముందు వరకు అతడు అబ్రామై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇట్లన్నాడు, అబ్రహామా, నీ భార్య అయిన శారా ఎక్కడ? శారాయి కాదు, శారా రాజకుమారి. నీ భార్య అయిన శారా ఎక్కడ? అతడు ఇట్లన్నాడు, ఆమె నీ వెనుకనున్న గుడారములో ఉన్నది. ఆయన ఇట్లు చెప్పాడు, నేను నీతో చేసిన నా వాగ్దానం ప్రకారముగా నేను నిన్ను దర్శించబోతున్నాను. మరో మాటలో చెప్పాలంటే జీవ కాలమున, అనగా శారాలో మరలా తన సాధారణ ఋతుక్రమము మొదలవుతుంది. మరియు శారా వృద్ధురాలై ఉండి ఇప్పుడు ఒక 100 సంవత్సరాల వయసు గలదై గుడారము లోపల ఉండి మనసులో నవ్వుకున్నది. చూడండి, ఆమె తనలో తాను నవ్వుకొని ఇట్లనుకున్నది, ఆ మనుషుడు చెప్పినది ఎలా సరియై ఉండగలదు? చూడు, నేను ఒక వృద్ధురాలను, అక్కడున్న నా యజమానుడు కూడా వృద్ధుడే. సంసార జీవితం ఎన్నో సంవత్సరాల క్రితమే ముగిసిపోయినది. ఇట్లనుకున్నది, తిరిగి నా యజమానునితో నేను అసలు ఎలా సుఖపడగలను? అతడు వృద్ధుడయ్యుండి మరియు నేను వృద్ధురాలనయ్యుండి సంతానము కలిగే వయస్సు దాటిపోయినది. పాల నరాలు ఎండిపోయాయి. ప్రతిదీ అట్లుండగా ఆమె ఎండిపోయినది. మరలా మేము ఎన్నడైనా ఎలా సుఖపడగలము? మరియు ఆ మనుష్యుడు తన వీపును గుడారం వైపునకు త్రిప్పుకొని ఉండగా ఇట్లన్నాడు, ఈ సంగతులు ఎలా జరుగును అని చెప్పి శారా ఎందుకు నవ్వినది? అది ఏమిటి? ఒక ప్రవచనాత్మకమైన వివేచన అయ్యున్నది. చూశారా, చూశారా, అతడు చూసినది అదే అయ్యున్నది. ఇప్పుడు ఆయన ఇట్లు చెప్పాడు, అది మరలా తిరిగి వస్తుంది. మరియు మనుష్య కుమారుడు మరది అదే అయ్యున్నది. సరిగ్గా అక్కడున్నది మనుష్య కుమారుడే అయ్యున్నాడు. మంచిది, అతడు ఆయనను ఎలోహిం అని పిలిచాడు. ప్రభు అయిన దేవుడు. ఎలోహిం అది నిజమేనని ఎవరికైనా తెలుసు. ఎలోహిం అనగా ప్రభు అయిన దేవుడు. ఆదియందు ఎలోహిం భూమ్యాకాశములను సృజించెను. ఆయన సర్వ సమృద్ధి గలవాడు. మనుష్య కుమారుడు శరీరధారి అయి ఆ సమయంలో ఆయన అక్కడ శరీరములో నిలబడి ఉన్నాడు. ఒక థియోఫని వలెనై ఉన్నది. అక్కడ నిలబడి ఆయన వెనుకనున్న గుడారములో శారా ఏమి చెప్తున్నదో వివేచిస్తున్నాడు. ఆయన వాగ్దానము చేశాడు. గమనించండి, అబ్రహాము యొక్క రాజ సంతానము కూడా అదే కార్యమును చూస్తారని వాగ్దానము చేయబడినది. అయితే లోతును గమనించండి, అతడు కూడా అక్కడ ఒక వర్తమానికుణ్ణి కలిగి ఉన్నాడు. వారిలో ఇద్దరు అక్కడికి వెళ్లారు. వారిలో ఒకరు క్రిందకు వెళ్లారు మరియు మరొకరు అతనితో కూడా వెళ్లారు. మరియు వారు బోధించి రాబో ఉగ్రత నుండి పారిపోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యేసు వాగ్దానము చేసిన ఆ దినము నుండి సరిగ్గా ఇప్పటి వరకు లోకము ఎన్నడూ ఆ స్థితిలో ఉండలేదు. ఈ భవనములో ఉన్న ఏ చరిత్రకారుడినైనా నేను అడగాలనుకుంటున్నాను, లేదా మీరు ఈ టేపును విన్నా గాని మరియు ఎప్పుడు విన్నా గాని దయచేసి నాకు రాయండి. ఇప్పుడు నేను చరిత్రను, బైబిల్ చరిత్రను 30 సంవత్సరాలుగా అధ్యయనం చేశాను. మరియు సంఘ చరిత్ర అంతటిలో 7 సంఘకాలముల గుండా నేను ఒక్క వ్యక్తినైనా చూడలేదు. మరి ఇప్పుడు మనము లవదీకేలో ఉన్నాము మరియు దానిని మనం ఎరిగి ఉన్నాము. ఇప్పటి వరకు HAM తో ముగించబడే పేరు గల ఒక వర్తమానికుడు సంఘం అంతటికి వెళ్లినట్లు ఎప్పుడూ లేదు. GRAHAM బిల్లీగ్రహం, మూడీ, ఫిన్నీ, శాంకి, నాక్స్, లూథర్లు మరియు మొదలగు వారు ఉన్నారు. కానీ ఒక HAM ఎన్నడూ లేరు. జనములకు తండ్రి. ఇప్పుడు గుర్తుంచుకోండి, అతడు GRAHAM 6 అక్షరాలు. కానీ ABRAHAM 7 అక్షరములు. గమనించండి, వారక్కడ ఉన్నారు. బిల్లిగ్రహం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వెళ్తూ సొదొమ నుండి బయటకు పిలుస్తున్నాడు. బయటకు రండి, రాబో ఉగ్రత నుండి పారిపోండి. నాకు తెలిసినంత వరకు సువార్త రంగములో బిల్లిగ్రహంలాగా నీతికరణ అనే ఆ మాటపై దేవుణ్ణి గట్టిగా పట్టుకున్న వ్యక్తి ఎవ్వరూ లేదు. అతడు దానిని చాలా బాగా చెప్పగలడు. అతడు అంత గొప్ప వేద పండితుడు కాదు. అతడు ఒక వేద పండితుడై ఉండవచ్చునని నేను అనుకుంటున్నాను, కాని అతడంత శక్తివంతమైన బోధకుడు కాదు. అయితే దేవుడతనికి తోడై ఉన్నాడు. ఆ మనిషి అక్కడ నిలబడి ఒక సండే స్కూలు పాఠం వలె బోధిస్తూ ఆ ప్రజలను మంత్రముగ్ధులను చేస్తాడు. అతడి గడియ యొక్క దేవుని సేవకుడై ఉన్నాడు. ఎవరికి? సొదొమలో ఉన్న ప్రకృతి సంబంధమైన సంఘానికై ఉన్నాడు. కాని గుర్తించుకోండి, అసలు ఆ సంఘశాఖల వ్యవస్థలోనే లేనట్టి ఒక ఆత్మ సంబంధమైన సంఘము ఉన్నది. అది బయటకు పిలువబడిన గుంపై ఉన్నది. మరి వారు కూడా ఒక వర్తమానమును మరియు ఒక వర్తమానికుడిని పొందుకున్నారు. మరియు అది ఏమిటి? హృదయములోనున్న తలంపులను వివేచించుటయ్యై ఉన్నది. దేవుడు ఎల్లప్పుడూ తన వాక్యమును రుజువు చేస్తాడు. మనము ప్రార్థించుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, నిర్ణయాలు తీసుకోవలసిన ఈ కీలకమైన సమయములో సమయము వేగంగా గడిచిపోతూ ఉన్నది. మా ప్రభు ఏ గడియలో వస్తాడో మాకు తెలియదు. మరియు యుగముల గుండా నీ ప్రవక్తల ద్వారా ఆయన చేసిన ఈ ప్రవచనములు ఇప్పుడు విప్పబడుటను మేము చూస్తున్నాము. ఓ దేవా, దీనిని బట్టి నేను నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేమిటనగా, సమర్థుడైన వ్యక్తి, వేద పాండిత్యములో సమర్థుడైన వ్యక్తి, లోకము యొక్క తంత్రములకు మరియు అవిశ్వాసులకు ఎదురుగా నిలబడగల వ్యక్తి ఉన్నందుకు, మరియు ఈ చర్చా సమావేశములలో కూడా మరియు ఒక్క సందేహపు ఛాయ అయినా లేకుండా ధైర్యముగా మరియు సాహసవంతంగా నిలబడేవారు తాము ఎక్కడ నిలబడి ఉన్నారో ఎరిగి ఉండి మరియు లేఖనముల ద్వారా ఆ వాక్యము సత్యమని రుజువు చేసేవారు ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరియు పిదప, నీ రాకడ కొరకు వేచియున్న మేము ప్రభువా జరుగునని ప్రవచించబడిన ఈ ఇతర సంగతులను నమ్ముతున్నాము. నీవు సరిగ్గా మా మధ్య నడుస్తూ మరియు నెరవేరుతుందని నీవు చెప్పిన అదే సంగతిని ప్రదర్శించుటను, నీ వాక్యము సత్యమని రుజువు చేయుటను మేము నిలబడి చూడటానికి ఆనందిస్తున్నాము. నిత్యుడైన దేవా, వ్యాధిగ్రస్తులైన నీ పిల్లలు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మేము ఇంకా ఎంతకాలము పనిచేయవలసి ఉన్నదో నాకు తెలియదు. సాయంకాలపు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అయితే నీవు ప్రవక్తకు వాగ్దానం చేశావు, అస్తమయ కాలమున వెలుగు కలుగును. మరియు తూర్పున ఉదయిస్తున్న అదే సూర్యుడు పశ్చిమమున అస్తమించుటను మేము చూస్తున్నాము. నాగరికత సూర్యునితో కలిసి ప్రయాణించినది. మరియు ఇప్పుడు మేము పశ్చిమ తీరము వద్ద ఉన్నాము. మరియు సువార్త నాగరికతతో పాటు ప్రయాణించినది. ఇప్పుడు తండ్రి, ఇది సువార్త యొక్క ముగింపని, సమయం యొక్క ముగింపని, కాలం యొక్క ముగింపని మాకు తెలుసు. ఇది నిత్యత్వములోనికి విలీనమవుతుంది. అయితే కుమారుడు బయటకు వస్తాడని, మనుష్య కుమారుడు బయలుపరచబడతాడని నీవు వాగ్దానం చేశావు. చివరి దినములలో ఇది జరుగుతుంది. తండ్రి, సాయంకాలపు వెలుగులు వచ్చియున్నవి. దాని కొరకై మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరియు అది ఎంతో దీనముగా ఉన్నది. అయితే అనేక సార్లు నీవు దానిని ఎంత సామాన్యముగా నెరవేర్చుతావంటే అది గొప్ప లోతైన ఆలోచనాపరులని పిలువబడే వారి దృష్టికి అందకుండా వెళ్తుంది. మరియు నేర్చుకునే పసి బాలులకు అది బయలుపరచబడుతుంది. దేవా, ఈ రాత్రి ఇక్కడున్న నీ దీనమైన వ్యాధిగ్రస్తులైన పిల్లలు దేవుని యొక్క వాగ్దానమును చూచునట్లు నీవు చేస్తావని నేను ప్రార్థిస్తున్నాను. మరియు వారిలో ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకొని రేపు క్రొత్త బలమైన దేహాలతో ఇక్కడ నుండి బయటకు వెళ్లి మరలా బాగుగా ఉందురుగాక. ప్రభువా, దానిని దయచేయుము. తద్వారా ఆ ఆఖరి వ్యక్తి మందలోకి చేరే వరకు వారు ఒకరి నుండి మరొకరికి వర్తమానమును తీసుకుని పోదురుగాక. మరియు అప్పుడు తలుపులు మూసివేయబడతాయి. ప్రియమైన దేవా, మాకు సహాయం చేయుము. తండ్రి, ఈ సమస్త పరిస్థితుల మధ్య నా కొరకు నీవు మరొక్కసారి వీటన్నిటినీ చేస్తావని ఈ రాత్రి నేను నిన్ను అడుగుతున్నాను. గడిచిన రాత్రి ప్రజలు దానిని ఎక్కువగా గమనించలేదన్నట్లు అది అగుపించుచున్నది. అయితే ప్రభువా, ఈ రాత్రి దానిని మరలా జరగనిమ్మని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా మాట్లాడటానికి నాకివ్వబడిన సమయాన్ని నేను దాటిపోయాను. కానీ ఇంకా ఎంతకాలము మేము దీనిని చేయబోతున్నామో నాకు తెలియదు. కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, నీవు నా ప్రార్థన ఆలకిస్తావా? మరియు నీ ఆత్మతో నింపబడి ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్న ఈ దైవభక్తిగల స్త్రీ పురుషుల ప్రార్థన వినుము. ప్రభువా, వారు విశ్వాసులై ఉన్నారు. నీవు వారి మధ్య పనిచేయగలవు. మరియు నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు అతడును చేయును అని నీవు చెప్పిన నీ మాటను నీవు నిర్ధారిస్తావని నేను ప్రార్థిస్తున్నాను. యేసు, నీవు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నావని రుజువు చేయుటకు అది మరలా జరుగునుగాక. దేవుని యొక్క మహిమార్థమై నేను దీనిని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామములో అడుగుచున్నాను. ఆమేన్. ఇప్పుడు ఒక్క క్షణము, ఇక్కడ ఎంతమంది ప్రార్థనా కార్డులను కలిగి ఉన్నారో నేను తెలుసుకోనగోరుతున్నాను. మీలో ప్రార్థనా కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ మీ చేతులను ఎత్తాలని నేను కోరుతున్నాను. మంచిది, అది ఎప్పటిలాగే ఉంది, దాదాపుగా అందరి దగ్గర ఉన్నట్లే అగుపిస్తున్నది. ప్రార్థనా కార్డులు లేకుండా మరైనను వ్యాధితోనున్నవారు మీలో ఎంతమంది ఉన్నారని తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు మీ చేతులను పైకెత్తి, మరియు నాకు ప్రార్థనా కార్డు లేదు, మరైనను నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను అవసరతలో ఉన్నాను అని చెప్తారా? ఒక క్షణము గౌరవప్రదంగా ఉండమని నేను మిమ్మల్ని అడగగోరుతున్నాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడతాను, అదే ఎప్పుడు నా సమస్య అయి ఉన్నది. నేను చాలా ఎక్కువ సేపు మాట్లాడతాను, అయితే మీరు రావడానికి ముందు నేను చెప్పినది సత్యమని, దేవుడు మీకు రుజువు చేస్తాడని నేను ఆశపడుతున్నాను మరియు నమ్ముతున్నాను, మరియు దాని విషయమును ఆయనకే అప్పజెప్తున్నాను. ఇప్పుడు అక్కడున్న వారిలో అనారోగ్యము కలిగి ఉండి మీ గురించి నాకు ఒక్క విషయం కూడా తెలియదని ఎరిగి ఉన్నవారు ఎంతమంది ఉన్నారో మీ చేతులను పైకెత్తండి, దానిని చూడండి. మంచిది, ఇప్పుడు ప్రార్థనా కార్డులు లేని వారితో మాట్లాడుతున్నాను. ప్రార్థనా కార్డులు పిలువబడతాయి, అయితే మీరు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు అని బైబిల్ చెప్పినది. ఆయన అక్కడ కూర్చొని మన ఒప్పుకోలుపై విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడై ఉన్నాడని ఆయన చెప్తున్నాడు. ఆయన ఒక ప్రధాన యాజకుడిగా ఉండగలుగుటకు ముందు మనము మొదట దానిని ఒప్పుకోవలసి ఉన్నాము. ఎందుకనగా ఆయన మన ఒప్పుకోలను బట్టి మాత్రమే విజ్ఞాపన చేస్తాడు. సేవకులైన సహోదరులారా, అది సరియేనా? చూడండి, మన ఒప్పుకోలుపై ఆయన ఏమై ఉన్నాడని, ఆయన మన కొరకు ఏమి చేశాడని మనం ఒప్పుకుంటామో దానిమీద మాత్రమే ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆయన ఏమి చేస్తాడో కాదు, ఆయన ఇదివరకే దానిని చేశాడు. ఆయన దానిని చేశాడని మనం ఒప్పుకోవలసి ఉన్నాము. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడి ఉన్నాము. ఇప్పుడు పరలోకపు తండ్రికి తెలుసు, మరియు మీ వైపు చూస్తుండగా ఓహియో నుండి వచ్చిన నా మంచి స్నేహితుణ్ణి నేను గుర్తిస్తున్నాను. అతడు మరియు అతని భార్య ఇక్కడ కూర్చుని ఉన్నారు, మిస్టర్ డాజ్ మరియు అతని భార్య, మరియు వారి నుండి రెండు లేదా మూడవ సీట్ లో కూర్చున్నది నిన్న రాత్రి నేను చూసిన ఆ రెవరెండ్ మిస్టర్ బ్లెయిర్ అని నేను నమ్ముతున్నాను. ఇక్కడున్న ఈ లైట్ల కారణంగా నాకు కొంచెం మసకగా ఉండటం వలన జన సమూహము ఉన్న ఆ చోటు చీకటిగా అనిపిస్తున్నది, మరియు నేను మిమ్మల్ని సరిగ్గా చూడలేకపోతున్నాను. అయితే మీరు ప్రార్థించాలని నేను కోరుతున్నాను, మరియు మీకు అవసరమైన దానిని మీ హృదయంలో ఎత్తి పట్టుకోండి, మరియు మన బలహీనతల చేత తాకబడగల మన ప్రధాన యాజకుణ్ణి మీరు అడగండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎరుగకై ఉన్నాను, మరియు మీరు మీ సహోదరుణ్ణి, మీ భర్తను, మీ సంఘ కాపరిని, ఇంకెవరినైనా తాకినట్లే నన్ను అంతటా తాకవచ్చును, అది ఏమేలు చేయదు. అయితే మీరు ఆయనను తాకినట్లయితే, మరియు మనం నిజంగా ఆయన ఆత్మ యొక్క వరుసలో ఉన్నట్లయితే, అప్పుడు ఆయనను తాకున్నట్లు మీ విశ్వాసమును మరియు తిరిగి మీతో మాట్లాడునట్లు నా వరమును ఆయన వాడుకోగలడు. చూడండి, ఇది ఒక స్వరము, దీని గుండా మాట్లాడకపోతే ఇక్కడిది ఎంత మూగదిగా ఉంటుందో నేను అంతే మూగవానిగా ఉంటాను. ఒకటి ఉండవలసి ఉన్నది, ఇది దీని గుండా మాట్లాడటానికి ఒకటి ఇక్కడ లేకుండా ఇది ఒక మూగదై ఉన్నది. మరియు ఆ విధంగానే ఈ విషయాలకు వచ్చినప్పుడు దేవుడు వారి ద్వారా మాట్లాడితే తప్ప ఏ వ్యక్తి అయినా మూగవాడే. ఇప్పుడు మీరు ప్రార్థించండి, మరియు నేను చెప్పిన ఈ సంగతులు సత్యమో కాదో మనం చూద్దాము. అది అలాగున ఉండుటకు దేవుడు సహాయం చేయునుగాక. ఆయన చేస్తాడని నేను చెప్పడం లేదు, ఆయన చేస్తాడని నేను ఆశపడుతున్నాను, ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా మరియు ప్రపంచమంతటా అన్ని రకాల దేశాల మధ్య మరియు లక్షల కొలది ప్రజల మధ్య ఇంతవరకు ఆయన నన్ను ఎన్నడూ విఫలపరచలేదు. మరియు నేనిక్కడ నిలబడి ఉన్నానని ఎంత నిశ్చయముగా నమ్ముతున్నానో అంతే నిశ్చయముగా ఇప్పుడు కూడా ఆయన నన్ను విఫలపరచడు. కేవలం కొద్దిసేపు భక్తి గౌరవములతో ఉండి మరియు కూర్చుని ఉండమని నేను మిమ్మల్ని అడగబోతున్నాను. మనం కేవలం ఒక క్షణములో ప్రధానమైన జనసమూహమును పంపివేసి మరియు రోగుల కొరకు ప్రార్థించబోతున్నాము. అయితే మీరు విశ్వాసులైన మీరు నా వైపు చూడటం కాదుగాని నమ్మాలని నేను కోరుతున్నాను. ఈ విధంగా అనుకోండి, ఆ మనుషుడు చెప్పింది లేఖనమయ్యున్నదని నేను నమ్ముతున్నాను. కాలములో మనం ఎక్కడి వరకు వచ్చామని అతడు చెప్తున్నాడు, అంతవరకు మనం వచ్చామో లేదో నాకు తెలియదు, కానీ అది అలాగైతే మాత్రం అప్పుడు అది తప్పక జరగాలి. అతని మాటలు దేవుని మాటలైతే అప్పుడు అతని మాటలు విఫలమవుతాయి, గాని దేవుని మాటలు విఫలం కావు. దేవుడు తన వాక్యమును బలపరచడానికి బద్ధుడై ఉన్నాడు, ఆయన దానిని నిరూపిస్తాడు, ఆయన దానిని రుజువు చేస్తాడు. నాయందు విశ్వాసముంచువాడు, ఇది చివరి దినమని ఆయన నిరూపించాడు. ఏమి జరగబోతున్నదో ఆయన రుజువు చేశాడు, ఇది జరగవలసి ఉన్నదని ఆయన రుజువు చేశాడు. మరియు గుర్తుంచుకోండి, ఆ తర్వాత వాగ్దాన కుమారుడు వచ్చే వరకు అబ్రహాము మరియు అతని గుంపు దేవుని యొద్ద నుండి ఒక్క సూచననైనా ఎన్నడూ పొందుకోలేదు. అది సత్యమని ఎంతమందికి తెలుసు? ఆ వివేచన సూచన. మరియు అబ్రహాము యొక్క రాజ సంతానమా, నన్ను మీకు చెప్పనివ్వండి, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ చివరి సూచనను పొందుకుంటున్నారు. అది లేఖనముల ప్రకారముగా ఉన్నది. మరియు నా హృదయములో ఉన్న దేవుని యొక్క ప్రత్యక్షత ఇది సత్యమని పలుకుచున్నది, మరియు అది సత్యమని మీరు నమ్ముతారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు నమ్మండి, ప్రతి ఒక్కరూ కేవలం నమ్మండి. ఇట్లు చెప్పండి, ప్రభువైన యేసు నిన్ను తాకనిమ్ము, నా హృదయములో నేను ఒక అవసరతను కలిగి ఉన్నాను, మరియు బ్రన్హాం సహోదరునికి నా గురించి ఏమీ తెలియదని నాకు తెలుసు. ఆ వ్యక్తి ఎవరన్నది కూడా నాకు తెలియదు, నేనెవరో అతనికి తెలియదు, కానీ నీకు తెలుసు. మరియు అతడు నాకు సత్యము చెప్పినట్లయితే అది జరుగుతుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు కేవలం కొద్దిసేపు కదలకండి, చూడండి, మీ ఆత్మ మరియు ఆయన యొక్క వాక్యము నెరవేరునట్లు యేసుక్రీస్తు నామములో ఇక్కడున్న ప్రతి ఆత్మను నా స్వాధీనములోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు భక్తి గౌరవముతో ఉండండి, ప్రార్థించండి, ఆయన వైపు చూస్తూ, ప్రభువా, నేను దానిని నమ్ముతున్నాను, నాకు అవిశ్వాసము ఉండకుండా నీవు సహాయము చేయుము అని చెప్పండి. మనము ప్రార్థించుకుందాము. ఇక్కడ భవనములో ఏదో ఒక భాగముపై నేను దృష్టి పెట్టవలసి ఉన్నది, ఎందుకనగా చూడండి, మీరు చాలా మంది ఉన్నారు, మరియు మీలో ప్రతి ఒక్కరూ ఒక ఆత్మయై ఉన్నారు. నేను నిర్ణయించలేను నా సంగతి ఏమిటి అని మీరు అంటారు, నేను మీకు చెప్పలేను. అది సార్వభౌమాధికారమైనది. దేవుని కార్యములన్నీ సార్వభౌమాధికారము ద్వారానే జరుగుతాయి. ఈ రాత్రి ఈ వేదికను దాటుచుండగా అనేక మంది స్వస్థత పొందుకోవచ్చును, బహుశా అనేక మంది పొందుకోకపోవచ్చును. అదంతా దేవుని సార్వభౌమాధికారములో ఉన్నది. ఏమి చేయాలో ఆయనకు ఎవడు చెప్పగలడు? ఎవరు చెప్పలేరు. ఆయన తన స్వంత చిత్తము ప్రకారముగా, తన స్వంత ప్రణాళిక ప్రకారముగా పనిచేస్తాడు. అయితే మీరు కేవలం నమ్మండి, దీనముగా ఉండండి, ఆందోళన చెందకండి. కేవలం విశ్వాసముతో దేవుణ్ణి చేరి ఇట్లు చెప్పండి, ప్రభు అయిన దేవా, నేను దానిని నమ్ముతున్నాను, చూశారా, నన్ను నీ వస్త్రమును తాకనిమ్ము, నాకు ఫలానా మరియు ఫలానా అవసరత ఉన్నది. ఆ సహోదరునికి నేను గాని లేదా నా అవసరత గాని తెలియదని నాకు తెలుసు, కాని నీవు చేసిన ఈ కార్యముల గురించి అతడు మాకు చెప్పాడు, మరియు ఈ రోజు నీవిక్కడ అదే విధంగా ఉన్నావని చెప్పాడని చెప్పండి. ఇక్కడ వేదిక మీదనున్న సహోదరులైన మీరు, మీలో ఎవరైనా గాని అది మీకు కూడా వర్తిస్తుంది. నా సహోదరులారా, క్రీస్తు సువార్తలో జతపని వారిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చనిపోతూ, చూడండి, ఈ లోకమును విడిచి వెళ్తున్న ఒక వ్యక్తి వలె నేను నాకు తెలిసినంత యథార్థముగా మీతో మాట్లాడుచున్నాను. మనము వెళ్లిపోవలసి ఉన్నాము, మరియు నేను చెప్పిన దానికి తీర్పు దినమున నేను తప్పక లెక్క చెప్పవలసి ఉన్నాను. నేను దానిని ఎరిగి ఉన్నాను, బాగుగా ఎరిగి ఉన్నాను, మరియు ఇక్కడ నాతో నిలబడి నాకు సహాయం చేస్తూ మీరు ఏమయ్యున్నారో దానికై పురుషులైన మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దేవుని రాజ్యము నిమిత్తము నేను చేయగలిగిన ప్రతి దానిని చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను అభ్యర్థిస్తున్నాను మరియు అడుగుతున్నాను. ఇక్కడ ఫోటోలో ఉన్న ఆ వెలుగును ఎంతమంది చూశారు? దాని ఫోటోను మీరు చూశారా? అదిగో, అది సరిగ్గా అక్కడే వ్రేలాడుతున్నది. మీకది కనిపించడం లేదా? తన చేతి రుమాలుతో అక్కడ కూర్చున్న ఆ స్త్రీకి పైగా అది ఉన్నది. ఆమె ఒక ప్రియమైన వారి కొరకు ప్రార్థిస్తున్నది. స్త్రీ, అది నిజము. ఆ ప్రియమైన వారు, నేను ఆయన ప్రవక్తనని లేదా నన్ను మన్నించండి, నేను ఆయన సేవకుడనని నీవు నమ్ముతున్నావా? నీవు దానిని నమ్ముతున్నావా? మంచిది. ఇప్పుడు సమస్య ఏమిటో దేవుడు నాకు బయలుపరచగలిగితే ఏంటి? సరిగ్గా ఆయన వస్త్రమును తాకిన ఆ స్త్రీవలే అది దేవుని యొద్ద నుండి వచ్చినదని నీవు అంగీకరిస్తావా? ఇప్పుడు నీవు నాకు 20 లేదా 30 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ దూరంలోనే ఉన్నావని నీకు తెలుసు. నీవు నన్ను అస్సలు తాకలేదు, కాని నీవు దేనినో తాకావు. నీవు దేనితోనో ఎవరితోనో అనుసంధానమయ్యావని నీవు ఎరిగి ఉన్నావు. అది ఏమిటంటే, అది ఒక స్త్రీ కొరకై ఉన్నది. ఆమె నీ కుమార్తె అయి ఉన్నది. అది నిజము. ఆమె బాగవుతుందని నీవు నమ్ముతున్నావా? ఆమె మత్తు పదార్థములకు బానిసయ్యి ఉన్నది. అది ఖచ్చితముగా వాస్తవం. ఆమె త్రాగి ఈత కొట్టడాన్ని నేను చూస్తున్నాను. చూశారా? ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఆ చేతి రుమాలును నీవు ఆమె మీద పెట్టు, మరియు సందేహించకు. దేవుడు ఆమెను విడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. నాతో పాటు నీవు దానిని నమ్ముతావా? ఆమేన్. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు, కాని దేవుడికి ఆమె ఎవరో తెలుసు. ఇప్పుడు మీ హృదయమంతటితో మీరు నమ్ముతున్నారా? చారల చొక్కా వేసుకుని హెర్నియా వ్యాధితో బాధపడుతూ అక్కడ కూర్చున్న వ్యక్తి, దేవుడు నిన్ను స్వస్థపరిచి మరియు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? ఆయన దానిని చేస్తాడని నీవు నమ్ముతున్నావా? ఆ మనిషిని నేను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. అయ్యా, నీ దగ్గర ప్రార్థన కార్డు ఉందా? నీ దగ్గర లేదా? నీకొకటి అవసరం లేదు కూడా. నీవు నమ్మగలిగితే, సరిగ్గా ఇక్కడ కూర్చుని ఉన్న ఈ స్త్రీ మీదుగా చూడటానికి ప్రయత్నిస్తున్న ఒక స్త్రీ ఇక్కడ కూర్చుని ఉన్నది. ఆమె నాకు అపరిచితురాలు. అయితే ఆమె ఎంతో ఉద్రిక్తతలో ఉన్నది. నాకామె తెలియదు. నా జీవితంలో నేను ఆమెను ఎన్నడూ చూడలేదు. అయితే దేవునికి ఆమె ఎవరో తెలుసు, మరియు ఇప్పుడే ఆమె దేనితోనో అనుసంధానమైనదని ఆమె గ్రహిస్తున్నది. ఒక కారణం కొరకు నీవక్కడ ప్రార్థిస్తూ ఉన్నావు. దానికి కారణం ఏమిటంటే, నీవు ఈ రాత్రి వరకే ఇక్కడ ఉండగలవు. నీవు తప్పక కూటము నుండి వెళ్లాల్సి ఉన్నది. నీవు రేపు మీ ఇంటికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నావు. నీవు ఇక్కడ దానవు కాదు, లేదా నీవు కాలిఫోర్నియాకు చెందిన దానవు కూడా కాదు. నీవిక్కడ నుండి తూర్పునకు వెళ్తున్నావు. నీవు విమానంలో వెళ్లబోతున్నావు. నీవు విమానంలో వెళ్లాలని ఆలోచిస్తున్నావు. నీవు ఓక్లహోమా నుండి వచ్చావు. అవును, అది నిజము. ఇంకా నీవు చనిపోయే స్థితిలో ఉన్నావు. నీవు ప్రార్థన చేపించుకోవడానికి ఇక్కడికి వచ్చావు. నీ దగ్గర ప్రార్థన కార్డు లేదు, కానీ కేవలం నీవిక్కడికి రాగలిగితే చాలు, నీవు స్వస్థత పొందుతావని నీవు నమ్మినావు. అది నిజము. ఇంకా నీ పరిస్థితి క్యాన్సర్ అయి ఉన్నది. ఆ క్యాన్సర్ ఎముకలో ఉన్నది. ఇప్పుడు నీవు స్వస్థత పొందబోతున్నావని నీవు నమ్ముతున్నావా? నా సహోదరి, నీవు ఆయనతో అనుసంధానములో ఉన్నావని నీవు నమ్ముతున్నావా? బహుశా నీవు ఎవరన్నది దేవుడు నాకు చెప్తే అప్పుడు అది నీకు సహాయపడుతుందా? అది నిజమే అయితే, దేవుడు అది నీకు సహాయపడుతుందని నీవు నమ్ముచున్నట్లయితే నీ చెయ్యి పైకెత్తు. మంచిది శ్రీమతి స్టీల్, నీవు ఓక్లహోమాకు తిరిగి వెళ్లవచ్చు. ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు. నేను ఆమెను ఎన్నడూ చూడలేదు. ఇక్కడ ఆమె వెనుక ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. ఆమె నరాల వాపుతో బాధపడుతున్నది. మరియు ఆమెకు ఒక త్రాగుబోతు అయిన కుమారుడు కూడా ఉన్నాడు. మరియు ఆమె అతని కొరకు ప్రార్థిస్తున్నది. ఆమె నమ్మినట్లయితే ఆమె స్వస్థత పొందగలదు. శ్రీమతి మేసన్, నీవు నీ హృదయమంతటితో నమ్ముతావా? మరియు యేసుక్రీస్తు నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడని నమ్ముతావా? నీవు నమ్ముతున్నావా? మంచిది. అలాగైతే అక్కడ నీ ప్రక్కన కూర్చున్న స్త్రీ మీద నీ చేయి పెట్టుము. ఆమె రక్షణ పొందని తన భర్త కొరకు ప్రార్థిస్తున్నది. దేవుడు ఆ స్వస్థతను అనుగ్రహిస్తాడు. మనము ప్రార్థించుకుందాము. ప్రియమైన దేవా, నీవు ఆమెకు ఆ దీవెనను అనుగ్రహిస్తావని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఆ స్త్రీకి తన హృదయవాంఛను దయచేయము. ఆమె విశ్వాసము నీకు ఎంత సమీపంగా వచ్చిందంటే అది నిన్ను తాకినది. మరియు తండ్రి, నీవు సహాయం చేస్తావని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ఆమేన్. ఇప్పుడు నీవు దానిని పొంది ఉన్నావని నీ పూర్ణ హృదయముతో నమ్ముము. నీవు దానిని చేస్తావా? మంచిది. దేవుడు నిన్ను దీవించునుగాక. అమ్మా, నీ భర్త రక్షించబడతాడని నీవు నమ్ముతున్నావా? నీ హృదయమంతటితో నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావని నీ చెయ్యి పైకెత్తు. భారీ శరీరము గల ఒక స్త్రీ నాకు ఎదురుగా కనిపిస్తున్నది. అదిగో ఆమె అక్కడ కూర్చుని ఉన్నది. నేను దేవుని సేవకుడనని నీవు నమ్ముతున్నావా? నేను దేవుని సేవకుడనని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావు. మంచిది. నీవు ఎవరివో నాకు తెలియదు. నీ సమస్య ఏమిటంటే గ్రంథుల సమస్య అయి ఉన్నది. నీవు అధిక బరువు ఉన్నావు. నీవు ఒక వైద్యుని సంప్రదించావు. అతడు దాని విషయంలో ఏమీ చేయలేడని చెప్పాడు. అయితే అతడు కేవలం భూసంబంధమైన వైద్యుడై ఉన్నాడు. చూశారా, నీవు ఈ మధ్యనే చాలా దుఃఖమును అనుభవించావు. నీవు నీ భర్తను కోల్పోయావు. నీవు ఇక్కడ దానవు కాదు. వాస్తవానికి నీవు ఆర్కన్సాస్ కు చెందిన దానవు. ఇంకా నీవు పని కొరకు వెతుకుతున్నావు, మరియు నీకు పని దొరకడం లేదు. ఏదో జరుగుతుందని, నీవు పిలవబడవేమోనని నీవు భయపడ్డావు. కాని ఇప్పుడు నీ విశ్వాసం దేవుణ్ణి తాకినది. నా సహోదరి, నీవు వెళ్ళుము, నమ్ముము. దేవుడు నీకు ఒక ఉద్యోగమునిస్తాడు. నీ హృదయవాంఛను తీరుస్తాడు. దేవుడు ఆయన వాక్యము సత్యమని రుజువు చేస్తాడు. అది ఆ విధంగా ఉన్నదని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు మీరు మరలా నాతో పాటు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. తండ్రివైన దేవా, నీవు ఆ అమ్మాయి చనిపోలేదు, ఆమె నిద్రించుచున్నది అని చెప్పినప్పుడు దానిని రుజువు చేసినట్టు అదే దేవుడవై ఉన్నావు. అప్పుడు నీవు దానిని రుజువు చేయవలసి ఉన్నది. ఇప్పుడు సరిగ్గా అంత్యకాలము రాకముందు మనిష్య కుమారుడు తాను సొదమ వద్ద ప్రత్యక్షపరుచుకున్న అదే విధానములో తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడని నీవు వాగ్దానం చేశావు. ప్రభువా, నీవు దానిని వాగ్దానం చేశావు. ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మ రూపములో భూమి మీదకు వచ్చావు. మరియు ఈ రాత్రి విశ్వసించు ప్రజలమైన మా మధ్యకు వచ్చావు మరియు దానిని రుజువు చేశావు. ఆ దినమున నీవు చేసినట్లే నీవు నీ వాక్యమును రుజువు చేశావు. ప్రభువా, మాకిక ఏ రుజువు అవసరం లేదు. నీవు మా మధ్య ఉన్నావు, మేము నిన్ను ప్రేమిస్తున్నాము. మరియు లేఖనముల ప్రకారముగా నీ రాకడకు ముందు ఇదే చివరి సూచన అని మేము గ్రహిస్తున్నాము. మరియు ఆ ఛాయలు మరియు సాదృశ్యములన్నీ ఎన్నడూ తప్పిపోవు, అవి నెరవేరవలసి ఉన్నవి. కాబట్టి తండ్రి, ప్రార్థన చేపించుకున్నటకు ఇప్పుడు నీ పిల్లలు వచ్చి ఉండగా ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈ స్వస్థతా కూటము ముగిసేటప్పటికి మా మధ్యన ఒక్క వ్యక్తి కూడా అనారోగ్యముతో మిగలకుండునుగాక. ఓ ప్రియమైన దేవా, వారిలో ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకునేలాగా ఇప్పుడే నీ అభిషేకము ఎంతో వాత్సల్యతతో ప్రజల మీదకు వచ్చినట్లు అనుగ్రహిస్తావా. మరియు ఇక్కడ ఉన్నవారిలో ఇంకనూ నీ బిడ్డలుగా మారని వారు కొందరు ఉన్నట్లయితే, మరి ఈ సంగతుల ఆధారంగా వారు వాక్యమును విన్నారు మరియు ఆ కార్యము జరిగించబడుటను చూశారు. సరిగ్గా ఖచ్చితంగా అక్షరము తప్పకుండా నిరూపించబడుటను మరియు నీవు ఎవరివన్నది మరియు నీవు ఏమిటన్నది మరి నీవిక్కడ ఉన్నావన్నది చూశారు. మరియు ప్రభువా, నీవు ఒక అబద్ధమును ఆశీర్వదిస్తావా? ఏంటి ప్రభువా? ఖచ్చితముగా ఆశీర్వదించవు. అయితే నీవు నీ వాక్యమును ఆశీర్వదిస్తావని మరియు అది నిష్ఫలముగా మరలి రాదని వాగ్దానము చేశావు. అది పంపబడిన ఉద్దేశాన్ని అది నెరవేరుస్తుందని వాగ్దానము చేశావు. మరియు ఈ రాత్రి ఎటువంటి సందేహపు ఛాయ లేకుండా మా ఎదుట నీవు దానిని చేశావు. మరియు మన తలలు వంచి ఉండగా ముందెన్నడూ నమ్మని ప్రజలయ్యుండి మీ చెయ్యిని పైకెత్తగోరుచున్న వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? మీ తలలు వంచి ఉండగా కేవలం మీ చెయ్యిని పైకెత్తండి మరియు మీ పాదముల మీద నిలబడి మరియు ఇట్లు చెప్పండి, నేను ఇప్పుడు నా హృదయమంతటితో నమ్ముతున్నాను మరియు సరిగ్గా ఇప్పుడే నేను యేసుక్రీస్తును అంగీకరించగోరుతున్నాను. మీరు దానిని చేస్తారా? ఎవరైనా సరే ఇక్కడున్న వారిలో క్రీస్తును ఇంకను అంగీకరించక మరి ఈ సమయంలో దానిని చేయగోరుతున్న వారు ఎవరైనా సరే దానిని చేస్తారా? నేను మీకు చెప్పను, మీరు మీకు నచ్చిన సంఘానికి వెళ్ళండి. అయితే మీరు సమీపంగా ఉన్నప్పుడే యేసుక్రీస్తును స్వీకరించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన తన యొక్క దృశ్యమైన శరీరములో పరలోకము నుండి వచ్చినప్పుడు మీరు ఆయనను ప్రత్యక్షంగా చూసే వరకు మీరు ఆయనకు ఇంతకంటే దగ్గరగా ఎన్నడూ ఉండలేరు. మీరు ఇదివరకే దానిని చేయనట్లయితే ఇప్పుడే మీరు ఆయనను అంగీకరిస్తారా? ఇక్కడ ఎవరూ నిలబడకపోవడాన్ని చూచుటను బట్టి అలాగైతే మీరందరూ సరి అయిన మతిస్థిమితం గలవారని, బుద్ధి గలవారని మరియు మీరు ఏమి చేస్తున్నారో గ్రహిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఆ విధంగా ఉండి కూడా మీరు కూర్చుని ఉన్నట్లయితే మీరు గుర్తించుకోండి, మనుషుల ఎదుట నన్ను గూర్చి మీరు సిగ్గుపడినట్లయితే నా తండ్రి ఎదుట నేను మిమ్మల్ని గూర్చి సిగ్గుపడతాను. ఎవరో లేచి నిలబడుతున్నారు, బహుశా అవును జన సమూహములో ఆ వెనుకనై ఉన్నది. ప్రియమైన దేవా, నిలబడి ఉన్నవారు బహుశా నాకు కనబడకపోవచ్చును, వారు నిన్ను అంగీకరించాలని కోరుచున్నారు. ప్రభువా, ఈ సమయం వరకు ఇది జరిగించబడలేదని వారు గ్రహిస్తున్నారు మరియు ఇప్పుడు నీవు దానిని నిర్ధారించి మరియు అది అలాగునే ఉన్నదని రుజువు చేస్తున్నావు. తండ్రి, నేను ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో వింతగా కదిలించబడిన వారి హృదయములలో లోపలికి రావలసిన ఆ చివరి వ్యక్తి ఇతడే అయ్యుండవచ్చని మాకెలా తెలుస్తుంది? లాస్ ఏంజిల్స్ కు ఇదే అంతము కావచ్చును, రాజ్యములో జన్మించే ఆఖరి ఆత్మ ఇతడే కావచ్చును. ఆ సమయములు ఎప్పుడు వస్తాయో మాకు తెలియదు మరియు అది వచ్చినప్పుడు ద్వారము మూసివేయబడుతుంది, శరీరము సంపూర్ణమవుతుంది. అది ఒక వికృతమైన శరీరముగా లేదా ఒక వికృతమైన వధువుగా ఉండదు. జగత్తు పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేర్లు వ్రాయబడినవో వారు మాత్రమే దానిలో అవయవములుగా ఉంటారు. మరి వారిని తీసుకోవడానికే యేసు వచ్చాడు. తన భార్యను రక్షించుటకు నేరుగా బయటకు నడిచి వెళ్లిన ఆదము వలె వచ్చాడు. దేవా, ఇప్పుడు నీవు వారిని నీ రాజ్యములోనికి స్వీకరిస్తావని నేను ప్రార్థిస్తున్నాను. వారు నీ చేతుల్లో ఉన్నారు ప్రభువా, వారితో వ్యవహరించుము. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్. నిలబడిన మీలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. మీలో కొందరు నిలబడ్డారని నాకు తెలియదు, కొందరు వెనుక నిలబడ్డారు, కొందరు పైన బాల్కనీలో నిలబడ్డారు. ఇప్పుడు మీరు నా కొరకు ఒక కార్యము చేయాలని నేను కోరుతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. కూడిక ముగిసిన తర్వాత ఇక్కడ ఎవరో ఒక సేవకుడిని కలిసి మరియు వారితో మాట్లాడండి. మీరలా చేస్తారా? తప్పకుండా దానిని చేయండి. మీరు ఎన్నడూ క్రైస్తవ బాప్తిస్మములో బాప్తిస్మము పొందనట్లయితే తర్వాత వెంటనే దానిని చేయండి మరియు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు మీ చేతులు పైకెత్తి వేచి ఉండండి. ఇప్పుడు మరియు ఇక్కడ చాలా మంది ప్రార్థనా కార్డులను కలిగి ఉన్నారు. వారు నిలబడి మరియు పైన ఇక్కడికి వచ్చి మరియు ఇటుగా వెళ్లాలని మేము వారిని అడగబోతున్నాము. లేదా నేనే రావాలా? నేను రావడానికి వీలు పడదు. ప్రార్థనా కార్డులు ఉన్నవారు ఇక్కడ ఈ ప్రక్క నుండి ఈ దారి గుండా ఇటువైపునకు రావచ్చును. మరియు ఇప్పుడు మీలో వెళ్లవలసిన వారు ఎవరైనా ఉంటే అది నేను ఆలస్యం చేశాను, నన్ను మన్నించండి. రేపు రాత్రి నేను కొంచెం త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. గోడ మీద ఉన్న ఆ గడియారం ప్రకారం 10:10 అవుతుంది. ఈ రాత్రి మీరు హాజరైనందుకు మీకు ధన్యవాదములు. మరియు పరలోకపు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీరు ఇక్కడే ఉండి ప్రార్థనా వరుసను చూడాలనుకుంటే మీకు ఎల్లప్పుడూ ఆహ్వానమే. అయితే ఇప్పుడు మేము రోగుల కొరకు ప్రార్థించడం మొదలు పెట్టబోతున్నాం, మరియు మీరు ఉండాలనుకుంటే తప్ప నేను మిమ్మల్ని ఆపగోరటం లేదు. ప్రభు అయిన యేసు నామములో మీకు వీడ్కోలు ఇవ్వబడినది. దేవుని సమాధానము మీకు తోడయ్యుండి మరియు మిమ్మల్ని దీవించునుగాక, మరియు రాత్రి అంతయు మీ శరీరములకు విశ్రాంతినిచ్చునుగాక. మరియు మీరు మరలా రేపు రాత్రి తిరిగి వచ్చునట్లు మీకు మంచి ఆరోగ్యమును దయచేయునుగాక. ఇప్పుడు దేవుడు మీకు తోడయుండునుగాక. మరియు ప్రపంచ వ్యాప్తంగా మనము ప్రజల కొరకు ప్రార్థిస్తుండగా ప్రార్థన కార్డులు కలిగి ఉన్న వారు ఇప్పుడు ప్రార్థన కొరకు లేచి నిలబడండి. ఇప్పుడు మీరు దీనిని తెలుసుకోవాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు ప్రార్థన కార్డుతో నిలబడి ఉన్న మీరు, మీ జీవితంలో ఏదైనా సందేహం ఉన్నదా? ఏదైనా నన్ను మన్నించండి. మీ జీవితంలో మీరు ఒప్పుకోని పాపం ఏదైనా ఉన్నదా? ఉన్నట్లయితే ఇదొక్కటి చేయమని నేను మీకు చెప్తున్నాను. మీ హృదయములో ఒప్పుకోని పాపముతో ప్రార్థన వరుసలోనికి రాకండి. ఎందుకనగా ఇది పిల్లల రొట్టె అయి ఉన్నది చూడండి. మరియు మీరు ఒక క్రైస్తవుడు కానట్లయితే ప్రార్థనా వరుసలో మీ జీవితమును క్రీస్తుకు అప్పగించుకోండి. మరప్పుడు రండి. ఇది విశ్వాసి కొరకై ఉన్నది. మీరు దానిని చేస్తారా? మొదటిగా ఆయనను మీ రక్షకునిగా అంగీకరించండి, మరియు పిదప ప్రార్థన కొరకు వేదిక మీదకు రండి. ఇప్పుడు నేను ఒక్కొక్కరి కొరకు ప్రార్థించబోతున్నాను. ఏదో ఒక విధమైన వాడుకలాగా వారిని అలా దాటి వెళ్లనివ్వడం కాదు. మనమిప్పుడు ఒక సంఘములో ఉన్నాము. మనమిక్కడ ఉండి మరియు ప్రార్థించడానికి వైట్ సహోదరి మనకు అనుమతించిందని నేను అనుకుంటున్నాను. మనకు కావలసినంత సేపు మనం ఉండవచ్చును, మరియు అలా చేయడానికి మాకు అనుమతించినందుకు వైట్ సహోదరికి మరియు ఇక్కడున్న సిబ్బందికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆమెను దీవించునుగాక. ఆమె యొక్క ధైర్యవంతుడైన భర్త ఈ వేదిక మీద నిలబడి రోగుల కొరకు ప్రార్థించాడు. నాకు తెలిసినంత మట్టుకు అతడు మరణించే వరకు అలా చేశాడు. ఒక నిజమైన సిలువ సైనికుడై ఉన్నాడు. మరియు ఇప్పుడు ఈ ప్రజలను దీవించడానికి నేను కూడా అదే కార్యమును చేయడాన్ని కొనసాగించుటకు ప్రయత్నిస్తున్నాను. మరియు ఇప్పుడు నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ మీరు చెప్పాలనుకున్న దేనినైనా చెప్పాల్సిన అవసరం లేదు. మీ సమస్య ఏమిటో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం రండి మరియు నన్ను మీ కొరకు ప్రార్థించనీయండి, మరియు నమ్మండి. దీనిని చేయడానికి దేవుడు నన్ను పంపాడని మీరు నమ్ముతున్నారా? మీ చేతిని పైకెత్తండి. ప్రభు యొక్క దూత ఏమి చెప్పాడో గుర్తున్నదా? నీవు గనక ప్రజలు నిన్ను నమ్మునట్లు చేసిన ఎడల నీవు యథార్థముగా ప్రార్థించు. ఆ ప్రార్థన ఎదుట ఏదియూ నిలబడదు, మరియు అది సత్యమని మీకు తెలుసు. అది అనేక సార్లు రుజువు చేయబడినది. ఇప్పుడు మన సహోదరి రోజ్ ఆమె వాయించగలిగితే కేవలం నమ్ము అనేదానిని, లేదా గొప్ప వైద్యుడు ఇప్పుడు సమీపమున ఉన్నాడు అనేదానిని, లేదా మరి దేనినైనా వాయించాలని నేను ఆమెను అడగబోతున్నాను. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ నాతో సహవాసంలో ఉండాలని నేను కోరుతున్నాను. మీరు కూడా ప్రార్థన వరుసలో లేని మీరు కూడా మీరు ఈ ప్రజల కొరకు ప్రార్థిస్తారా? మంచిది. మీ చేయి పైకెత్తడం ద్వారా వారికి దానిని వాగ్దానం చేయండి. నేను ప్రార్థిస్తూ ఉంటాను. చూడండి, మేమందరము ప్రార్థిస్తూ ఉంటాము. మంచిది. అవును, మీరు వెళ్లాల్సి ఉంటే మేము ప్రార్థిస్తుండగా వారికి అభ్యంతరము కలగకుండానట్లు ఇప్పుడు మీరు చాలా నిశ్శబ్దంగా వెళ్లాలని నేను కోరుతున్నాను. సహోదరి, ఇప్పుడదే అయిపోతుందని నీవు నమ్ముతున్నావా? ప్రియమైన దేవా, నేను ఈ సహోదరి మీద నా చేతులను ఉంచి ఆమె శరీరం యొక్క బలహీనతను సవాలు చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములు అది ఆమెను విడిచిపెట్టునుగాక. ఆమేన్. సహోదరి, నీవు దీవించబడుదువుగాక. నీ హృదయమంతటితో నీవు నమ్ముతున్నావా? నీ పాపములన్నీ ఒప్పుకొనబడినవా? నీవు నీకు తెలిసినంత వరకు నీవు నీ స్వస్థతను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నేను నా సహోదరిపై నా చేతులుంచి మరియు ఆమె శరీరం యొక్క బలహీనత తొలగిపోవాలని అడుగుతున్నాను. యేసు నామములో ఆమేన్. పాపములన్నీ ఒప్పుకోబడినవా? మరియు నీ స్వస్థత కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా? సహోదరా, నీవు నమ్ముతున్నావా? ప్రియమైన దేవా, నీవిక్కడ ఉన్నావని మేము ఎరిగి ఉండగా, ప్రభువా, నేను నా సహోదరునిపై నా చేతులుంచుతున్నాను. నీవు అతన్ని స్వస్థపరుస్తావని నేను ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ఆమేన్. పాపములన్నీ ఒప్పుకున్నావా? లేదు, నీకు వినబడదు. నీకు వినబడతదని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావు. ఇప్పుడు ఆ స్త్రీ చెవిటిదై ఉన్నది. మనం ఇక్కడ ప్రార్థించుదాము. ప్రియమైన దేవా, నీవు మా సహోదరిని స్వస్థపరిచి మరియు ఆమె నుండి ఈ చెవిటితనమును తీసివేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఆమె వినలేనటువంటి ఒక మూసివేయబడిన ప్రపంచములో కూర్చొని ఉన్నది. యేసు నామములో నీవు ఆమెకు స్వస్థతను దయచేస్తావని నేను ప్రార్థిస్తున్నాను. ఒక్క నిమిషము మీరు మీ తలలు వంచి ఉంచమని నేను ప్రజలను అడుగుతున్నాను. ఆమెకు ఏమి జరిగినదో నేను చూడగోరుతున్నాను. ఇప్పుడు దయచేసి యేసుక్రీస్తు నామములో ఎవరు కూడా తమ తలలు పైకెత్తవద్దు, లేదా కన్నులు తెరవద్దు. ఇప్పుడు నేను మీకు చెప్పే వరకు మీరు అలా చేయవద్దు. ఇప్పుడు నా మాట నీకు వినబడుతుందా? వినిపిస్తుందా? వినగలుగుతున్నావా? ఆమె ఇప్పుడు వినగలుగుతుంది. చూశారా, ఆ శబ్దాన్ని విన్నావా? ఇప్పుడు నీవు నీ హృదయపూర్వకముగా నమ్ము. నీవు నమ్ముతావా? నీవు నమ్ము, మరియు దేవుడు నిన్ను సంపూర్ణముగా బాగు చేస్తాడు. నేను కేవలం ప్రార్థించి మరియు ఆమె చెవులపై నా చేతులను ఉంచాను, మరియు ఆమెకు కొంచెం వినబడుతుందని ఆమె చెప్పినది. మంచిది, ఇప్పుడు నీవు పరిపూర్ణముగా వినబోతున్నావని నమ్ముతూ అలాగే కొనసాగిపో, మరియు నీవు వింటావు. సహోదరి, పాపములన్నీ ఒప్పుకోబడినవా? నీవు నీ స్వస్థత కొరకు సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన దేవా, నేను నా సహోదరిపై చేతులుంచుతున్నాను. మాలో మా స్వంతగా ఏ మంచి విషయము లేదని ఎరిగి ఉన్నాము, కాని మేము క్రైస్తవులమని, దేవుని ఆత్మ ద్వారా జన్మించిన వారమని మేము ఎరిగి ఉన్నాము. మరియు యేసుక్రీస్తు నామములో మేము మా సహోదరిపై చేతులుంచి ఆమె స్వస్థత కొరకు అడుగుతున్నాము. ఆమేన్. ఇప్పుడు నీవు స్వస్థత పొందుకోబోతున్నావని నీవు నమ్ముతున్నావా? మంచిది, ఇప్పుడు నీవు స్వస్థపరచబడ్డావు. దానిని చేయవలసిన విధానం అదే అయ్యున్నది. అది నిజము, నిజం. పాపములన్నీ ఒప్పుకోబడినవా? మరి నీ స్వస్థత కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా? చేతులుంచుట ద్వారా ప్రజల హృదయాలను ఎరిగిన దేవుడు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? మా పరలోకపు తండ్రి, మా సహోదరిని నీవు స్వస్థపరుస్తావని నేను ప్రార్థిస్తున్నాను. మేము మా చేతులను ఆమె మీద ఉంచగా నీవు ఆమెను బాగు చేస్తావని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. ఆమేన్. ఎలాగున్నారు? అవును, నీ సమస్య ఏమిటో నాకు తెలుసని నీకు తెలుసు, కాని నేను దానిని చెప్పడం లేదు. ఎందుకనగా అలా చెప్తే అది అలా కొనసాగుతూనే ఉంటుంది. అయితే నీవు గనక పాపములన్నీ ఒప్పుకోబడినవా, దేవుడు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? ఆ కీళ్ల నొప్పులు, నేను దానిని చెప్పేశాను. ప్రియమైన దేవా, నీవు ఆమెకు సహాయం చేసి మరియు ఆమెను బాగు చేస్తావని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో దానిని అనుగ్రహించుము. నీవు కుంటిదానిగా ఉండవు. వెళ్ళు, నీ హృదయమంతటితో నమ్ము. దేవుడు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? పాపములన్నీ ఒప్పుకోబడి మరియు నీ స్వస్థత కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా? నీ వీపు నొప్పి బాగవుతుందని నీవు నమ్ముతున్నావా? ప్రియమైన పరలోకపు తండ్రి, నీవు ఆమెను స్వస్థపరిచి మరియు ఆమెను బాగు చేస్తావని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అది అలాగూ జరుగునుగాక. ఆమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇప్పుడు నమ్మికతో వెళ్ళు. సహోదరి, పాపములన్నీ ఒప్పుకోబడినవా? నీ స్వస్థత కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన దేవా, తన పాపములు ఒప్పుకోబడినవని ఆమె చెప్తున్నది. యేసుక్రీస్తు నామములో ఈ స్త్రీ మీద నా చేతులుంచి మరియు ఆమె స్వస్థత కొరకు అడుగుతున్నాను. ఆమేన్. పాపములన్నీ ఒప్పుకోబడినవా? నీవు చెప్పింది సరిగ్గా ఉండాలి. నీవు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నావు, నీకది తెలుసు. నీ సమస్య ఏమిటో నాకు తెలుసని నీకు తెలుసు, మరియు దేవుడు నిన్ను బాగుచేసి నీ హృదయమును స్వస్థపరిచి మరియు నిన్ను పూర్తిగా బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? ప్రియమైన దేవా, నీవు ఆమెను స్వస్థపరిచి మరియు ఆమెను బాగు చేస్తావని యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామములో ఇది ఆమెను విడిచిపెట్టునుగాక. ఆమేన్. ఇప్పుడు దేవుడు నిన్ను దీవించునుగాక. సందేహించవద్దు, నమ్ముతూ వెళ్ళు. పాపములన్నీ ఒప్పుకోబడినవా? నీవు స్వస్థత కొరకు సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన పరలోకపు తండ్రి, మా సహోదరిపై నేను నా చేతులుంచుతున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థపరచబడునుగాక. ఆమేన్. సందేహించవద్దు, నమ్ముతూ వెళ్ళు. పాపములన్నీ ఒప్పుకోబడి నీవు స్వస్థత కొరకు సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన పరలోకపు తండ్రి, మా సహోదరుణ్ణి నీవు స్వస్థపరిచి అతన్ని బాగు చేస్తావని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దానిని అనుగ్రహించుము. ఈ ఉద్దేశం కొరకు యేసుక్రీస్తు నామములో నేను అతనిపై నా చేతులుంచుతున్నాను. ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక. నేను నా హృదయపూర్వకంగా దానిని నమ్ముతున్నాను. సహోదరి, ఇప్పుడు నీవు నమ్ముతున్నావా? పాపములన్నీ ఒప్పుకోబడి మరియు నీవు స్వస్థత కొరకు సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన దేవా, యేసుక్రీస్తు నామములో సహోదరిపై నా చేతులను ఉంచుతున్నాను. నీ మహిమార్థమై ఆమె స్వస్థపరచబడునుగాక. ఆమేన్. ఇప్పుడు అనేక సార్లు సరిగ్గా ఆ విధంగా కేవలం ఒక తాకిడి చాలు. యేసు చెప్పినట్లుగా నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. వారు రోగుల మీద చేతులుంచితే చాలు. ప్రజలను వరుసగా పిలిచి వివేచన కలిగి ఉన్నప్పుడు ఉండేదానికంటే ఈ విధంగా చేసినప్పుడు 50% ఎక్కువ ప్రభావం చూపడాన్ని కూటములలో నేను గమనించాను. ఎందుకనగా అలాగైతే మనం కేవలం కొద్ది మందిని మాత్రమే తీసుకోగలుగుతాము, మరియు ఈ విధంగా అయితే చాలా మంది స్వస్థత పొందుతారు. నీ అవిశ్వాసము మరియు ఇంకా ప్రతి దానికి సంబంధించిన నీ పాపములన్నిటినీ నీవు ఒప్పుకున్నావా? ఇప్పుడు నీవు స్వస్థత పొందబోతున్నావని నీవు నమ్ముతున్నావా? ప్రియమైన దేవా, నేను మా సహోదరి చేతులను పట్టుకొనిచుండగా నీవు ఆమెను స్వస్థపరుస్తావని నేను ప్రార్థిస్తున్నాను, మరియు యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థత కొరకు అడుగుతున్నాను. ఆమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇప్పుడు నీవు నమ్ముతున్నావా? పాపములన్నీ ఒప్పుకున్నావా? ప్రియమైన దేవా, ఆమె యొక్క స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామములో నేను మా సహోదరిపై నా చేతులను ఉంచుతున్నాను. ఆమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. చాలా చిన్న విషయములాగా కనబడుతుంది, కానీ దానిని వాగ్దానము చేసినది దేవుడు. పాపములు ఒప్పుకోబడినవా? ప్రియమైన దేవా, మా యొక్క ఈ సహోదరిని నీవు స్వస్థపరుస్తావని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నేను ఆమె మీద చేతులుంచగా ఆమె వెళ్లి బాగుగా ఉండునుగాక. ఆమేన్. పాపములు ఒప్పుకోబడినవా? ప్రియమైన దేవా, యేసుక్రీస్తు నామములో నేను మా సహోదరిపై చేతులుంచుతుండగా నీవు ఆమెను స్వస్థపరచాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు మీరు యాంత్రిక పరమైన వాటితో వస్తుండగా అది క్రియాశీలకమైన దానిని తాకునుగాక. అది పనిచేయడం మొదలవుతుంది. పాపములు ఒప్పుకున్నావా? నీవు సిద్ధంగా ఉన్నావు. ప్రియమైన దేవా, నీవు ఆమెను స్వస్థపరిచి మరియు ఆమెను బాగు చేస్తావని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. పాపములన్నీ ఒప్పుకున్నావా? ప్రియమైన దేవా, ఈ స్త్రీ నేరుగా నా కళ్ళలోకి చూస్తుండగా అది నిజమేనని నేను నమ్ముతున్నాను. యేసు నామములో నీవు ఆమెను స్వస్థపరుస్తావని నేను ప్రార్థిస్తున్నాను. సహోదరి, నీవు కేవలం ఆమెను తీసుకొస్తున్నావు, అంతేనా? నీవు కేవలం ఆమెను తీసుకొస్తున్నావు కదా. మంచిది. సహోదరి, దేవుడు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను దీవించునుగాక. పరలోకపు తండ్రి, నీవు గ్రుడ్డివారి పట్ల మరియు అవసరతలో ఉన్నవారి పట్ల ఎల్లప్పుడూ దయగలిగి ఉన్నావు. ఇప్పుడు ఈ రాత్రి నీవు ఏమి చేశావో వారు చూశారు. కాబట్టి ప్రభువా, ఈ చివరి గొప్ప సూచన ఇప్పుడు మా మధ్య కదలాడుటను మేము నమ్ముతున్నాము. ఈ అంధురాలి చూపు ఆమెకు తిరిగి రావాలని నేను అడుగుతున్నాను యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ఇప్పుడు మరలా మాకు తెలియజేయండి, ఫలితము మాకు తెలియజేయండి. ఓ అవును, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? ప్రియమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో మా సహోదరిపై నా చేతులుంచి మరియు నీవు ఆమెను స్వస్థపరచాలని అడుగుతున్నాను. ఆమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. పిదపా, నీకు ఎలాగున్నదో మాకు తెలియజేయి. సహోదరి, నీవు నమ్ముతున్నావా? ఓ ప్రియమైన పరలోకపు తండ్రి, ఇప్పుడు నీవు ఆమెను స్వస్థపరుస్తావని నమ్ముతూ మా సహోదరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నేను ఆమెపై నా చేతులుంచుతున్నాను. ఇప్పుడు నమ్ము, అది నిజము. కేవలం నమ్ముతూ వెళ్ళు. సహోదరుడా, నీవు నమ్ముతున్నావా? పాపములన్నీ ఒప్పుకున్నావా? ప్రియమైన దేవా, నీవు మా సహోదరుడిని స్వస్థపరిచి మరియు అతన్ని బాగు చేస్తావని నేను ప్రార్థిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఆమేన్. సహోదరి, నీవు నమ్ముతున్నావా? ఓ దేవా, యేసుక్రీస్తు నామములో వినయముతో నేను ప్రార్థిస్తున్నాను. ఈ గడియలోని మాధుర్యములో మరియు సాత్వికములో పరిశుద్ధాత్మ ఈ స్త్రీని బాగు చేయునుగాక. ప్రియమైన సహోదరి, దేవుడు నీ కుమారుణ్ణి నీ దగ్గరకు పంపిస్తాడని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియమైన తండ్రి, ఇక్కడున్న మా సహోదరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క మాధుర్యతలో ఇప్పుడు ఆయన వచ్చి మా సహోదరిని స్వస్థపరచునుగాక. యేసు నామములో ఆమేన్. సహోదరి, నీవు దీవించబడుదువుగాక. ప్రియమైన దేవా, నా సహోదరుడు ఇక్కడ నిలబడి ఉండగా మరియు నేనతని మీద నా చేతులుంచగా అతని కొరకు నేను ప్రార్థిస్తున్నాను మరియు యేసు నామములో అతని స్వస్థత కొరకు అడుగుతున్నాను. నా సహోదరుడా, నీవు దీవించబడుదువుగాక. మంచిది. చిన్న బాబుక, ప్రియమైన దేవా, ఈ చిన్నవాడి మీద చేతులుంచగా అతని స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామములో నేను అతన్ని దీవించుచున్నాను. సహోదరి, ఇప్పుడు నీవు నమ్ముతున్నావా? నీవు కూడా ప్రార్థించబడాలని కోరుతున్నావా? ప్రియమైన దేవా, నేను ఆమె మీద చేతులుంచగా నేను ఆమె కొరకు ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఇది నీ ఆజ్ఞయై ఉన్నది. దీనిని చేయమనే నీవు చెప్పావు. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వారు రోగుల మీద చేతులుంచిన ఎడల వారు స్వస్థత నొందుదురు. ప్రభువా, నీవు దానిని చెప్పావు. ఆమేన్. ఇప్పుడు ఆయన దానిని చెప్పాడు. ఆయన చెప్పలేదా? అది తప్పక ఆ విధంగా జరగవలసి ఉన్నది. సహోదరి, ప్రియమైన దేవా, నీవు మా సహోదరిని స్వస్థపరిచి మరియు ఆమెను బాగు చేస్తావని నేను ప్రార్థిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఆమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. సహోదరి, నీవు నమ్ముతూ వచ్చావా? ప్రియమైన పరలోకపు తండ్రి, నీవు నీ ఆశీర్వాదములను మా సహోదరి మీద కుమరిస్తావని అడుగుతున్నాను. కేవలం నీవు ఏమి చేయమని చెప్పావు దానికి లోబడుతున్నాను. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. వారు రోగుల మీద చేతులుంచినట్లయితే అని నీవన్నావు. వారు స్వస్థత పొందుతారు అని నీవు చెప్పావు. కేవలం ఒక క్షణము ఇక్కడ ఆగుతాను. ఇక్కడ దీనిని చెప్పడానికి ప్రజలను ఒక క్షణము విశ్రాంతి తీసుకొనిచ్చుటకు కేవలం ఒక క్షణం ఆగుతాను. ఒక విమర్శకుడు ఒకసారి నాతో అది అలా కాదు అని అన్నాడు. కానీ మీరు చూడండి, ఈ సూచక క్రియలు వెంబడించును అని ఆయన చెప్పాడు. విచారణ, యేసును విచారణ చేయడం గురించిన నా వర్తమానమును మీరు విన్నారు. చూడండి, వర్షం కురవబోతున్నదని ఆయన నోవహుతో చెప్పాడు. 120 సంవత్సరాల వరకు వర్షం అసలు కురవనే లేదు, కానీ ఎలాగైనా వర్షం కురిసినది. అతడు శారా ద్వారా ఒక కుమారుణ్ణి కంటాడని ఆయన అబ్రహంతో చెప్పాడు. అది 25 సంవత్సరాల తర్వాత జరిగినది. ఎప్పుడన్నది ఆయన ఎన్నడూ చెప్పలేదు. వారు కుమారుడిని కంటారని ఆయన చెప్పాడు. 25 సంవత్సరాల తర్వాత అది జరిగినది. చూస్తున్నారా, ఎప్పుడన్నది ఆయన చెప్పలేదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, దేవుడు వారిని లేపును. వారు రోగుల మీద చేతులుంచిన ఎడల వారు స్వస్థత నొందుదురు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది అదేనా? వారు పైకి దూకి మరియు అప్పుడే దానిని చేస్తారని ఆయన చెప్పలేదు. వారు స్వస్థత నొందుతారు అని ఆయన చెప్పాడు. చూడండి, అది ఆయన యొక్క వాగ్దానమై ఉన్నది. మనము దానినే నమ్ముతాము. సహోదరి రండి, అది సత్యమని నీవు నమ్ముతున్నావా? అలాగైతే నీవు స్వస్థత పొందకుండా ఆపేది ఏదీయూ లేదు. ఆమె స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామములో ఈ సహోదరిపై నేను నా చేతులుంచుతున్నాను. ఆమేన్. సహోదరి, నీవు నమ్ముతున్నావా? పాపములన్నీ ఒప్పుకొని సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన దేవా, నీ ఆజ్ఞకు లోబడి నేను ఈ సహోదరిపై నా చేతుల నుంచి మరియు యేసు నామములో ఆమె స్వస్థత కొరకు అడుగుతున్నాను. ఆమేన్. ప్రార్థించబడుతున్న మీరు నాకు ఒక పనిని చేయాలని నేను కోరుతున్నాను. తర్వాత మీకు ఏమి జరుగుతుందన్న విషయాన్ని ఈ కూడికలు ముగిసేలోపు మీరు తెలియజేయాలని నేను కోరుతున్నాను. మరియు ఏమి జరుగుతుందో జన సమూహమును, ఇతర ప్రజలను చూడనివ్వండి. బహుశా రేపు, ఆ తర్వాతి రోజు, లేదా ఎప్పుడైనా ఏమి జరుగుతుందో మీరు గమనించండి. కేవలం వారిని తమ స్వంత విశ్వాసమును పరీక్షించుకోవడానికి వదిలేయడం కంటే ఇలా అది చాలా వ్యత్యాసంగా ఉంటుందని నాకు వచ్చే లేఖల ద్వారా తెలిసింది. ఎందుకనగా వారు వారి మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని యేసు చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏమి చెప్పాడో గ్రహించండి. వారు గంతులు వేసి మరియు అటూ ఇటూ పరిగెత్తారని ఆయన చెప్పలేదు. వారు దానిని చేయగలరు, కానీ వారు స్వస్థత నొందుదురు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది అదే. నేను నమ్మేది అదే. మరియు ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఆ వాక్యమును పలికిన ఆయన దానిని అలాగు చేయడానికి ఇక్కడ ఉన్నాడు. అయ్యా, నీవు నమ్ముతున్నావా? ప్రియమైన పరలోకపు తండ్రి, అతని విశ్వాసము మరియు నమ్మకము యొక్క ఒప్పుకోలును బట్టి అతని స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామములో నేను అతనిపై నా చేతులను ఉంచుతున్నాను. ప్రియమైన దేవా, ఆమె స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామములో నేను ఈ స్త్రీ మీద నా చేతులను ఉంచుతున్నాను. మంచిది. ప్రియమైన తండ్రి, ఆమె స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామములో నేను ఈ స్త్రీపై నా చేతులను ఉంచుతున్నాను. ఆమె స్వస్థత నొందుతుంది అని నీవన్నావు. సహోదరి, స్వస్థత కొరకు సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన దేవా, నీవు ఈమెను స్వస్థపరుస్తావని యేసుక్రీస్తు నామములో నేను ఈమెపై నా చేతులను ఉంచుతున్నాను. మంచిది. ప్రియమైన సహోదరి, స్వస్థత కొరకు సమస్తము సిద్ధమేనా? నీ విశ్వాసము ఇప్పుడు కలుసుకున్నది. నీవు బాగవ్వబోతున్నావని నీవు నమ్ముతున్నావా? మరియు దేవా, సర్వలోకమునకు, సర్వ సృష్టికి అన్న నీ ఆజ్ఞకు లోబడుతూ నేను ఆమెపై నా చేతులుంచుతున్నాను. ఆమె స్వస్థత కొరకు యేసు నామములో నేను ఆమెపై చేతులుంచుతున్నాను. ప్రియమైన దేవా, అతని స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామములో నేను నా సహోదరునిపై నా చేతులుంచుతున్నాను. ప్రియమైన దేవా, ఆమె స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామములో నేను నా సహోదరిపై నా చేతులుంచుతున్నాను. ఆ మధ్య దారి గుండా వెళ్తున్నారు. మిమ్మల్ని అలసిపోజేయాలని నేను కోరలేదు. మీరిప్పుడు దానిని నమ్మినట్లయితే మీరు బాగవుతారు. ప్రియమైన దేవా, నీవు నా సహోదరిని స్వస్థపరుస్తావని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఈ ప్రజల కొరకు ప్రార్థించడానికి నాకు సహాయము చేయుటకై ఉన్నది. ఇప్పుడు ప్రార్థించబడుటకు మనకిక్కడ కొన్ని చేతి రుమాళ్లు మరియు మొదలగునవి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీరు నాతో పాటు ప్రార్థించడం కొనసాగించాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ చిన్న మూటలకై ఉన్నది. ఇప్పుడు ఇటువంటి ఒక చిన్నదానికి ప్రార్థన చేయడం అనేది ప్రజలకు వింతగా అనిపించవచ్చని నాకు తెలుసు. అయితే మీరు గనక ఒకసారి నా కార్యాలయానికి వచ్చి మరియు కేవలం చూస్తే మీకు అర్థమవుతుంది. కేవలం ఇలా ప్రార్థనా రుమాలను పంపడం ద్వారా స్వస్థత పొందిన వారి సాక్ష్యాలను ఇన్ని సంవత్సరాలుగా మేము ఉంచినట్లయితే అవి ఈ వేదిక మీద పట్టవని నేను అనుకుంటున్నాను. బాగైన వారు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి చోట లక్షల కొలదిగా ఉన్నారు. ఇప్పుడు అది ఏమైనదో మీకు తెలుసా? అక్కడ ఆ యవనస్తుని కొరకు ఎవరైనా ఆ చేతి రుమాలును అందుకోండి. సహోదరా, నీవు నీ చేతి రుమాలును గుర్తుపడతావు కదా? మంచిది. మరియు అంగవిహీనులైన చిన్న పిల్లలు స్వస్థత పొందుటను నేను చూశాను. మరియు మీరు చూడండి, అది ఏమిటంటే ఓరల్ రాబర్ట్స్ చెప్పే విధంగా అది కేవలం ఒక తాకిడి అయ్యున్నది. అది కేవలం తాకిడి అయ్యున్నది. మనము ప్రార్థిస్తాము. ఇప్పుడు మనంతటా మనము దీనిని చేయడం లేదు. దీనిని చేయమని బైబిల్ మనకు ఆజ్ఞాపిస్తున్నది గనక మనము దీనిని చేస్తున్నాము. అది సత్యమని మనకందరికీ తెలుసు. ఇప్పుడు చేతి రుమాళ్లను అభిషేకించేవారు మరియు మొదలగునవి చేసేవారు చాలా మంది ఉన్నారు. మంచిది, ఇప్పుడు అది పర్వాలేదని మనం అనుకుంటాము నిశ్చయముగా. కానీ మనము గనక కేవలం వారు చేతి రుమాళ్లను అభిషేకించారని బైబిల్ చెప్పడం లేదు. అయితే వారు పౌలు శరీరం నుండి చేతి రుమాళ్లను తీసుకున్నారు. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానో చూశారా? ఇప్పుడు అతడు దేవుని యొక్క సేవకుడని వారు ఎరిగి ఉన్నారు గనక వారు చూసిందల్లా ఏమిటంటే పౌలులో ఉన్న ఆ పురిగొలుపు శక్తిని అయ్యున్నది. దేవుడు అతనిలో ఉన్నాడని వారు ఎరిగి ఉన్నారు. అతడు తాకిన ప్రతిదీ ఆశీర్వదించబడిందని వారు ఎరిగి ఉన్నారు. ఎంతమంది దానిని గ్రహిస్తున్నారు? ఆమేన్ అని చెప్పండి. మీకు తెలుసా, అతడు చేసిన దానిలో పౌలు చాలా లేఖనానుసారంగా వ్యవహరించాడని నేను అనుకుంటున్నాను. మీరు అలా అనుకోవడం లేదా? దానిని చేయాలన్న తలంపు అతనికి ఎక్కడి నుండి వచ్చిందని నేను అనుకుంటున్నాను? నన్ను మీకు చెప్పమంటారా? ఏలీషా నుండి. అది నిజము. చూడండి, ఏలియా ఇట్లన్నాడు, ఈ చేతికర్రను తీసుకుని మరి వెళ్లి దానిని ఆ బిడ్డ మీద ఉంచుము. మరియు ప్రవక్త ఆ చేతికర్రను పంపాడు. ఎందుకనగా అతడు తాకినదంతా దీవించబడిందని అతడు ఎరిగి ఉన్నాడు. అతనికి తన స్థానము తెలుసు. అదే విషయమును ఆ స్త్రీ నమ్మేటట్లు అతడు చేస్తే చాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనీసం వారు రోగుల కొరకు ప్రార్థించెదరు అని కూడా బైబిల్ ఎన్నడూ చెప్పలేదు. వారు రోగుల మీద చేతులుంచెదరు అని అది చెప్పినది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ప్రజలు అపోస్తలుడైన పేతురులో ఈ మనిషిలో దేవుని యొక్క సన్నిధి ఎంతగా ప్రత్యక్షపరచబడుటను చూశారంటే వారు ప్రజలను అతని నీడలో కూడా పరుండబెట్టారు మరియు వారు స్వస్థత పొందారు. అది లేఖనానుసారమైనదని ఎంతమందికి తెలుసు? యోహాను 3:16 లేఖనమన్నది ఎంత వాస్తవమో అది కూడా అంతే వాస్తవముగా లేఖనమై ఉన్నది. చూడండి, అదంతయు దేవుని వాక్యమై ఉన్నది. ఇప్పుడు ఆ ప్రజలు, ఆ మనిషి యొక్క నీడ ప్రజలను స్వస్థపరచలేదని మీకు తెలుసు. అయితే చూడండి, అతడు మరణించి అనేక సంవత్సరాల తర్వాత కూడా దేవుని యొక్క శక్తి ఆ ప్రవక్తపై ఎంతగా ఉందంటే ఒక చనిపోయిన వ్యక్తిని అతని శరీరం మీద, అతని ఎముకల మీద విసిరివేశారు. కనీసం ఆ శరీరం కూడా అక్కడ లేదు, ఎముకలు మాత్రమే ఉన్నాయి. మరియు దేవుని యొక్క సన్నిధి ఆ ఎముకలపై ఎంతగా ఉందంటే ఆ చనిపోయిన వ్యక్తి జీవం పొందుకున్నాడు. ఇప్పుడు ఆ సంగతులన్నింటినీ చేసిన అదే దేవుడు ఈ రాత్రి సరిగ్గా ఇక్కడ ఉన్నాడని మీకు తెలియదా? నాకైతే ప్రపంచమంతటిలో మనమే అత్యంత సంతోషము గల ప్రజలమై ఉండవలసి ఉన్నది. కేవలం దీని గురించి ఆలోచించండి. నా ప్రేక్షకులు ఇది నా అంతటా నేను చేసే ఒక కార్యమని నమ్మేటట్లు నేను ప్రభావితం చేయలేదని నేను అనుకుంటున్నాను. మీకు అంతకంటే బాగుగా తెలుసు, నేను మీ సహోదరుడనై ఉన్నాను. చూడండి, నేను కేవలం మీ సహోదరుడనై ఉన్నాను. అయితే నాకు ఇది తెలుసు, దేవుడు ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. మరియు ఆయన మనకు ఒక దానిని అనుగ్రహించాడని నాకు తెలుసు. అది ఈ సమయంలో ఇక్కడ ఉండవలసి ఉన్నదని చెప్తున్న దేవుని యొక్క వాక్యము ద్వారా తప్ప మనం దానిని వివరించలేము. కాబట్టి మనము అంత్య దినములలో జీవిస్తున్నామని తెలుసుకున్నటకు అది మనకు గుర్తింపును కూడా ఇస్తుంది. అది మనకు దీనిని తెలుసుకునే గుర్తింపును ఇస్తుంది. అదేమిటనగా, ఈ ప్రజలు, ఈ ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారు, బయటకు పిలువబడిన వారు, ముందుగా నిర్ణయించబడిన వారు. ఇప్పుడు ముందు నిర్ణయము అది ఒక పెద్ద మాట అయి ఉన్నది, కానీ అది సత్యమని మనందరికీ తెలుసు. పరిమితి లేని దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ముందు జ్ఞానము ద్వారా సమస్త కార్యములను ముందుగా నిర్ణయించాడని మనము ఖచ్చితంగా ఎరిగి ఉన్నాము. గొర్రెపిల్ల వధించబడటం కూడా అప్పుడే అయ్యున్నది. మరియు గ్రంథములో ఉండబోవు ప్రతి పేరు కూడా అసలు ఆ గ్రంథము వ్రాయబడక ముందే ఆ గ్రంథములో పెట్టబడినవి. ఇప్పుడు అది నిజమని ఎంతమందికి తెలుసు? మరియు ఆ గ్రంథములో ఉన్న వారిని విమోచించుటకు యేసు వచ్చాడు. బైబిలులో గొర్రెపిల్ల తెర వెనుక నుండి వచ్చి మరియు గ్రంథమును తీసుకుని మరియు అది దేనితోనైతే ముద్రించబడినదో ఆ ముద్రలను విప్పాడు. ఏలైనగా ఆయన విమోచించిన వారందరిపై హక్కు పొందడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన విజ్ఞాపనకర్తయై ఉన్నాడు. ఆయన విమోచించిన వారి కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త అయి ఉన్నాడు. ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నదో వారందరూ విమోచించబడ్డారు. గత రాత్రి నేను ఒక చిన్న మొరటు వివరణ ఇచ్చినట్లు ఇక్కడ ఈ చేతి రుమాలన్నిటి కొరకు నేను వేచి ఉన్నాను. నేను మరలా బోధించడానికి ప్రయత్నించడం లేదు, కానీ ఒక చిన్న వివరణ ఉన్నదని నేను చెప్పాను. ఇది అవమానకరంగా అనిపించదని నేను ఆశిస్తున్నాను. చూడండి, అయితే కోడి క్రింద పొదిగేసిన రైతు వలె ఉన్నది. మరి తగినన్ని గుడ్లు లేవు గనక అతడు ఒక పక్షిరాజు గుడ్డును తెచ్చాడు, మరియు దానిని కోడి పెట్ట క్రింద పెట్టాడు. మరి అది ఒక పక్షిరాజును పొదిగినది, మరియు ఆ కోళ్లన్నిటి మధ్యలో అది చాలా వింతైనదిగా ఉన్నది. ఎందుకనగా వాటికి పోలికలు లేవు. అయితే అది చూసినదంతా కోడినే అయ్యున్నది. అది కేవలం ఒక్క స్వరమును మాత్రమే విన్నది, మరి అది దాని స్వరములాగా లేదు. అలాగే అది కూడా ఆ కోడిలాగాను లేదా ఆ కోడి పిల్లలలాగానో అరవలేకపోయినది. అవి ఆ కోళ్ల దొడ్డి నుండి తినడం వల్ల అది వాటి ఆహారాన్ని మెచ్చలేదు. దాని విషయంలో ఏదో వ్యత్యాసం ఉన్నది, మరైనను ఆ వ్యత్యాసం ఏమిటో దానికి తెలియదు. మరియు పిదప ఒక దినమున తల్లి పక్షిరాజు ఉన్నది. అది ఇన్ని గుడ్లు పెట్టిందని ఎరిగి ఉన్నది, మరియు ఆ గుడ్లలో దాని కుమారునిగా ఉండవలసిన ఒకటి కనబడటం లేదని తెలుసుకున్నది. కాబట్టి అది దానిని వెతకడానికి వెళ్లినది, మరియు అది దానిని ఆ కోళ్ల దొడ్డిలో కనుగొన్నది. మరియు అది కేకలు వేసినది, మరియు అది కేకలు వేసినప్పుడు ఆ చిన్న పక్షిరాజు పిల్ల ఆ తల్లి యొక్క స్వరమును గుర్తుపట్టినది. నా గొర్రెలు నా స్వరము వినును అని యేసు చెప్పినట్లుగా ఉన్నది. గత రాత్రి ఆ బ్యాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, మరియు ఇంకా ఏంటి ఆ సంఘాలతో కూడిన సమూహాన్ని నేను చూసినప్పుడు వారు ఒక కోడి క్రింద పెరిగిన వారై ఉండవచ్చునని నేను అనుకున్నాను. నన్ను మన్నించండి సహోదరుడా, చూడండి, అయితే అక్కడ ఎక్కడో ఒక చోట తన ప్రియమైన పిల్లలు ఉన్నాయని తల్లికి తెలుసు. కావున అక్కడ నిలబడి ఉన్న ఆ మనుషులు ఆ తల్లి కోడి నుండి వారు కలిగి ఉన్న ఆహారాన్ని గూర్చి మరియు అటువంటి దాని గూర్చి వాదించడం కాదు గాని, మరైతే ఇప్పుడు వారు పక్షిరాజులై ఉన్నారు. మీరు చూడండి, వారు తమ ఆహారం కొరకు ఎగురుతారు. చూశారా? మరియు సంఘము కూడా నేను ఈ మధ్యనే చూసిన ఒక దృశ్యములాగా ఉందని నేను అనుకుంటున్నాను. టూసాన్ నుండి వస్తుండగా లేదా ఫినిక్స్ నుండి టూసాన్ కు వెళ్తుండగా జరిగినది. నేను ఒక మర్మయుక్తమైన దృశ్యమును చూశాను, మరియు ఏమి జరిగినదో చూసినప్పుడు అది ఒక విధంగా నా హృదయమును బ్రద్దలు చేసినది. గాలిలో ఎగురుతూ ఉండే ఒక డేగ పక్షిరాజుకు ఒక సహోదరుని వంటిది. అది సంగమునకు సాదృశ్యమై ఉన్నది. మరియు పక్షిరాజు యెహోవా అయ్యున్నాడు. ఆయన తన ప్రవక్తలను పక్షిరాజులు అని పిలిచాడు. ఆయన తనను తాను యెహోవా పక్షిరాజు అని పిలుచుకున్నాడు. అయితే ఈ డేగ చాలా కాలం క్రితమే దాని గుర్తింపును కోల్పోయినది, ఎందుకంటే వాస్తవంగా అది చేయాల్సిన విధంగా అది ఇక ఎంత మాత్రమూ గాలిలో విహరించి దాని ఆహారాన్ని వేటాడుకోవడం లేదు. కానీ అది టెలిఫోన్ వైర్ల మీద కూర్చొని మరి ఒక పీతిరి గద్ద వలె ప్రవర్తిస్తున్నది. కార్లు గుద్ది చంపిన చచ్చిన కుందేళ్ల కొరకు అది వేటాడుతుంది. ఇంకా అది మరియు రాబందులు అక్కడికి వెళ్లి కలిసి వాటిని తింటాయి. వాస్తవంగా అది ఏ విధంగా నడుస్తుందో అలా నడవడానికి బదులు అది ఒక రాబందు వలె గెంతుతుంది. అది దాని గుర్తింపును కోల్పోయినది. మరియు ఎంతో దైవికమైన ప్రేమతో మరియు గౌరవముతో నేను దీనిని చెప్తున్నాను, సంఘము చాలా కాలం క్రితమే ఒక సహోదరి పక్షిరాజుగా దాని గుర్తింపును కోల్పోయినది. ఆమె అక్కడ ఇక్కడ కూర్చుంటుంది, వాక్యములోనికి త్రవ్వి మరియు ఈ విషయాలు సరైనవో కాదో కనుగొనడానికి బదులు ఎక్కడో ఉన్న మేధావుల గుంపు ద్వారా తయారు చేయబడిన సండే స్కూల్ సాహిత్యం కొరకు ఆమె ఎదురుచూస్తుంది. ఇంకెక్కడో చంపబడిన ఒక చచ్చిన కుందేలు కొరకు ఎదురుచూస్తుంది. ఒక రాబందు వలె గెంతుతుంది, దేవా దాని నుండి దూరంగా ఎగిరిపోవడానికి మాకు సహాయం చేయము. ఈ వాగ్దానములు సత్యమై ఉన్నవి. దాని గురించి ఎవరో చెప్పినది కాదు, వాటి గురించి దేవుడు చెప్పినవి. అవి సత్యమై ఉన్నవి. పక్షిరాజులతో సహవాసం కలిగి ఉన్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. అనారోగ్యముతోనున్న మన వారి కొరకు మనము కలిసి ప్రార్థిద్దాము. ప్రియమైన పరలోకపు తండ్రి, వారు పౌలు యొక్క శరీరం నుండి చేతి రుమాళ్లను మరియు నడికట్లను తీసుకెళ్లారని, మరియు దయ్యములు ప్రజలలో నుండి వెళ్లిపోయాయని, మరియు అపవిత్రాత్మలు వారిని విడిచిపెట్టాయని బైబిల్ గ్రంథంలో బోధించబడినది. ఇప్పుడు తండ్రి, ఈ చేతి రుమాళ్లకు పైగా నేను నిలబడి ఉండగా అవి ఇక్కడున్న ప్రతి వ్యక్తిని సూచిస్తున్నాయి. మేమందరము కలిసి అది క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. కృప మరియు ప్రేమ ద్వారా ఆయన యొక్క వధువుకు ప్రాతినిధ్యముగా మేమిక్కడ ఉన్నామని మేము ప్రకటిస్తున్నాము, మరియు నమ్ముచు ఆయన రాజ్యములో ఆయనతో సహవాసము కలిగి ఉంటున్నాము. మరియు మేము పరిశుద్ధ పౌలు కాదని మాకు తెలుసు, కానీ నీవు ఇంకను అదే యేసు అని మేము ఎరిగి ఉన్నాము, మరియు నీవు ఈ ప్రజల విశ్వాసమును గణపరుస్తావని మేము ప్రార్థిస్తున్నాము. వారు గనక పౌలు దినములలో జీవించి ఉన్నట్లయితే వారు ఇదే సువార్తను విని ఉండేవారు, ఇవే సంగతులను చూసి ఉండేవారు. కావున వారు అదే రకమైన ప్రజలై ఉన్నారు, నీవు అదే దేవుడవై ఉన్నావు. కాబట్టి ప్రియమైన దేవా, బైబిలు దినములలో ఉన్న వారికి నీవు చేసినట్లే నీవు వీరి విశ్వాసమును కూడా గణపరుస్తావని నేను ప్రార్థిస్తున్నాను. మరియు ఇక్కడున్న ఈ చేతి రుమాళ్లు మరియు మూటలు ఎవరిని సూచిస్తున్నాయో వారిని బంధించిన ప్రతి దయ్యపు శక్తి, ప్రతి అనారోగ్యము, ప్రతి బాధ, వ్యాధి అనే ఆ దుష్ట శక్తి వారిని విడిచిపెట్టునుగాక. ఒకసారి ఇలాగూ చెప్పబడినది. అదేమిటనగా, ఇశ్రాయేలు విధి నిర్వహణలో ఒక వాగ్దాన దేశమునకు నడిచి వెళ్తున్నారు, మరియు సరిగ్గా విధి నిర్వహణలో ఉండగా శత్రువు వచ్చి మరియు వారిని ఒక మూలకు నెట్టాడు, మరియు వారి ప్రయాణములో విధి నిర్వహణ చేయకుండా ఆ ఎర్ర సముద్రము వారిని అడ్డుకున్నది. మరియు దేవుడు ఆకాశము నుండి అగ్నిస్తంభము గుండా చూశాడు, మరియు ఆ సముద్రము భయపడినది. అది దాని అలలను వెనకకు ముడుచుకుంది, ఎందుకనగా ఆ సముద్రపు అడుగున దేవుని ప్రభావమున్నది, మరియు విధేయత మార్గమున నడిచి వెళ్తున్న ఆయన యొక్క పిల్లలకు అది దారి ఇచ్చినది. ఇప్పుడు దేవా ఆ ఎర్ర సముద్రమే భయపడి మరియు దాని అలలను వెనకకు దొర్లించుకొని దాని నీళ్లను వెనకకు దొర్లించుకొని మరియు విధేయతతో కవాతు చేస్తూ ప్రయాణము చేస్తున్న పిల్లలకు దారి ఇచ్చిందంటే, ప్రియమైన దేవా, ఈ రాత్రి వాగ్దానము చేసిన నీ కుమారుడైన యేసు యొక్క రక్తము గుండా క్రిందకు చూడుము, మరియు ఈ చేతి రుమాలు ప్రజల యొక్క వ్యాధిగ్రస్తమైన శరీరముల మీద ఉంచబడినప్పుడు దేవుని యొక్క కన్నులు చూచునుగాక, మరియు ఆ అనారోగ్యము ఆ దయ్యము భయపడి మరియు దూరముగా వెళ్లిపోవునుగాక, మరియు ప్రజలు మంచి ఆరోగ్యముతో మరియు బలముతో వాగ్దాన దేశమునకు ప్రయాణమును కొనసాగించుదురుగాక. ఇశ్రాయేలీలు అరణ్యము గుండా కవాతు చేయగా ఆవలికి చేరుకున్నప్పుడు వారి మధ్యన ఒక్క బలహీనమైన వ్యక్తి కూడా లేడు. తండ్రి, అది ఈ ప్రజలకు అనుగ్రహించబడునుగాక. ఏలైనగా యేసుక్రీస్తు నామములో మేము ఈ చేతి రుమాలను పంపిస్తున్నాము. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఇప్పుడు మీరు మీ చేతి రుమాలను తీసుకొని చుండగా మీరు మీ హృదయం అంతటితో నమ్మండి, దేవుడు దీనిని వింటాడని మీరు నమ్ముతున్నారా? చూశారా, నేను దీనిని చెప్పాలనుకుంటున్నాను. వద్దు, రవ్వంతైనా సందేహించవద్దు. చూశారా, అది చాలా వింతగా అనిపించవచ్చు. ఒక నిమిషం నన్ను మన్నించండి, కొంచెమైనా సందేహించకండి. కానీ ఇప్పుడు మనము అడిగిన దానిని దేవుడు ఇస్తాడని నమ్మండి. అది దేవుడే ఇక్కడ ఉండుటయని, మీ హృదయ రహస్యమును ఎరిగి ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? అది దేవుడేనని మీరు ఎరిగి ఉండి నమ్ముతున్నారా? ఇప్పుడు మీ మనసును నిమ్మలపరచుకోండి, అది మరొకటి అవ్వజాలదు. చూశారా, ఇప్పుడు అనేక సంవత్సరాల తర్వాత ఒక గొప్ప రేపు అనేది ఉన్నట్లయితే ఏమిటి? ఇది ఒక చరిత్ర అవుతుంది. మరియు రాబోయే సంవత్సరాలలో ఒకవేళ అవి ఉండబోతున్న ఎడల ప్రజలు వారు వచ్చి, మంచిది, అప్పుడు గనక నేను జీవిస్తున్నట్లయితే అది జరిగించబడుటను నేను చూసి ఉండేవాణ్ణి, అబ్బాయి నాకు తెలియాల్సిందల్లా అదే అయ్యున్నది, సరిగ్గా అప్పుడే నేను దానిని నమ్మి ఉండేవాణ్ణి అని అంటారు. చూడండి, ఆయన దానిని చేసినప్పుడు ఆ సమయంలో మీరు గనక అక్కడ ఉన్నట్లయితే మీరు నమ్మే అదే కార్యము. గుర్తుంచుకోండి, అది ఇంకనూ ఆయనే అయ్యున్నాడు, అది మీలోనున్న ఆయన యొక్క జీవమై ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.